गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री ज्ञानपरमात्मने नमः।
యా సో ఈరోజు మన నీతు అందరికీ గారు, మీ నీతు తెలిసిన వాళ్ళందరికీ నీతు మన పాలకొల్లు మాస్టర్ గారి కూతురండి. నాన్నగారు గ్రేస్ వల్ల ఈరోజు దాని టీజర్ కూడా వచ్చేసింది ముందు, సినిమాకి ముందు. సో ఒక్క 2 మినిట్స్ మనం వీడియో ఆన్ చేద్దాం రా నీతు, సో దట్ చూస్తారు అందరూ, తర్వాత మనం ఆడియోలోకి వెళ్దాం.
ఓకే.
నీతు హలో, హలో నీతు.
ఓకే అక్క, కనిపిస్తున్నానా?
ఎస్ ఎస్. యా నువ్వు? నేను కనిపిస్తున్నానా?
ఎస్ ఎస్.
యా వెరీ గుడ్. సో ఇది మన నీతు అండి. సో యా మన పాలకులు మాస్టర్ గారు అమ్మాయి. నాన్నగారికి బహుశా ఇది చాలా చాలా గారవేమో, ఎందుకంటే చాలా ఇష్టంగా చెప్పేవారు చాలాసార్లు, అండ్ చాలా గర్వంగా చెప్పేవారు. ఎందుకంటే లైక్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే విపరీతమైన ఇష్టం నాన్నగారికి. సో అమ్మాయిలందరూ బాగా చదువుకోవాలి, అమ్మాయిలు పైకి రావాలి, ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది ఎప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవారనమాట. అంటే ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయ్యి ఒక స్త్రీ గనక ఇండిపెండెంట్గా ఉండగలిగితే తన వల్ల వచ్చే సమాజానికి ఎంతో మేలు, అంటే కుటుంబానికి సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సో నాన్నగారు లైఫ్ పొడుగునా కూడా విమెన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చారు. చాలా అంటే ఎక్కడా పొందని ప్రేమ ఆప్యాయత కురిపించి, అంటే మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి నిలబడేలా చేసి, అంటే భవిష్యత్తు తరాలకి ప్లస్ మనం మన చుట్టూ ఉన్న సంఘానికి మనం ఆదర్శప్రాయంగా ఉండాలి అన్నట్లుగా తీర్చిదిద్దారనమాట. అందులో మన నీతు ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమ్ వన్స్. సో ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. నీతు అసలు నీ లైఫ్ నాన్నగారితో ఎలా బిగిన్ అయిందో నువ్వు నాన్నగారిని తలపెట్టుకున్నాక మనం ఆడియోలోకి వెళ్దాము. నీకు వీడియో కంఫర్టబుల్ అంటే వీడియో చేయి, లేకపోతే ఆడియోలోకి వెళ్దాం.
ఓకే అక్క, ఆడియోకి వెళ్ళిపోదాం అక్క.
అలాగే అమ్మా. సో స్టార్ట్, నువ్వు నీ లైఫ్ ఎలా బిగిన్ అయింది, లైక్ హౌ, అంటే నువ్వు పుట్టి పెరగడమే జిన్నూరులో కాబట్టి నీ లైఫ్ బిగన్ విత్ గురు గారు. సో
లైఫ్ బిగన్ విత్ గురు.
సో యువర్స్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్లీ మోల్డెడ్ లైఫ్ అమ్మ. దో ఇట్ ఈస్ ది బిగినింగ్ ఫర్ యూ, అంటే ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఇప్పుడే అయినా ఉద్యోగంలోకి, ఉద్యోగము పెళ్ళి కదా. సో నీ మాటలు విల్ బి సో మచ్ ఇన్స్పిరేషన్ టు ది స్టూడెంట్స్ యాజ్ వెల్ అస్ దోస్ హూ ఆర్ యునో స్టెప్పింగ్ ఇన్ టు ది వరల్డ్ కదా, రైట్? ఎస్పెషలీ ఫర్ ది స్టూడెంట్స్ అమ్మ, బికాస్ హౌ నాన్నగారు గ్రూమ్డ్ యూ, నిన్ను ఎలాగా ఐ మీన్ ఎలా ట్రైన్ చేశారు, ఎలా గైడ్ చేశారు, ఎలా ఎంకరేజ్ చేశారు చెప్తే నీ ఏజ్ వాళ్ళకి ఇట్స్ అ హ్యూజ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అన్నమాట.
ఓకే
ఓకేమ్మా, రైట్ రైట్ రైట్.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అక్క చెప్పినట్టు అదే పుట్టడమే, జిన్నూరులో పుట్టాను నేను. నేను మా మమ్మీ పొట్టలో ఉన్నప్పుడే మా మమ్మీ అప్పుడు నాన్నగారు మీటింగ్స్కి వెళ్ళేవారు అనమాట. సో పొట్టలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అప్పుడు అంటే అప్పట్లో ఇంకా అప్పుడే కొత్తగా వచ్చారనమాట మా మమ్మీ వాళ్ళు. సో మా మమ్మీ వాళ్ళు ఇంకా అంటే నాన్నగారు అని అలా తెలీదు, బట్ మీటింగ్స్కి వెళ్ళేవారు అనమాట నేను పొట్టలో ఉన్నప్పుడు. జిన్నూరులో నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఉండేవాళ్ళం పక్కనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే జిన్నూరు నాన్నగారు అంటే తెలుసు. మామూలుగా పండుగలు వచ్చినప్పుడు లైన్లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని పండు తీసుకుని స్కూల్కి వెళ్ళామా అన్నట్టు ఉండేది చిన్నప్పుడు. ఎలా అంటే యూనిఫామ్ వేసుకుని అక్కడ వాళ్ళకి యూనిఫామ్, స్కూల్కి టైం అవుతుందండి కొంచెం గమ్మున పంపించండి అని యూనిఫామ్ తాకుతో వెళ్ళి దర్శనం చేసుకుని ఓ పండు తీసుకుని అమ్మయ్య దర్శనం అయిపోయింది అని చెప్పి వచ్చేసేవాళ్ళం. అప్పట్లో అంటే తెలియదు కదా నాన్నగారు, నాన్నగారు ఇదేంటి గురువు అలా ఏం తెలీదు ఆ ఏజ్లో. సో చాలా క్యాజువల్గా ఉండేవాళ్ళం. అంటే ఎవరైనా ఇలా వెళ్ళి నాన్నగారికి కబుర్ చెప్తారా అంటే నాకు ఇప్పటికీ గుర్తు, పరిగెట్టుకుని వెళ్ళి అరుగు అక్కడ తలుపు తీసి ఇలా తాతయ్య ఇలా అని చెప్పేసి వచ్చేసేదండి. కానీ ఇప్పుడు అలా వెళ్ళమంటే ఇలా అటు ఇటు చూస్తాం, తలుపు తీసి వెళ్ళనా వద్దా అన్నట్టు చూస్తాం. చిన్నప్పుడు అయ్యేం తెలియక అంటే వెళ్ళి తాతయ్య అది ఇది అని చెప్పేసి వచ్చేసేవాళ్ళం. మాకు అప్పుడు తెలిసేది కాదు నాన్నగారు ఏంటి అన్నది. సో చిన్నప్పుడు అంతా అలాగే అయిపోయింది. సో నా 8th క్లాస్ ఆ టైంలో మేము పాల్కొల్లు వచ్చేసాము. అలా వచ్చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు మా మమ్మీ డాడీ అంటే సత్సంగాలకి వెళ్ళడం, హైమాంటి వాళ్ళ సత్సంగానికి వెళ్ళడం అలా నాన్నగారికి ఇంకొంచెం దగ్గర అయ్యాం. యాక్చువల్గా జిన్నూరులో ఉన్నప్పుడు మేమంత వెళ్ళేవాళ్ళం కాదు. సో దూరం వచ్చాక దగ్గర అయింది బంధం అన్నట్టు మేము పాలకొల్లు వచ్చాక.
యా అది మైక్ లైక్ దగ్గరికి పెట్టుకోమ్మా. సో ఐ థింక్ సౌండ్
ఓకే ఇప్పుడు. ఓకే అక్క వాయిస్. సో అలా దూరం వచ్చాక బంధం దగ్గర వాల్యూ అదే నాన్నగారు వాల్యూ తెలిసి బంధం దగ్గర అయినట్టు అలా పాల్కొల్లు వచ్చాక మా మమ్మీ వాళ్ళ సత్సంగానికి వెళ్ళడం, మేము అంటే స్కూల్ అయిపోయాక సండేస్ ఎప్పుడైనా వెళ్ళడం అలా వెళ్ళడం జరిగేది. సో ఒకసారి ఇంటర్లో నేను హాస్టల్లో ఉండేదాన్ని, అప్పుడు ఒకసారి నాన్నగారు మా ఇంటికి వచ్చారంట. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట, అయ్యో వచ్చి నాన్నగారు వచ్చారు, నేను లేనప్పుడు వచ్చారు, అదేంటి అసలు అలా ఎలా వచ్చారు నాన్నగారు నేను లేనప్పుడు అని తెగ ఫీల్ అయిపోయాడు అని. అప్పుడు ఇంకా అంటే నాన్నగారితో అంత ఎక్కువ అంత ఇది లేకపోయినా నేను అప్పుడు ఎందుకో చాలా ఫీల్ అయ్యాను, అదేంటి నాన్నగారు నేను లేనప్పుడు ఎందుకు వచ్చారు, వచ్చి అనవసరంగా ఛాన్స్ మిస్ అయ్యాను అని అనుకున్నా. సో అక్కడ నుంచి వచ్చేసాక ఇంటర్ అయ్యాక యాక్చువల్గా ఫస్ట్ నాన్నగారి మీద ఈయన ఏదో సంథింగ్ అని ఎప్పుడు అనుకున్నా అంటే అప్పటి వరకు ఏంటంటే ఎగ్జామ్స్ ఉంటే డాడీతో పాటు వెళ్ళి పెన్స్ ఇచ్చి ఇలా మా అమ్మాయి అని చెప్తే ఓకే మీ అమ్మాయి అండి అని చెప్పేసి పెన్స్ తీసుకుని బ్లెస్ చేసి ఇచ్చేవారు. సో ఇంటర్లో ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్కి చాలా టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో అరుణాచలం వచ్చాం నాన్నగారితో పాటు అందరం. వచ్చినప్పుడు అదే ఈవినింగ్స్ పైన కూర్చుంటారు కదా నాన్నగారు, సో మా మమ్మీ వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మేము ఉన్నప్పుడు ఇలా అన్నారు అనమాట మా మమ్మీ, వెళ్ళి అక్కడ మెట్ల దగ్గర నుంచోచ్చు కదా, నాన్నగారు వస్తారు పైకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకో వస్తారా అంటే, నేను అప్పుడు మా మమ్మీతో సరే అని అన్నాను కానీ అప్పుడు నేను మనసులో అనుకున్నా ఆయన ఏం గుర్తుపడతారు ఇప్పుడు నన్ను అంటే. జనరల్ గా అప్పటి వరకు నేను ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే నా మా డాడీ గానీ ఎవరో ఒకరు మా అమ్మాయి అని చెప్తే గానీ జనరల్ గా ఎప్పుడు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా, ఆయన ఏం గుర్తుపడతారు నన్ను, ఆయన గుర్తుపట్టాలి నేను ఫలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పాలి ఇప్పుడు అని అనుకుని సరే అని అక్కడ నుంచున్నాం. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడ టర్నింగ్ దగ్గర నుంచున్నాం అనమాట మెట్ల దగ్గర. నాన్నగారు వచ్చి ఇలా పైకి మెట్లు ఎక్కుతున్నారు, ఎక్కుతూ ఇలా తిరిగి నా వంక చూసి నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా అమ్మ అని అడిగారు నన్ను. అయితే షాక్ అయిపోయా ఒకసారి, బ్లాంక్ మైండ్ బ్లాంక్ అనమాట, నేను గుర్తుపట్టానమ్మా నిన్ను అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన బాగానే వెళ్ళిపోయారు, నేను ఏంటి ఇలా ఇలా అలా ఇలా చెప్పేశారు, నేను కింద అనుకున్నాను కదా ఆయనకి అలా ఎలా తెలిసింది అని అనుకున్నాను షాక్ లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ షాక్ ఆయన నాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఓకే ఈయన ఏదో సంథింగ్ ఈయనకి తెలిసిపోతుంది మనసులో ఏదో అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నా. సో అలా అయిపోయింది. తర్వాత ఇంజనీరింగ్ లో అంటే ఉండేది కానీ అంటే స్పిరిచువల్ అంటే ఆ ఏజ్ అలాంటిదో ఏమో, అంటే వెళ్ళి కూర్చుని స్పిరిచువల్ సబ్జెక్ట్స్ అవన్నీ ఈయన ఇంట్రెస్ట్ అంత ఉండేది కాదు. అంటే నాన్నగారు అంటే ఇష్టం ఉంది బట్ అంటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి ఆ టైప్ అన్నమాట. వెళ్ళి కూర్చుని మాట అంటే సబ్జెక్ట్ అయ్యేం తెలియదు ఆ టైంలో. మా మమ్మీ వాళ్ళు అంటే ఇంజనీర్ సండేస్ అలా ఉన్నప్పుడు రావచ్చు. మా మమ్మీ డాడీ వాళ్ళు అప్పటికీ చాలా అంటే డివోటెడ్ అనమాట నాన్నగారు, అంటే ప్రతిదీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పడం. సో వెళ్ళేవారు సబ్జెక్ట్ అది వినడం అని వెళ్ళేవారు. సో మీరు రండి అంటే రాము అని చెప్పలేము అలా అని వెళ్ళాము అన్నట్టు ఉండేదాన్ని అనమాట నేను. సో ఏమవుతుందంటే ఒకటేంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఏంటంటే క్వాలిటీ ప్రశాంతంగా ఉండడం కావాలి లైఫ్, ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు అన్నట్టు ఉండే. సో ఎప్పుడైనా ఇలా మా మమ్మీ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోయి ఉంటే అది సాయంత్రం మా మమ్మీ వాళ్ళు చిన్నూరు నుంచి వచ్చాక ఏమయ్యేదంటే అది వాళ్ళకి అంటే దేవుడే ఎలా సృష్టించాడు అంటే ఏదో సంథింగ్ కోపం, అది చెయ్యకపోయినా అది ఎందుకు చేయలేదని మా మమ్మీ తిట్టడమో ఏదో సంథింగ్ ఏదో జరిగేది అనమాట. అయితే అప్పుడు ఎప్పుడే తర్వాత నుంచి ఓ రెండు మూడు సార్లు ఇలా అయిన తర్వాత ఒకసారి ఎప్పుడు అనిపించింది ఇలా తర్వాత వచ్చాక చిన్నదానికి తిట్లు తినడం కన్నా అదేదో వెళ్తూ వెళ్ళిపోయి కూర్చుంటే బెటర్ ప్రశాంతంగా ఉంటుంది జీవితం, ఇంట్లో కుట్టడం కన్నా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మనము ప్రశాంతంగా ఉంటాము, ఇవి వచ్చాక తిట్లు అయితే తినక్కర్లేదు అని అనుకుని సరే అని వెళ్ళేదాన్ని అనమాట ఇంజనీరింగ్ లో అలా. సో అంతా అలాగే ఉండేదక్క, అంత అంటే వెళ్ళడం రావడం అంటే ఏదైనా కాలేజ్ లో బిజీ కదా, పొద్దున వెళ్ళి ఎప్పుడో సాయంత్రం వస్తాం. సో సండేస్ ఎప్పుడైనా అండ్ ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇంక పొద్దున పొద్దున్నే జిన్నూరు వచ్చేయడం, ఇంకా అదే రిచువల్ జిన్నూరు వచ్చి నాన్నగా దర్శనం చేసుకుని ఇంకా వెళ్ళిపోవడం అక్కడి నుంచి అటు కాలేజ్కి. సో యాక్చువల్గా టర్నింగ్ పాయింట్ అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇంజనీరింగ్లో ఏమైందంటే నేను కంపెనీకి అటెండ్ అయ్యాను, నేను ఏదో జాబ్ చేద్దాం అనుకున్నా ఎంటెక్ చేద్దాము అన్న దృష్టి లేదనమాట అసలు, బట్ ఎగ్జామ్ కూడా రాసా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసా. సో నేను ఏది రావట్లా ఆ రిజల్ట్ రావట్లా ఈ రిజల్ట్ రావట్లేదు, ఎటు వెళ్ళాలో జాబ్ చేయాలో ఎంటెక్ చేయాలో ఏం అర్థం కావట్లా. సో ఒక రోజు వెళ్ళి దండం పెట్టుకుని ఇదిగో నువ్వు ఇలా అయితే కుదరదు ఏదో జాబ్ ఇవి ఏం చేయాలో చెప్పు కరెక్ట్గా నాకు ఏదో ఇప్పుడు జాబ్ చేయాలంటే ఓకే ఇది రాకపోతే ఇంకోటి ఏదైనా చేసుకో ఇంకో జాబ్కి ట్రై చేసుకోవాలి, లేదా ఎంటెక్ ఇచ్చావంటే దాని అర్థం నేను తీసుకుంటాను నన్ను ఎంటెక్ చేయమని, రెండు మటుకు ఇవ్వవు ఏదో ఒకటి క్లారిటీగా నాకు ఇవ్వి అని చెప్పేసి దండం పెట్టుకున్నాం. పెట్టుకుంటే నెక్స్ట్ ఒక వన్ వీక్ ఎప్పుడు ఒకే రోజు రెండు రిజల్ట్స్ వచ్చాయి, ఆ జాబ్ సెలెక్ట్ అవ్వలేదు. ఆల్ ఇండియా ఇది ర్యాంక్ బాగానే వచ్చింది, మా క్లాస్ మొత్తానికి జస్ట్ ఇద్దరు ముగ్గురే క్వాలిఫై అయ్యారు. నాకు ర్యాంక్ కూడా బాగానే వచ్చింది, 11,000 ఎంతో వచ్చింది. సో ఓకే ఫైన్, బాగానే వచ్చింది ర్యాంక్. సో ఎంటెక్ ఈయన ఇచ్చేసాడు, ఇంకా జాబ్ రాలేదు కదా అంటే ఎంటెక్ చేయమంటున్నాడేమో ఈయన అని అనుకుని ఇంకా జాబ్ ఇంకా ఏమి చేయడం, ట్రయల్స్ ఇంకా మానేశాను మొత్తానికి. ఆ మానేయడం మానేయడం ఇంకా ఆ టైమ్ చాలా క్రూషియల్ టైమ్ అప్పుడు, ఎందుకంటే ఎంటెక్ జాయిన్ అవ్వడం నేను నవంబర్ లో జాయిన్ అయ్యాను, బీటెక్ మే నుంచి నవంబర్ మొత్తం ఖాళీ. ఆ మొత్తం ఖాళీ టైంలో అప్పుడు మా మమ్మీ ఖాళీగానే ఉంటున్నావు కదా రావచ్చు కదా చిన్నూరు అని అంటే సరే అని అప్పుడు రోజు అంటే అట్లీస్ట్ డే బై డే గానీ లేదా రెండు రోజులు ఒకసారి గానీ రోజు సాయంత్రం వచ్చేసేవాళ్ళం అనమాట. సో అలా రావడం స్టార్ట్ యాక్చువల్ గా అలా నేను అన్నాను కదా ఇందాక మమ్మ ఇంట్లో తిట్లు తినడం కన్నా వెళ్ళడం బెటర్ అని. అలా వెళ్ళగా ఏమైందంటే నాకు సబ్జెక్ట్ ఏమి అంత తెలిసేది కాదు, కాకపోతే అక్కడ కూర్చుని ఆయన వంక చూసేదాన్ని. స్లోగా స్లో ఆయన ఫేస్ నన్ను ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే ఆయన స్మైల్, ఆయన ఫేస్ అంటే ఆయన ఫేస్ చూడడానికే వెళ్ళేదాన్ని అనమాట. ఈయన ఏదో అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంత బాగున్నారు అసలు ఏంటి అన్నట్టు అలాగే వెళ్ళేదాన్ని అనమాట. అంటే ఎంతో కొంత ఓ మాట చెవిలో అయితే పడుతుంది కదా, ఎంతో కొంత సబ్జెక్ట్ వెళ్ళడం మొదలు పెడితే
అవును
అన్నట్టు ఉండేది. సో ఎంటెక్ జాయిన్ అయిన వెంటనే ఏమైందంటే నాన్నగారు అరుణాచలం ప్లాన్ అదే అప్పట్లో ఏంటంటే అదే ఇంకా లాస్ట్ అని చెప్పేసి మాక్సిమం అందరూ వెళ్దాం అన్నట్టు మొత్తం అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఆ టైంలో యాక్చువల్ గా ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే మా అక్క వాళ్ళ పాపని పెంచుకుంటున్నాం మేము, అదే ఇక్కడ వదిలేశారు సో ఇక్కడ పెంచుతున్నాం మేము. అప్పుడు మా మమ్మీ డాడీ కూడా వస్తానంటే నాన్నగారు వద్దన్నారు, దాన్ని తీసుకురావద్దు చిన్నదాన్ని, అక్కడ నీళ్ళు అవి కొంచెం తయారు చేస్తుంది దీనికి బాగోట్లేదు కదా వద్దు అని అన్నారు అనమాట. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా నాన్నగారు వద్దు అని అంటే ఇంకా నో అన్నట్టే కదా, ఇంకా మన డివోటెడ్ గా ఉన్నారు కాబట్టి భక్తులందరూ. సో నాన్నగారు వద్దు అంటే ఇంకా వద్దు అన్నట్టే ఉంటారు. సో ఏమో మమ్మీ డాడీ వాళ్ళకేమో వెళ్ళాలని ఉంది, అలా ఉంటే కానీ దాన్ని తీసుకెళ్ళాము, అలా అని తీసుకెళ్తే కుదరదు ఎందుకంటే నాన్నగారు దాన్ని తీసుకురావద్దు అన్నారు. అంటే ఏదో సంథింగ్ దాన్ని తీసుకొస్తే దానికి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అందుకనే నాన్నగారు ముందు నుంచి వద్దంటున్నారేమో అని అనుకుంది. సో నేను అప్పుడు ఏమన్నానంటే సరే దాన్ని మీరు వదిలేయండి నా దగ్గర, నేను చూసుకుంటాను మీరు ఎదురు వెళ్ళరండి అని అన్నా. మమ్మీ చూసుకుంటావా పర్లేదా అంటే లేదు పర్లేదు ఏదో ట్రై చేస్తాను చూసుకుంటాం పర్లేదు అలవాటైంది కదా చూసుకుంటాను మీరు ఎదురు వెళ్ళండి అని. మొత్తం అప్పుడు హైమాంటీ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం హైమాంటీ అంకుల్ మొత్తం రమణనగర్ ఖాళీ రమణనగర్ అందరూ అరుణాచలం వెళ్ళిపోయారు. నేను దీన్ని ఒక 10 డేస్ చూసుకున్నాం. అప్పుడు యాక్చువల్ గా ఆ అరుణాచలం మీటింగ్ లోనే ఆయన స్టార్ట్ చేశారు, ఒక రోజు పాల్గొనలో ఒక అమ్మాయి ఉంటుందండి, ఆ అమ్మాయి నిద్రపోదండి ఫస్ట్ ఆవిడకి రానివ్వదండి అని.
నాకు
ఇప్పటికీ
ఆ ఫస్ట్ రానివ్వపోవడం ఏంటో నన్ను చెప్పని, పాలకొల్లులో ఒక అమ్మాయి ఉంటుందండి మా భక్తురాలు భక్తుల పిల్లలు, ఆ పాప అండి ఎంత బాగా చదువుతుందంటే అది దానికి కాంపిటీషన్ ఇష్టం అండి, ఎవరన్నా దానికి కాంపిటీటర్ ఉన్నారు అంటే ఇంక నిద్రపోదండి అండి పడగొట్టేవలసిందే, ఎలా అయినా పడగొట్టేసి అదే ఫస్ట్ రావాలండి రానివ్వదంతే. అలా ప్రతిసారి తనే ఫస్ట్ వచ్చేసేదండి. పాపం ఆ అబ్బాయి కూడా భక్తుల పిల్లోడేనండి కానీ వాళ్ళ మదరనే, అదేంటండి అసలు మా అబ్బాయి పైకి రానివ్వదు కాంపిటీషన్లో కనీసం ఒక్క మార్క్ కూడా అటు ఇటు అంటే ఒకసారి అన్న అవకాశం వస్తుందేమో అని చూస్తే ఒకసారి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేవారంట. సో నువ్వు అలా చాలా ఫేమస్ అయిపోయావు నాన్నగారి నోట్లో
అలాగే ఫేమస్ అలా అన్నారు, కానీ నాకు అప్పుడు అప్పటికి ఇంకా మీటింగ్స్ అవి తెలియదు, అదే ఆన్లైన్ అవి తెలీదు అన్నారు. పాలకుల భక్తులు అన్నారు, ఎవరినో మనల్ని ఎందుకంటారు పాలకుల భక్తులు, ఎవరు ఇంకో అమ్మాయి అనుకుంటా మనల్ని కాదు అని అనుకున్నాను. అయిపోయింది తర్వాత అందరు ఇక్కడికి వచ్చేస్తే భక్తులందరూ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇక్కడికి జిన్నూరు వచ్చాక కూడా మళ్ళీ 2-3 రోజులు వరుసగా అనేవారు అనమాట నాన్నగారు. ఒక రోజు వచ్చినప్పుడు భక్తులన్నీ నీ గురించి చెప్తున్నాను, ఏంటిది నా గురించి చెప్తున్నారు అంటారు, నా గురించి కాదు ఈయన ఎవరు చెప్తున్నారు, వీళ్ళందరూ తప్పు పడుతున్నారు పాపం వీళ్ళందరూ నన్ను అనుకుంటున్నారు. నన్ను అనుకోవట్లేదు నేను అసలు అన్ని రోజులు చాలా రోజులు ఆయన అంతటా ఆయన నా వంక చూసి అన్నంత వరకు ఏంటి నన్ను అంటారు మన మనల్ని కాదు అని అనుకున్నదాన్ని అసలు
కాదు. ఇక్కడ మనం ఐ మీన్ ఇక్కడ హాస్యం ఏంటంటారా, నువ్వు పాప నీ పాటికి నువ్వు చదువుకుని అంటే మంచి మార్కులు రావాలని నువ్వు చదువుకుంటున్నావు, అంటే నీకేమి లోపల కాంపిటీషన్ కానీ ఎవరిని కొట్టేయాలని కాదు, యూ హ్యావ్ టు స్కోర్ వెల్ అని నీకు ఉండేది. అయితే నాన్నగారు దాన్ని అలా ఎందుకు ప్రజెంట్ చేశారంటే అది కూడా మళ్ళీ నిన్ను ఆకర్షించుకోవడానికే.
అదే అది కూడా ఆకర్షించుకోవడమే పైగా,
అంటే నీకు కొంచెం చిలిపితనం ఉంది కదా, సో ఆ చిలిపితనాన్ని కొంచెం అంటే మనకి 1% ఉంటే ఏదైనా ఆయన 100% చూపిస్తారు కదా.
అవునక్క, అదైతే డెఫినెట్ గా చెప్పాలి, 1% గా ఆయన 100% తిరిగి రిటర్న్ ఇస్తారు
అని చెప్తే. నువ్వు నాటీ నాటీగా ఉంటే ఆయన ఇంకా నీ అంటే మన ఫాదర్ కదా, స్పిరిచువల్ ఫాదర్ కదా, సో
అవును స్పిరిచువల్ ఫాదర్,
సో ఇంకా అనుమతించారనమాట.
ఆయన ఇలా ఏంటిది ఈయన ఇలా అంటున్నారేంటి, మనలో అంతుందా మన అంత నిద్రపోవా అని నాలో నేను ఆలోచించుకోవడం. అప్పుడే మళ్ళీ అనుకున్నా మరీ పడగొట్టేయాలని కాదు కానీ కాంపిటేటివ్ గా అయితే చదువుకుంటాను నేను, నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆలోచించుకుంటే మరీ పడగొట్టేయాలని నిద్రపోకుండా చదివేస్తున్నానా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. సో అలా మెల్లిగా అయిపోయి అలా అన్న స్టార్ట్ చేసిన గోల్డ్ మెడల్ స్టార్ట్ చేసాను. ఈయనంటే నేను ఏదో ఎంటెక్ పాస్ అవుతానో లేదో అని డౌట్ ఉంటే, ఈయన గోల్డ్ అరుణాచలంలో గుర్తు బాగా దండం పెట్టుకుంటే నీకు గోల్డ్ మెడల్ వస్తుందమ్మా. ఏమైపోయి ఈయనంటే గోల్డ్ మెడల్ అంటారేంటి మనకంత అవసరం ఉందంటావా గోల్డ్ మెడల్, మనోడికి వచ్చిందమ్మ నీకు కూడా వస్తుందమ్మా గోల్డ్ మెడల్ బాగా చదువుకో అని అనేవారు అనమాట. అప్పుడు ఇలా ఇంకా ఇది అసలు నిద్రపోనివ్వదు, నా సెమిస్టర్ రిజల్ట్స్ నాకన్నా ఎక్కువ ఆయన వచ్చాయమ్మ రిజల్ట్స్, ఫస్ట్ నువ్వేనా ఎవరైనా అని అడిగేవారు అనమాట. సెకండ్ సెమిస్టర్ లో యాక్చువల్ గా ఫస్ట్ సెమిస్టర్ లో నేనే ఫస్ట్ వచ్చాను, సెకండ్ సెమిస్టర్ లో ఇంకో అబ్బాయి వచ్చాడు అనమాట. ఇంకో అబ్బాయి వచ్చాడా నెక్స్ట్ సెమిస్టర్ లో ఆడలేమ్మ నువ్వు రానివ్వవు కదా, నువ్వు
రానివ్వు. ఎందుకంటే బహుశా నువ్వు ఎంటెక్ చదివిన అన్ని రోజులు ఆ 2 సంవత్సరాలు
అక్క,
ఆ 2 సంవత్సరాలు అసలు బహుశా వారానికి 2-3 సార్లు నిన్ను తలపెట్టి జోక్ వెయ్యని సందర్భం లేదన్నమాట.
అవును, యాక్చువల్ గా ఆ ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఎంటెక్ నేను జాయిన్ అయ్యినా కూడా అక్క రోజు నా డైలీ లైఫ్ ఎలా ఉండేదంటే పొద్దున్న కాలేజ్కి వెళ్ళే వాళ్ళం, సాయంత్రం వచ్చిన వెంటనే బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఫేస్ వాష్ చేసుకుని జిన్నూరు వచ్చేసి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఎంటెక్ 2 సంవత్సరాలు ఇదే రొటీన్. అప్పుడు అలా సెకండ్ సెమిస్టర్ సెకండ్ వస్తే నువ్వు రానివ్వవు అమ్మా అండి, నాకు తెలుసమ్మా నువ్వు రానివ్వవు, నెక్స్ట్ టైం ఆడు ఉండటమ్మా, నువ్వే ఫస్ట్ ఉంటావమ్మా, నీకే గోల్డ్ మెడల్ వస్తుందమ్మా అని అనేవాడు. ఆ గోల్డ్ మెడల్ రావడం ఏంటో కానీ నేను అని
అనుకున్నా.
ఆనందం అంటే ఆనందం వచ్చేది కాదక్క, అంటే నేను ఎక్కువగా ఏంటి లోపల నాకు ఇంతలా ఉందా ఫస్ట్ మీద అని అనిపించేదక్క, కానీ నిజంగా యాక్చువల్ గా ఈ అంత ఈయన చేసిన ఈ చమత్కారాలు ఏదైతే ఉందో అక్క ఆయన అంటారు చూడండి, గురువు మనిషికి వాసనలు ఉంటాయి, గురువు వాసనలు చూపించి తెస్తాడమ్మా అని అంటారు కదా
నాన్నగారు.
అలా నాకున్న వాసన ఫస్ట్ రావడం,
ఓకే,
నాకు తర్వాత తర్వాత తెలిసింది అది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే కంపల్సరీ నేను ఆల్మోస్ట్ జిన్నూరులో ఉన్నప్పుడు అన్నిట్లోనూ ఫస్టే జిన్నూరులోనే చదివాను సెవెంత్ వరకు. ప్రతి క్లాస్ నేనే ఫస్ట్, అసలు ఇంకొకడు సమస్య లేదు, వచ్చేది లేదు. అంటే నేను అప్పట్లో మరీ అంతలా చదివాను అంటే పడగొట్టాలని చదివాను లేదు తెలియదు కానీ, బట్ ఫస్ట్ వచ్చాను నాకు తెలియకుండా వచ్చాను. సో యాక్చువల్ గా ఇదంతా నేను ఇప్పుడు చెప్పాను చూడు, జాబ్ ఎంటెక్ ఏదో డిసైడ్ చేయండి ఎంటెక్, ఇదంతటికి నాకు ఒకసారి ఎప్పుడు ఆలోచించుకుంటే నాకు అనిపించింది, నేను ఇంజనీరింగ్ లో నా వాసన గురించి చెప్తున్నాను కదా ఇప్పుడు, ఆ వాసన దేవుణ్ణి ఏం కోరుకోవచ్చిందంటే నేను ఒక రోజు ఇంజనీరింగ్ లో కోరుకున్నాను. ఇంజనీరింగ్ లో ఫస్ట్ కాదు, నేను టాప్ 5 లో ఉండేదాన్ని కానీ టాప్ మరీ టాప్ 1 కాదు. సో నేను ఒక రోజు దేవుడిని ఏం కోరుకున్నానంటే, చీ దేవుడా నాకు అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫస్ట్, ఇంజనీరింగ్ లో ఎంత చదివినా ఫస్ట్ రావట్లేదంటే కనీసం ఒక్క సెమిస్టర్ అయినా ఫస్ట్ తీసుకురా అని కోరుకున్నాను అని కోరుకున్నాను అనమాట. కోరుకుంటే అయిపోయింది ఇంజనీరింగ్ లో, ఇంజనీరింగ్ అనే కోరుకున్నా ఇంజనీరింగ్ లో ఏదో ఒక సెమిస్టర్ ఫస్ట్ రావాలి, అంతకు మించి ఏం అక్కర్లేదు, జస్ట్ ఊరికే ఎందుకు కోరుకున్నానో నేను ఇప్పుడు అనుకున్నా, ఎందుకు కోరుకున్నానో పిచ్చి కోరిక. సో అలా కోరుకున్న వల్ల నా డెస్టినీ ఎలా మారిపోయిందని అనుకున్నాను. అలా నేను కోరుకోవడం వల్ల దేవుడు నాకు అక్కడ జాబ్ ఇవ్వకుండా ఎంటెక్ చేయించి ఎంటెక్ లో ఫస్ట్ తీసుకొచ్చాడు. అక్కడ ఫస్ట్ తీసుకురాల, ఆ కోరుకోవడం వల్ల ఏమైందంటే నాకు ఇక్కడ జాబ్ మానిపించేసి ఎంటెక్ ఎంటెక్ లో ఫస్ట్ తెప్పించాడు. ఆ ఫస్ట్ తెప్పించడం వల్ల ఆ ఫస్ట్ తెప్పించి సరికి నాకు ఆ ఫస్ట్ మీద వాసన లేదు ఇప్పుడు. ఆ మధ్యలో నాన్నగారు చేసింది ఇదనమాట, ఇది ఇన్ని సార్లు అనడం వల్ల నాకేంటి ఇంతలా ఉందా ఫస్ట్ మీద అలా అనిపించేది అనమాట. ఆ 2 సంవత్సరాలు నాన్నగారు అలా అన్న ఫస్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఓకే వచ్చింది నాన్నగారు వల్ల వచ్చిందా అని అనుకున్నా, కానీ ఎప్పుడు ఫస్ట్ వచ్చింది అన్న ఆనందం లేదు. అంటే దాంతో అటాచ్మెంట్ లేదు ఇప్పుడు, మొత్తానికి కానీ తీసేశారు ఆ వాసన. అది మటుకు చాలా బాగా చెప్పగలను నేను. సో ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంది, కానీ ఎప్పుడు రిజల్ట్ అనేది ఆయనకి వదిలేయాలి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఎవడొస్తే ఏంటి, ఎవడు ఫలితం, ఎవడు కష్టపడిన దానికి వాడికి ఫలితం వస్తుంది అన్న కాన్సెప్ట్ లోకి ఆయన రీడైరెక్ట్ చేసేసారు అనమాట నన్ను.
అయితే ఒకటి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే నీతో స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా అంటే మనం కష్టపడి అంటే ఫస్ట్ ర్యాంక్ మనం అంటే ఏదైనా కూడా గమ్యం గోల్ ఫర్ ది హైయెస్ట్ అంటారు చూడు.
అవును,
నువ్వు మీడియోకర్ ఆటలకి యావరేజ్ ఆటలకి గోల్ పెట్టుకోకూడదు ఎప్పుడు. గోల్ ఫర్ ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్. సో ఇప్పుడు మానవ జన్మ ఇదేంటి అంటే జ్ఞానం పొందడానికి కాబట్టి, సో మానవ జన్మకి గోల్ హైయెస్ట్ జ్ఞానం, స్టూడెంట్ కి హైయెస్ట్ ఎయిమ్ ఫర్ ది ఫస్ట్
ర్యాంక్.
యా, సో నువ్వు ఫస్ట్ కి ఏం తెస్తే నువ్వు థర్డ్ రావచ్చు, ఫిఫ్త్ రావచ్చు, టెన్త్ రావచ్చు,
కానీ ఎప్పుడోకప్పుడు నీ ఆ హార్డ్ వర్క్ నీది ఆయన అక్కడికే తీసుకెళ్తాడు.
ఫస్ట్ రావాలి అనే దృక్పథంతో నువ్వు కష్టపడుతూ వెళ్ళావనుకో, దాని ఫలితం నీకు వచ్చేస్తుంది.
అవునక్క.
సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి కూడా దిస్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ.
అవును,
అంటే మనం చదువుకునేటప్పుడు మనం కంప్లీట్ శ్రద్ధ పెట్టి టాపర్ గా ఉండడానికే మన కృషి మనం చేయాలి.
అవునక్కా, అది మనకు మన శ్రద్ధ మన హార్డ్ వర్క్ ఉండాలి, అప్పుడు ఆయన చూసుకుంటాడు అన్ని మిగిలింది
చూసుకుంటాడు. తర్వాత నీకు అది రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు.
యా, అది మనకి ఆ రిగ్రెట్ ఉండదు, అయ్యో మనం ఇవ్వలేదు, ఓకే ఇక్కడ ఇలా తక్కువ అయింది అని ఆ రిగ్రెట్ అయితే ఉండదు. మన వంతు మనం ప్రయత్నం చేసాం, సో రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, సో హ్యాపీగా ఉంటాం ఏదొచ్చినా సరే అన్నట్టు. డిసప్పాయింట్ అయితే అవ్వం ఫస్ట్.
వెరీ గుడ్, వెరీ గుడ్.
అది ఎంత ఆశ్చర్యం అంటే ఎంటెక్ లాస్ట్ ప్రాజెక్ట్ అక్క, ప్రాజెక్ట్ రివ్యూ, అది అందరికి చాలా కష్టం. అంటే వేరే అదే ఆంధ్ర వైజాగ్ నుంచి వస్తారనమాట. కానీ మా ప్యానెల్ కి ఏమైందంటే, నాకు ఇంటర్నల్ గా నా సూపర్వైజర్ ఉంటాడు కదా మా సార్, మా సార్ ఆయన ఫ్రెండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఆయన ఆయన నా చేసి చేపించాడు, ఇప్పుడు ఆయనే మార్కులే వాళ్ళకు అనుకున్నాం. ఏంటిది ఈయన వచ్చారు సర్లే అని నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టా. ఇంకా యాక్చువల్ గా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన తను క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన సరే చెప్పేస్తున్నారు ఇది ఇదండి ఇది, ఎందుకంటే ఆయన ఆయన కింద నేను చేశాను కదా, ఆయనే చెప్పేస్తున్నారు. నువ్వు చెప్ అంత చెప్పేసి నువ్వు చెప్పవే అమ్మా అంటున్నారు. అదేంటి సార్ అందరూ అంత మీరు చెప్పేస్తున్నారు, నేను చెప్పేలేదు అంటే అదే సార్ మీ అది అమ్మాయి ఇదే చెప్దాం అనుకుంది అని చెప్పేసి చెప్పేది.
ఆయనే చెప్పేశారు అనమాట,
మొత్తం ఆయనే చెప్పేశారు. ఇదేంటి నేను చెప్పనివ్వట్లేదు అనుకో, సర్లే ఇంకా అనే తోటి మార్కులు వేస్తాను అలా నాకు గోల్డ్ మెడల్ వచ్చేసి.
గోల్డ్ మెడల్ వచ్చేసిందేరా నీకు?
నేను మా క్లాస్ కాదు మొత్తం కాలేజ్ కి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అనమాట ఆ ఇయర్ లో.
ఓహో, అసలు ఇక్కడ నీ స్క్రీన్ మీద తప్పట్లు కొట్టే ఇది స్మైలీ లాంటిది ఉంటే బాగుండు కొడుతును.
మొత్తం కాలేజ్ మొత్తం అందరు ఎంటెక్ స్టూడెంట్స్ లో కన్నా నాది ఎక్కువ స్కోర్ వచ్చింది ఆ ఇయర్, సో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి గోల్డ్ మెడల్ ఇచ్చారు అనమాట అప్పుడు.
ఫెంటాస్టిక్ రా నీతు, ఫెంటాస్టిక్.
సో అలా ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పటికే ఎంటెక్ అంటే నాకు 23 ఇయర్స్, అప్పటికే ఈ మధ్య బీటెక్ నుంచి ఎంటెక్ లోపు పెళ్లి గురించి మాట్లాడతారు కదా, పెళ్లి 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 అని. అంటే యాక్చువల్లీ మా పేరెంట్స్ నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పనమాట, నేను ఆల్వేస్ నేను ఇండిపెండెంట్ గర్ల్ అవ్వాలి ఫస్ట్, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ ఇండిపెండెంట్ గా నా కాల్ మీద నేను నిలబడాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటే దే ఆల్సో అగ్రీడ్ అనమాట. సో ఎంటెక్ అయిన తర్వాత జాబ్, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ లోనే నాకు ఫస్ట్ జాబ్ మిస్ అయింది అన్నాను కదా, జాబ్ ఎంటెక్ టీసీఎస్ అనమాట అది. సో ఈ ఎంటెక్ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ టీసీఎస్ ఆన్ క్యాంపస్ దాంట్లో సెలెక్ట్ అయ్యా. సో ఆయన పోయింది ఇక్కడ ఇచ్చేసాడు నాకు, అక్కడ పోయింది బీటెక్ తర్వాత పోయింది ఇక్కడ ఇచ్చేసాడు. సో జాబ్ వచ్చేసింది, సో జాబ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ లోనే వచ్చింది, సెకండ్ ఇయర్ అని అన్న జాయిన్ అయ్యాక చేసుకుంటాను అని అన్నా మా పేరెంట్స్ అడిగితే. జాబ్ వచ్చింది కదా పెళ్లి సంబంధాలు చూస్తాము అంటే, లేదు లేదు నేను ఇంకా జాయిన్ అవ్వలేదు కదా, జాయిన్ అయ్యాక చూద్దాము, ఎప్పటికప్పుడు తోస్తుంది అనమాట. నాకు ఒక తెలియని భయం ఉండేది పెళ్ళి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఎవరు తీసుకుంటే మనం అంత మెచ్యూర్డ్ గా ఉన్నావా లేదా అంత అవసరమా ఇప్పుడు అప్పుడే అన్నట్టు ఉండేదాన్ని, ఎందుకో ఒక తెలియని భయం, ఎవరైనా అడిగితే బామ్మ ఇప్పుడు పెళ్ళి అన్నట్టు ఉండేదాన్ని. సో ఫైనల్లీ నాకు జాయినింగ్ డేట్ వచ్చింది 2017 లో, వస్తే ఫిబ్రవరి లో జాయినింగ్, సంక్రాంతికి నాకు జనవరి సంక్రాంతి టైంలో నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. సో మంచి ఉత్సాహంగా ఉన్నాను, నాన్నగారు దర్శనానికి వచ్చాను, నాన్నగారు చెప్దామని ఉత్సాహంగా ఉన్నాను, నాకు ఇలా జాబ్ వచ్చింది అదే జాయినింగ్ వచ్చింది అని. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి చెప్దాం అనుకున్న టైంకి నాన్నగారు నీతు నువ్వు మీ డాడీ లోపలికి రండి అని పిలిచారు. ఏంటంటే నేను చెప్దాం అనుకుంటే ఈయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు లోపలికి వెళ్దాం అనుకు, సరే అని వెళ్ళాం. వెళ్తే అక్కడ కింద కూర్చున్నాము, నాన్నగారు ఇదేంటి ఒక సంబంధం వచ్చిందమ్మా అన్నారు. అంటే నాకు గడగడ గడగడ ఉందన్నమాట లోపల, ఎందుకంటే నాన్నగారు చెప్తే చేసేసు అంటే నాన్నగారు ఏం చెప్తే అది అన్నట్టే ఉండేదాన్ని నేను. సో ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకో అంటే చేసేసుకోవాలి, కాకపోతే ఇప్పుడు నేను మంచి ఇండిపెండెంట్ అవుదామన్న ఆనందంలో ఉన్నాను, ఈయన అప్పుడే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నానో అమ్మాయి ఇండిపెండెంట్ అనుకున్నాను నేను, ఈయన పెళ్ళి అంటున్నారు ఇంకా అలా అంటే ఇంకా ఆయన చూస్తున్నాను కానీ ఆయన చెప్తున్నారు ఏమో ఇలా ఇలా పలానా అబ్బాయి అని చెప్తున్నారు. నేనేమో ఆలోచిస్తున్నాను ఈయన ఏంటి ఇప్పుడు ఈయన చేసేసుకోమంటే ఇప్పుడు చేసేసుకోవాలి, తప్పదు ఇంకో ఆప్షన్ లేదు, నేనైనా చేసేసుకుంటాను. అవి ఈయనేంటిది ఇలా అంటున్నారు, ఇంకా ఈ జాయినింగ్ వచ్చిందని కూడా చెప్పలేదు, ఈయన ఇంకా పెళ్ళని చెప్పేస్తున్నారు, ఈయన నీకు ఇష్టమైన అమ్మా అని అడిగారు. నేనేమో ఆలోచించి మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు అని చెప్పేసా. ఆయన చెప్పేసాను, చెప్పేసిన కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట నాకు.
నువ్వే సూపర్ నీతు, కనీసం చాయిస్ అడిగారు నీకు పెళ్ళి ఇష్టమైన అమ్మాయి. నా టైంలో నన్ను అడగలేదు, అడిగితే అసలు ఇష్టం లేదని చెప్పేస్తాం కదా. అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి పెరగడం వల్ల అడ్వాంటేజ్ అనమాట అది.
అడ్వాంటేజ్ ఏమో మొత్తానికి చెప్పాను, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను, కానీ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి బాధ, అంటే ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది, కానీ మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసాను. ఏదైతే అవుతుంది నాన్నగారు చూసుకుంటారు అంతా. నాన్నగారు నిమిషం ఉన్నాక ఇలా చెప్తున్నారు అన్ని అని వద్దులేమ్మా, నాకెందుకో ఇది నచ్చట్లేదు సంబంధం, నా మనోరాలు మా డాడీ తన ఇది మన నా మనోరాలు లాంటిది కదమ్మా, వాళ్ళు వాళ్ళు ముందుకు వస్తున్నారు కానీ ఎందుకో నాకు ఇది వద్దనిపిస్తుంది, వద్దులేమ్మా ఇది నాకు అంత అనిపించట్లేదు, ఇది వద్దులే ఇంకోటి ఏదైనా చూద్దాం లేదు సంబంధం అని అన్నారు. అమ్మయ్య ఈయన వద్దులే సారమ్మా నన్ను బతికించారు అనుకుంది, చాలా రిలీఫ్ అనమాట. అప్పుడు ఎంత ఆనందం అంటే అమ్మయ్య నాన్నగారే వద్దున్నారు ఇది అమ్మయ్య అన్ను. అప్పుడు నాన్నగారు నా మనవరాలు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట ఆ బాధలో కూడా. సర్లే సరే మనవరాలు అంటున్నారు, ఆయన ఆయన ఏమి ఆలోచించకుండా ఏమి చేయరు, సో ఈ పెళ్ళి రాసి పెట్టుంటే ఓకే అయిపోతుంది సరే మీ ఇష్టం అని చెప్పేసాను అనమాట. ఈ వద్దులే అమ్మా అన్నారు అమ్మయ్య అనుకున్నా అమ్మయ్య ఇంకా రిలీఫ్. అప్పుడు చెప్పాను ఇలా నాన్నగారు నెక్స్ట్ మంత్ ఇలా కేరళ వెళ్ళాలి ట్రైనింగ్ కి అంటే అలాగే అలాగే అని అన్నారు. వెరీ గుడ్ చిన్న కారు కొనేసుకుంది కానీ అమ్మ నువ్వు అదే అనేవారు అనమాట. ఈ మధ్యలో యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు లెక్చరర్ జాబ్ ఇస్తాను అన్నారు అనమాట. నేను నాకు అప్పటికే ఇది టీసీఎస్ లో వచ్చింది. నేను ఏంటంటే అప్పటికే ఆలోచించేదానండి, నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనిపించేది అనమాట. ఆ టైంలో నేను అనుకున్నా ఒక 2-3 ఇయర్స్ అదేంటో కూడా ఒకసారి చూసేస్తే పని అయిపోతుంది, ఆ తర్వాత వచ్చి లెక్చరర్ జాయిన్ చేసుకుందాం శుభ్రంగా అనుకుని అన్న ఉద్దేశంలో ఉండేదాన్ని. సో నేను చెప్పా నాకు ఇలా జాబ్ వచ్చింది, సో నేను చేద్దాం అనుకోవట్లేదు. సో నాన్నగారికి కూడా అదే చెప్పా, ఇలా అడిగారు నాన్నగారు కానీ ఇంకా వద్దన్నాను అన్న అయిపోయింది. ఇలా చిన్న కారు కొనేసుకుంది కానీ అమ్మ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బాగానే డబ్బులు వస్తాయి అని మొత్తానికి ఇంకా కొంచెం మోటివేషన్ ఇచ్చారు వెళ్ళడానికి సరే అన్నట్టు. సో కేరళ వెళ్ళే రోజు వచ్చింది, ఇంకా అసలు బాధ అనమాట. ఎంత బాధ అంటే అప్పటి వరకు ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయాం కదా, అంటే రోజు రావడం దర్శనం చేసుకోవడం మా నాన్నగారితో మాట్లాడడం అలా ఉండేది. ఇంకా అసలు వెళ్ళడానికి ఎంత బాధ అంటే అంత బాధ అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్న బయలుదేరిపోతాం అనగా పొద్దున్న వెళ్ళి ఇంకా ఏడ్చేసానికి వచ్చాను, అలా కాదమ్మా వెళ్ళాలి కదా మరి నువ్వు వెళ్ళి చేసుకోవాలి కదా అలా అని చెప్పారు ఆయన. ఇంకా ఏడ్చేసి ఇంకా ఆ బాధలో ఏం చేశానంటే నాన్నగారు చేతులు పట్టుకుని ఇలా నా బుగ్గల దగ్గర పెట్టుకున్నా పెట్టుకుని ఏడ్చేస్తున్నాను నాన్నగారు నన్ను మర్చిపోతు నాన్నగారు నేను వెళ్ళను నాన్నగారు నేను వెళ్ళినా వచ్చేస్తాను నాన్నగారు అని ఏదో చెప్తున్నాను అనమాట. నాకు అసలు ఏం తెలియట్లేదు కానీ ఏదో మాట్లాడేస్తున్నా. లేదమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయి పర్లేదు నువ్వేం బాధపడకు అది ఇది అని చెప్పి ఇంకా పంపించేశారు. వెళ్ళాక అప్పుడు ట్రైన్ లో ఉన్నాను కేరళ అంటే 1.5 డే పడుతుంది కదా. ఆ రోజు సాయంత్రం కూడా నాన్నగారు అదే చాలా ఏడ్చిందమ్మా అనేది చెప్పారంట, అది విని ఇంకా
ఏడ్చిందా అప్పుడు. నువ్వు నాన్నగారి దగ్గర ఏడ్చినప్పుడు లేను నేను, నువ్వు వెళ్ళి కరెక్ట్ గా నువ్వు వెళ్ళిపోయావు నేను దిగాను అంటే నువ్వు ట్రైన్ లో ఉన్నావు నేను జిన్నూరులో ఉండగా.
ఓకే ఓకే.
అప్పుడు పాప ఎంత తలపెట్టుకున్నారో, ఎంత తలపెట్టుకున్నారంటే మమ్మల్ని
చాలా. అప్పుడు అంటే అదే మనుషులు
ఎలా తలపెట్టారంటే, అది విడిచిపెట్టలేక వెళ్ళిందమ్మా నీతు. అదే దానికి అస్సలు ఇష్టం లేదమ్మా, నచ్చ చెప్పి పంపాల్సి వచ్చిందమ్మా అని వెళ్ళాక మెల్లగా మర్చిపోతుందమ్మా. కొంత బెంగ ఉంటుంది వెళ్ళగానే, తర్వాత మాత్రం మళ్ళీ అంటే టైం మెల్లమెల్లగా మెల్లమెల్లగా సర్దుకుని మర్చిపోతుందమ్మా అన్నారనమాట.
అది మా మమ్మీ సాయంత్రం వచ్చాక ఇలా అన్నారు నాన్నగారు అంటే మళ్ళీ కంట్లోంచి వడవడా వడవడా కారిపోయినాయి అనమాట. ఇన్ని ఇలా పంపించేశారు అది ఇది అనుకుని, బట్ అక్కడికి వెళ్ళాక సెట్ అయిపోయింది, పర్లేదు అక్కడ ఉన్నాను 1.5 మంత్. అక్కడ నుంచి నాకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చాడంటే కలకత్తా, కలకత్తా ఎక్కడ ఇదేంటి. నాన్నగారికి ఫోన్ చేశారు, నాన్నగారు ఇలా కలకత్తా వచ్చింది నాన్నగారు. అప్పుడు ఏంటంటే నా అంటే అది దేవుడు వేసిన ప్లాన్, అది మా బ్యాచ్ మొత్తానికి 3 ప్లేస్లే వేసాడు, కోల్కతా భువనేశ్వర్ పూణే, ఇంక ఏది ఇవ్వలేదు. అండ్ మామూలుగా ఒకళ్ళనొకళ్ళు మార్చుకోవచ్చు అనమాట, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఇక్కడ కాదు ఇక్కడ కావాలి అని మార్చుకోవచ్చు, కానీ అది కూడా తీసేశారు. ఇంకా ఏది వస్తే ఇంకా అదే, ఇంకా మార్చుకోవడానికి లేదు, ఆప్షనే లేదు. సో నాన్నగారు ఇలా కలకత్తా వచ్చింది, సర్లే అమ్మా అయితే వచ్చేయ అన్నారు. వచ్చేసాను, వచ్చేసి 2 రోజులు వచ్చి ఇంకా కలిసి కలకత్తా వెళ్ళిపోయాం. కలకత్తా వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ తోనే వెళ్ళాను. ఓకే నాన్నగారు అప్పటికే రామకృష్ణుడి గురించి ఎక్కువ చెప్తున్నారు అనమాట అప్పట్లో. సో నేను ఈ ఇంజనీరింగ్ అయ్యాకనే నేను ఒకసారి కలకత్తా వెళ్ళా మా పేరెంట్స్ తో పాటు. స్పేసెస్ లేవు, మన భక్తులు ఉండే చోటికి పంపించాడు, ఇదేదో బానే ఉంది. సో కలకత్తా బానే ఉంది అనుకుని వెళ్ళిపోయా, అంత ఫీల్ అవ్వలేదు. యాక్చువల్ గా ఒకటి ఏంటంటే నాన్నగారి దగ్గర ఎక్కువ ఉండడం వల్ల ఒక 2-3 పాయింట్స్ చాలా ఎక్కువగా పట్టుకున్నాయక. ఒకటి ఏంటంటే మనకి ఏది మంచిదో మనకన్నా బాగా భగవంతుడికే తెలుసు, అది ఒక పాయింట్.
కరెక్ట్.
అది ఎంతలా అంటే అసలు ఏం జరిగినా ఓకే దిస్ ఇస్ వాట్ గాడ్స్ ప్లాన్ అని అనుకుని వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి అన్నమాట.
వెరీ నైస్.
సో ఏంటంటే అంత బాధ ఉండదు, ఈ డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఏది చూసినా ఎక్సైటింగ్, ఓకే ఇది ప్లాన్ చేశాడా సర్లే ఇదేంటో చూద్దాం అన్నట్టు ఉండదు.
కాంపిటీటర్ పంపావా, సో కోల్కతా చూస్తాను.
సో కోల్కతా అనేసరికి ఓకే ఇవన్నీ ఏవో ప్లేసెస్, పూణే ఇవన్నీను, కోల్కతా రామకృష్ణుడు చాలా పుణ్యాత్ముడు తిరిగిన ప్లేస్ కదా, పోన్లే దేవుడు అక్కడికే పంపిస్తున్నాడు అని అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెళ్ళిపోయా, జాయిన్ అయ్యా, ఒక 1.5-1 మంత్ తర్వాత అప్పుడు ఏప్రిల్లోను మేలోను నాన్నగారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వస్తే అప్పుడు నేను నీకు చేశాను అక్క, ఇలా వైజాగ్ లో ఉన్నావు కదా అక్క, నేను వద్దాం అనుకుంటున్నాను రావచ్చా అని అడిగాను. అంటే నాన్నగారిని అడిగి ఓకే రావచ్చా అన్నారు. సో అయిపోయింది నాకు అప్పటి వరకు. ఏంటంటే నేను ఎప్పుడు ఇంటి నుంచి స్టేట్ నుంచి బయటకు వెళ్ళింది లేదు, ఇంటి దగ్గర నుంచి అప్పటి వరకు పాలకొల్ నుంచి కేరళ మడి వరకు ఒక్కదాన్నే ఎక్కడ ట్రావెల్ చేయలేదు. అండ్ నాకు కోల్కతా వెళ్ళాక ఇనీషియల్ డేస్ చాలా కష్టం అనిపించింది అనమాట, ఎందుకంటే నాకు ఆఫీస్ లోనే ఎవరు తెలుగు వాళ్ళు లేరు, నా రూమ్మేట్స్ కూడా ఇద్దరు హిందీ వాళ్ళే, నాకు కేరళ నుంచి తెలిసిన వాళ్ళు అనమాట. సో హిందీ వాళ్ళే, ఎక్కడ చెప్పినా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ లో అప్పటి వరకు మనం ఇంటి దగ్గర మన కాలేజెస్ లో ఇక్కడ అంత ఇంగ్లీష్ లో మాట్లాడుకునే అంత ఏం ఉండదు. అండ్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు, యాక్చువల్ గా నువ్వేం ఫీల్ అవుతున్నావో అంత ఎక్స్ప్రెస్ చేయలేవు ఎగ్జాక్ట్ గా. నేను ఒక్కటి చెప్తే ఇంకొకటి అర్థం అవుతుంది, ఇదేంట్రా బాబు ఇలా అని అనుకున్న రోజులు చాలా. ఫోన్ లో తప్ప ఇంకెక్కడ ఇంట్లో వాళ్ళతో తప్ప ఇంకెక్కడ తెలుగు అనేది లేదు. సో ఎలా వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళగలనా లేదా అని అనుకున్నాను. సర్లే నిన్ను అడిగాను, రమ్మన్నారు, ఓకే ఫైన్, తత్కాల్ బుక్ చేసుకున్నా. బుక్ అవ్వలేదు. అయ్యో, ఫ్రైడే నైట్, యాక్చువల్గా ఫ్రైడే నైట్ బయలుదేరితే సాటర్డే సండే ఉండాలి. అంటే సాటర్డే మధ్యాహ్నానికి రీచ్ అవుతాను వైజాగ్, ఆ రోజు సాయంత్రం ఉండి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ఎప్పుడు బయలుదేరితే మండే మార్నింగ్ కల్లా ఆఫీస్కి వచ్చేయచ్చు అన్న ప్లాన్ లో ఉన్నాను. తత్కాల్ బుక్ చేసుకున్నా అవ్వలేదు. అవ్వలేదు, సర్లే అక్క చెప్పాలి, రావడం కుదరట్లేదు అని అనుకున్నాం. వైజాగ్. సో తర్వాత కాసేపటికి ఏదో ప్రీమియం తత్కాల్ అని ఏదో చూసా, ఇదేదో టికెట్స్ ఉన్నాయి ప్రీమియం ఎక్కువ అయితే అయింది అని ప్రీమియం తత్కాల్ బుక్ చేసుకున్నా ఆఫీస్కి వచ్చాక. అది బుక్ చేసుకున్నా 12 ట్రైన్, అది రాత్రి 12. ఇప్పుడు రాత్రి 12 నేను ఎలా వెళ్తాను ఒక్కదాన్ని అనుకున్నా. సరే అని 8:30 ఆఫీస్ అయ్యాక రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని 9:30 కల్లా వెళ్ళిపోయాను. ఎందుకంటే మరీ లేట్ గా అంత తెలీదు. సో వెళ్ళిపోయాను, అక్కడ వెయిట్ చేస్తున్నా 12. ఇంకా అప్పటికే 2.5 నిమిషం వెయిట్ చేస్తున్నా ట్రైన్ ఎప్పుడు వస్తుంది అన్నట్టు. సో 12 ట్రైన్ ఎక్కి ఇంకా అప్పర్ బెత్ బుక్ చేసుకున్నా, పడుకుని పోయా స్లీపర్. అప్పటి వరకు అంటే ఫస్ట్ టైం కోల్కతా వెళ్ళినప్పుడు మేము స్లీపర్లో వెళ్ళాం అక్క. అప్పుడు చాలా జనం బీభత్సంగా అప్పట్లో అన్నారు అనమాట, అంటే ఒరిస్సా సైడ్ కదా సో అంత నీట్ గా ఉండవు అలా అని. బట్ అప్పుడు నాకు అదే దొరికింది, స్లీపర్ బుక్ చేసుకున్నా, అప్పర్ ఎక్కేసి పడుకుని పోయా. ఒకసారి చూసుకున్నా ఎవరైనా లేడీస్ ఎవరైనా ఉన్నారా అని. సో ఎక్కాక ఒక లేడీ, ఒక ఫ్యామిలీ ఎవరు వచ్చారు, అమ్మాయి ఉన్నారని ఇంక పడుకుని పోయా. నాకు సంబంధం లేదు. లెగ్ తర్వాత ఎప్పుడో లెగ్ ఇస్తే ఇంకా అసలు ఒక్క అమ్మాయి కనిపించట్లేదు బోగిలో. చూస్తుంటే అందరూ లేబర్, అందరూ వెరైటీగా ఉన్నారు అనమాట. పైగా నేను లెగ్ చేసేసరికి అందరూ వింతగా నన్ను చూస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. నేనేమో పడుకున్న దాన్ని లేట్ గా ఎప్పటికో లేసాను, 9:30 లెగిసి చూసేసరికి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఇలా నేను అటు ఇటు పైనుంచి అటు ఇటు చూస్తుంటే ఒక్క లేడీ కనిపించట్లేదు. అయ్యో బాబాయ్, ఇదేంటిది, వీళ్ళందరూ ఇలా తేడాగా చూస్తున్నారు నన్ను. ఇలా బుక్ అయిపోయానంటే ఇప్పుడు కిందకు దిగడానికి లేదు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని కిందకేం దిగలు అని ఆలోచిస్తున్నాను. పైగా అప్పటి వరకు ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అది చూసిన దాన్ని ఇంకా దిగలేదక్క. 2:00 వైజాగ్ అన్ని టిఫిన్ ఏంటి లంచ్ ఏంటి అన్ని కొనుక్కొని పైన వెళ్ళేవాడిని వచ్చేవాడిని ఆపి కొనుక్కొని పైన కూర్చొని తినేసా వైజాగ్ వచ్చి దిగాను. వాష్రూమ్ కూడా ఇంకా ఏది వైజాగ్ కూర్చో ఆ పైన కూర్చున్నాం. దిగాక నాకు ఎలా రావాలో తెలీదు. నేను నీకు చేద్దాం అంటే నాన్నగారి దగ్గర ఉంటావు అన్నట్టు సరే ఇంకో అక్క ఫోన్ చేసా, వాళ్ళు చెప్పారు. నేను ఏం చేసా అంటే ఇంకా అక్కడే స్టేషన్ లోనే ప్రెషప్ అయిపోయి జాగ్రత్తగా వెళ్ళి, వాళ్ళు చెప్పారు అడ్రస్ కరెక్ట్ గా ఆటో వాడి చెప్ప, వచ్చేసాను అక్కడికి.
అదే అక్కడే ఫ్రెషప్ అయ్యానంటే అక్కడెక్కడ ఫ్రెషప్ అయ్యామని అడిగాను.
యా అంటే స్టేషన్ లోనే ఫ్రెషప్ అయిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి ఆ నాన్నగారు అలా కూర్చుని నాకోసమే ఎదురు చూస్తున్నట్టు అలా కూర్చున్నారు. అప్పుడు లేచారు అప్పుడే అనుకుంటా కదక్క, నాకు బాగా గుర్తు, వచ్చేసావా అమ్మ నీతు వచ్చేసావా అని అన్నారు. చాలా ఇంక అసలు ఆ బాధ, ఎంత బాధ అంటే ఇంక అసలు ఆపుకోలేకపోతున్నాను అనమాట. కూర్చున్నాను మాట్లాడుతున్నాను అయిపోయింది. తర్వాత నాన్నగారు భోజనానికి వెళ్ళినప్పుడు నీతో ఇలా రా అని చెప్పి అప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని అక్కడ ఎంత ప్రేమగా అడిగారంటే అక్కడ ఎలా ఉంది, ఎలా వండుకుంటున్నారు, ఏంటి అన్ని ప్రతి పాయింట్ అడిగారు అక్క. అసలు ఆయన ఏంటంటే బయటకు వచ్చినప్పుడు అంటే బయట నా ఇండిపెండెంట్ లైఫ్ కోసం నేను బయటకు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను అక్క, ఏంటంటే ఇప్పటి వరకు నేర్పించారు థియరిటికల్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్. ఇప్పుడు నేను ఎలా ఉంటాను అన్నది ఆయన చూసుకుంటా, ఆయన చూస్తారు ఇప్పుడు నన్ను అని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. సో కానీ ఆయన ఏంటంటే అన్ని ఎక్కడికక్కడ నాకు అన్ని సెట్ చేస్తారు ఆల్రెడీ. నాకు వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు వరల్డ్లీ థింగ్స్ కి అంతలా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కాదు, అందరూ భక్తులే, ఎంతో కొంత భక్తులే అన్నట్టు. నా రూమ్మేట్స్ ఇద్దరు, ఒక అమ్మాయి పంజాబ్, నాన్నగారు కూడా తలపెట్టేవారు అనమాట నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారమ్మా అని. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి అక్షరం అన్మాలు పెడితే అసలు ఎంత బాగుందో, చాలా శాంతిగా అనిపిస్తుంది, నాకు పంపించు అని అడిగేవారు అనమాట వాళ్ళు. అంత అంటే ఎక్కడో తెలియని రమణ భక్తులు ఇలా వచ్చారేమో అనిపిస్తుంది, లేదంటే వాళ్ళకి అక్షరం అన్మాల ఇలా విన్నప్పుడు శాంతి కలగడం అనేది ఎవరో భక్తులు అయితే గానీ శాంతి కలగదు కదక్క నార్మల్ పీపుల్ కి.
అవునమ్మా.
సో ఎప్పుడు కూడా నన్ను డైవర్ట్ చేయడానికి నాకు ఎక్కడ ఆస్కారం ఇవ్వలేదు నాన్నగారు, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యాక్చువల్ గా.
సో
అక్కడ వైజాగ్ ఆ ట్రిప్ అనేది అసలు మర్చిపోలేనక్క. నాన్నగారు ఎంత ప్రేమగా అసలు ఎల్లు నెక్స్ట్ రోజు అసలు ఎంత బాధ అంటే అప్పటికి బెంగగా ఉన్నాను అనమాట కోల్కతాలో. ఇంకా నాన్నగారు ఇంట్లో వాళ్ళు అందరూ నిన్ను పట్టుకుని ఏడ్చేసాను, తర్వాత హైమంటి వచ్చారు, హైమంటిని పట్టుకుని
ఏడ్చేసాను,
నాన్నగారి దగ్గర ఏడ్చేసాను. నాన్నగారి దగ్గర కూర్చుంటే నాకు ఇంకా నీకు గుర్తుందో లేదో, అప్పుడు కూడా పెళ్లి 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 అనేది బేసిక్ నెసెసిటీ అమ్మా, నువ్వు చేసుకోవాలమ్మా. నేను ఈయన ఇంత దూరం నుంచి నేను ఇప్పుడు వస్తే ఇప్పుడు ఈ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, పెళ్లి గురించి తప్ప వేరే ఏమైనా మాట్లాడచ్చు కదా అని అనుకుంది. నీకు గుర్తుందాక పెళ్లి పెళ్లి గురించి నువ్వు డబ్బులు సేవ్ చేసుకో, మీ పేరెంట్స్ కి ఇది కానీ నీ పెళ్లికి ఉపయోగపడుతుంది అని చెప్పేవారు. అదంతా అంటే కొంచెం కామెడీగా అంటే సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు కానీ ఎప్పుడు ఈయన ఇప్పుడు ఏంటి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు పెళ్లి 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 ఆయన ఎక్కువగా పెళ్లి గురించి కూడా ఎక్కువ సార్లు అనేవారు అక్క, నాకున్న భయానికి అది తీసేయడానికి ఎక్కువ సార్లు అనేవారు.
అవును అవును రాణీతు, అంటే నాకు ఆ ఫియర్ ఎక్కువ ఉండేది. అలాగా మనకి ఏది ఫియర్ ఉందో అది,
అవును,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఏ ఫియర్ ఎవరికుందో దాన్ని ఆయన ఎక్కువ తలపెట్టి దాన్ని కొంచెం మిస్చీఫ్ చేసి అంటే మనల్ని ఆట పట్టించి అంటే చమత్కారంగా తీస్తారా ఆయన తీసే వాసన.
అసలు మనకి తెలియదు తర్వాత ఎప్పుడో తెలుస్తుంది నేను తీసేసాడని.
అవును ఎంత చదువురా నీకు ఆయన, ఎంత సమయంగా చెప్తున్నావురా తీసేసాడని.
ఆహా యాక్చువల్ గా చమత్కారం చేసినప్పుడు మనం ఆ చమత్కారంతోనే గెంతుతూ ఉంటాము, ఆ గెంతినప్పుడు ఎప్పుడు తీసేసారో మనకే తెలియదు అనమాట. అప్పుడు అలా గెంతుతూ సడన్ గా షాక్ అయ్యి ఆగిపోతాం అనమాట, ఈయన ఏంటి ఇలా తీసేసారు, ఇంక గెంతాల్సిన అవసరం లేదని ఫీలింగ్.
ఇది బాగా చెప్పావురా నువ్వు చూసావా, అందుకే ఇంకో నీ పిక్చర్ కూడా వాల్ మీద వచ్చింది ఈ రోజు, నిన్నే అనుకున్నావు అనమాట.
అది యాక్చువల్ గా అది కింద చేతులు పట్టుకున్నది ఆ వైజాగ్ ట్రిప్ లోనే అక్క. ఆ రోజు వెళ్ళిపోతుంటే నాకేమో ఆయన దగ్గర నుంచి ఒక్క క్షణం ఇంకా కొన్ని 1 hour ఎంతో ఉంటానేమో ఇంక వెళ్ళిపోవాలి, ఆయనేమో వెళ్ళి భోంచే అంటున్నారు. అయిపోయి అసలు మీ దగ్గర నుంచి ఆ 1 hour ని అసలు వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదు, మీ దగ్గరే కూర్చుందాం అనుకుంటున్నాం. ఆయన అసలు వెళ్ళి భోంచే అంటారు, ఎంత ఫాస్ట్ గా తిన్నారంటే 2 నిమిషాల్లో మొత్తం భోజనం చేస్తా.
అవునవును తెలుసు, నేను ఉన్నాను కదా అక్కడ.
భోంచే అంటున్నారు, సరే ఇదేదో వెళ్ళి ఫాస్ట్ తినేసి వచ్చేద్దాం, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి 2 నిమిషాలు ఏం తిన్నానో కూడా గుర్తులేదు, 2 నిమిషాలు ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి వచ్చి కూర్చున్నా. ఇంకా వెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగ్ ఇంకా బాధ అనమాట. ఆ బాధ పడుతున్నప్పుడే పిలిచి ఇలా పట్టుకున్నారు బుగ్గలు.
అవును
చాలా సేపు పట్టుకున్నారు అలా. నాకు అప్పుడు నేను అన్నాను కదా కేరళ వెళ్ళినప్పుడు నేను యాక్చువల్ గా బాధకి నేను ఆయన చేతులు పట్టుకుని పట్టుకున్నాను, కానీ ఇక్కడ ఆయనే పట్టుకున్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అట్ ద సేమ్ టైం చాలా బాధ కూడా ఫీల్ అయ్యాను ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను అని.
కానీ
అసలు ఆ ట్రిప్
అంటే నిన్ను చాలా ప్యాంపర్ చేశారు రా చిన్న, అంటే
అవునక్క
మమ్మల్ని అందరినీ పిల్లల్లా చూస్తే, ఐ మీన్ అంటే పిల్లల కన్నా మనవల ముద్దు అంటారు చూడు, అలా ఆ మనవరాలు ముద్దు నిన్ను చాలా చేశారు రా.
అవునక్క చాలా, అసలు ఎంత కేర్ అంటే మామూలు ఇప్పటికీ నాకు ఆ కేర్ ఐ కెన్ ఫీల్ అనమాట. ప్రతిదీ ఆయన చూసుకుంటున్నారు, ప్రతి దాంట్లోనూ ఆయన బ్లెస్సింగ్స్ ఆయన గ్రేస్ కనిపిస్తుంది నాకు ప్రతిది. సో అక్కడ నుంచి వచ్చేసాక ఇంకా మళ్ళీ కలవడం అంటే ఆగస్ట్ కృష్ణాష్టమి కలిశాను ఆగస్ట్, అదే లాస్ట్ కృష్ణాష్టమి నాన్నగారు ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసింది. అప్పుడు కేక్ అది కట్ చేయించాం అనమాట మేము, అప్పుడు కేక్ అది కోసి ఇలా పెట్టారు, అప్పుడు చాలా స్వీట్ గా అనిపించారు నాన్నగారు. ఒకసారి మా మమ్మీ వాళ్ళు వచ్చారు అక్క కలకత్తా, మా మమ్మీను మా అక్క వాళ్ళ అమ్మాయి. సో మేము ఏంటంటే పూరి ప్లాన్ చేసాం, పూరి వెళ్ళాం. పూరి వెళ్ళాక అట్నుంచి అటు మా మమ్మీ పూరి వాళ్ళు పూరి ఇంటికి వచ్చేస్తారు, నేను అట్నుంచి అటు ఒక్కదానే కోల్కతా వెళ్ళిపోవాలన్నమాట. సో అది ప్లాన్. బెంగగా ఉన్నాను సెప్టెంబర్ అనుకుంటా అప్పుడు. సో చాలా బెంగగా ఉన్నా, మమ్మీ వచ్చేసరికి చాలా బెంగ వెళ్ళిపోతుంటే ఇంకా చాలా బాధ వేసింది, బట్ ఆపుకున్నాను సమ్హౌ ఆపుకున్నాను. వాళ్ళని ఎక్కించేసా, వాళ్ళని ఎక్కించేసాక నెక్స్ట్ 1 hour ఎప్పుడో నా ట్రైన్ పూరిలో ఎక్కించేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఒక నాకు ఇంకా ఆగట్లేదు కంట్లోంచి నీళ్లు. ఓ 1/2 hour మా అమ్మకి ఫోన్ చేసా, ఇంకా బోరు నేడుపు, నేను ఇంకా నేను ఉండలేకపోతున్నాను అది ఇది అని ఇంక బోర్ నేర్చేస్తున్నాను అనమాట. మా మమ్మీ ఎక్కడ దిగి రాలేదు, ఎక్కించేసాను ట్రైన్ వెళ్ళిపోతుంది. నేనేమో ఏడ్చేస్తున్నాను, మా అమ్మ ఏం చేసింది, పర్లేదమ్మా నువ్వు వచ్చేయి నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని మెల్లిగా కలకత్తా వెళ్ళాక ఇంటికి వచ్చేయి, ఉద్యోగం చేయక్కర్లేదులే ఫోన్లే వచ్చేయి అని చెప్పేసింది మా అమ్మ. నేను మా ఒక 1/2 hour ఏడ్చేసి అయిపోయింది, పెట్టేశాం ఇంకా అయిపోయింది. నేను కోల్కతా వెళ్ళాక అంత నార్మల్ మళ్ళీ డే టు డే లైఫ్ కి అలవాటు పడిపోయా. మా మమ్మీ జిన్నూరు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాక చెప్తారు కదా ఇలా కలిశానండి అని అన్నట్టు, ఇలా బాధపడిందండి అని ఏదో మా మమ్మీ చెప్తే, ఇలా మా మమ్మీ ఇలా వచ్చేయమన్నానండి అని ఏదో చెప్తే నాన్నగారు అసలు నువ్వు అలా ఎందుకు చెప్పావమ్మా, నువ్వు అలా చెప్పకూడదు రమ్మని, నువ్వు నీకు తెలీదు నువ్వు అలా చెప్పకూడదు రమ్మని, వాళ్ళొచ్చా కానీ నువ్వు అలా వచ్చేయమని చెప్తే ఎలాగా, నేను మాట్లాడతానులే అని అన్నారనమాట. అన్ని అన్నారు మా మమ్మీ వచ్చాక ఇలా నాన్నగారు నీతో మాట్లాడతానన్నారు. సో సచినందజ్ అంకుల్ అదే దగ్గర భుజ్ అంకుల్ సచినందజ్ అంకుల్ వీళ్ళు ఉంటారు కదా నాన్నగారితో, సో వాళ్ళు ఫోన్ చేస్తే ఎలాంటి బిజీగా ఉన్నా కొంచెం ఎత్తు అని చెప్పింది అనమాట. సరే అనుకున్నా. సో ఒక 2 days తర్వాత పొద్దున్నే ఫోన్ చేశారు నాన్నగారు, సచినందజ్ అంకుల్ చేశారు, ఇలా నాన్నగారు మాట్లాడతారంట, మాట్లాడిన ఎలా ఉన్నావమ్మా అంటే మళ్ళీ కండ్లో నాన్నగారు మాట వినేసరికి కండ్లో నీళ్ళు వచ్చేసాయి. బాగానే ఉన్నాను నాన్నగారు అని చెప్తున్నా. నేను అప్పుడు అన్నారు అనమాట, నువ్వు బాధపడకమ్మా, బెంగేం పెట్టుకోకు, నేను కలకత్తా వస్తాను, నేను ఎవరికి చెప్పకు, నువ్వు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పకు.
కలకటా కలకటారా నిజంగా కూడా కలకటా కలకటా అంటూనే
కలకటా అంటూనే ఉన్నారు అక్క. అవును
అసలు నిజంగా ఆ కలకటా నీకు ప్రామిస్ చేసిన కలకత్తా ఏమో కానీ నిజంగా ఆయన మామూలుగా తలపెట్టలేదురా. ఆహా అసలు అందుకే ఇప్పుడు నేను ఎలా మాట్లాడినక్క, నాకేముంది ఏం చెప్పను అంటే నాకు అనిపించింది. ఐ మీన్ ఎవరు పెద్ద ఎవరు చిన్న నీతు భక్తిలో, ఐ మీన్ అంటే హూ వాజ్ కనెక్టెడ్ టు హిమ్, అంటే ఎంత కాలమా ఎంత వయసా లేకపోతే ఎంత సాన్నిహిత్యం అని చూసుకుంటే, అంటే మనకి లోపల అంత సాన్నిహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ హిజ్ లవ్ కదా. సో ఆయన లవ్ లో ఎప్పుడు కూడా అంటే అపారంగా అన్కండిషనల్ గా హద్దులు లేని ప్రేమ సమానం కదా, ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ఎలా సమానమో అలా అందరికి సమానం, అందరూ అలా ఎంజాయ్ చేసాం కదా. దీనికి ఏజ్ తో నిమిత్తమే ఉంది, అనుభవాలతో నిమిత్తమే ఉందిరా నాన్నగారికి మనకి ఉన్న అనుబంధానికి.
అవునక్క,
దట్స్ వన్ రీజన్. అందుకే నాకేంటంటే ఎందుకు వెనకాడుతున్నారు మాట్లాడడానికి, అరే మన అనుభూతి నాన్నగారితో ఎంత అమూల్యమైంది, కరెక్టే, అది దాచేసుకుంటే అసలు నాన్నగారి వైభవం బయట అసలు ఎలా తెలుస్తుందిరా. నాది నాకు నాకు సొంతం, నీతు నీది నీకు సొంతంగా, నీ అభివృద్ధికి ఆయన ప్రేమ కారణమైంది.
అవును.
సో ఈశ్వరుడు ప్రేమ ఇలా ఉంటుంది అని నాలుగు మాటలు మనం చెప్పడంలో మనకి ఏం అడ్డొస్తోందిరా నీతు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. నాన్నగారు అసలు భక్తుల్ని చాలా మందిని కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, సత్సంగంలో ఏం చెప్తున్నారు, రమణ భాస్కర్ చదువుతున్నారా, ఏ పాయింట్ నచ్చుతోంది, కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీరు చెప్పాలి, మీరు ఈ గడప దాటాలి, మీరు ఇంట్లో కూర్చుని ఈ నలుగురికే చెప్తారా, మీరు ఈ గడప దాటరా, మీకు ఏదడ్డొస్తోంది అని తాపత్రయపడేవారు రా నాన్నగారు. ఆయన శరీరం వదిలేసి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఏం అడ్డొస్తోంది మన భక్తులు మాట్లాడడానికి, ఏం దాసేయాలి. నిజంగా నాన్నగారు ఆయన జ్ఞానాన్ని దాసేసుకోవాలంటే ఈ రోజు మనందరికీ ఇంత వేలుగు ఉండునా నీతు. ఏ నాన్నగారికి పదిలం కాదా ఆయన జ్ఞానం, ఏం మాట్లాడడానికి ఏం ఉందని నాన్నగారు మాట్లాడారు రా 60 సంవత్సరాలు అంటే ఇంకా అంటే అంత జిర్రుకుని అంత మింగి అంత శాంతిని మనం అనుభవించి ఈ రోజు ఒక రవ్వంత మనం ఎవరికి షేర్ చెయ్యము అంటే అది అజ్ఞానమా జ్ఞానమా? అంటే మన అజ్ఞానం మనకు అడ్డొస్తోంది, అంటే మాట్లాడడంలో మనకు అజ్ఞానం మనకు అడ్డొస్తోంది అనేది కూడా తెలియట్లేదా ఎవరికి? దాన్ని గొప్పగా తీసుకుందామా మనం? అంటే నాన్నగారి దగ్గర మనం అనుభవించింది మన సొంతమా? అంటే మనం ఏది మాట్లాడినా నాన్నగారు చెప్పిస్తున్నారు, ఏది చేసినా నాన్నగారు చేస్తున్నారు, ఏది తిన్నా కూర్చున్నా నాన్నగారు నాన్నగారు అంటున్నాం, మరి ఈ మాట్లాడించడం నాన్నగారు కాదా? అంటే నాన్నగారికి భిన్నంగా మనం ఉండి మనం దాక్కుందామా ఇళ్లలో? అంటే దాక్కోవడానికే మన 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 కోసం ఆయన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కూర్చున్నారా? అంటే ఈస్ట్ వెస్ట్ కి ఎందుకు పరిమితం అయ్యారు అసలు నాన్నగారు? చాలా మంది అడిగారు రా నాన్నగారిని, నాన్నగారు ఇంత మహాజ్ఞాని మీరు, అసలు మీ స్థాయి జ్ఞాని భూమి మీదకి ఈ మధ్య కాలంలో రాలేదు, మీరు కావాలంటే విదేశాలు వెళ్ళి మొత్తం ట్రూత్ సీకర్స్ అందరినీ ట్రూత్ లో ముంచేయగలరు మీరు, ఈ పల్లెటూరికి ఈ ఈ వీళ్ళకి ఎందుకు పరిమితం అయిపోయారు మీరు అంటే, నా లైఫ్ నేను ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి లేడీస్ కి సాక్రిఫైస్ చేద్దామనుకున్నాను అని ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన.
అవునక్క,
ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, కూర్చోబెట్టి నా కళ్ళెదురకుండా నేను దగ్గర దగ్గర 10-15 సంవత్సరాలు చూశాను నీతు, ఎంత మంది టీచర్స్ పక్కన కూర్చోబెట్టి మాట్లాడారు నాన్నగారు, మీరు చెప్పరా, మీరు చెప్పరా, ఈ గడప మీరు దాటరా.
లాస్ట్ లో మరీ ఎక్కువగా చెప్పారు,
ఎందుకురా నాన్నగారికి ఏం పట్టిందిరా, నాన్నగారికి అవసరం ఏంట్రా? అంటే మన దుఃఖం తీయడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఈ రోజు మనం దుఃఖం నుంచి మనం బయటికి తీసుకొచ్చి మనకి శాంతిని చూపించి మనకు వెలుగును చూపించి మనల్ని అంటే అన్ని ద్వారాలు మనకి తెరిస్తే మనం అందులో కొంత రిఫ్లెక్ట్ చేయలేకపోతే బాగుంది 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 ఆదివారం సత్సంగం బాగుంది కానీ మేము ఎవరు మాట్లాడము, మాకు టైం కావాలి. ఏ టైం రేపు ఉందా రా మన చేతిలో? అనుకోవచ్చు మనం ఇంకో నెల తర్వాత సంవత్సరం తర్వాత మాట్లాడచ్చు, మనం రేపు బతుకుంటామని గ్యారంటీ ఉందా మనకి? అసలు కాలం ఎక్కడుందిరా, దేనికి రా ప్రిపరేషను, ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు నాకు నాన్నగారికి జరిగిన అనుబంధంలో 4 మాటలు నేను నాన్నగారికి నాకు ఉన్న అనుబంధం నేను చెప్పలేనా? నీతో చెబుతాను కదా, నువ్వు టీచర్వి కాదు కదా, నేను కూర్చోబెట్టి టీచింగ్ చేయమని చెప్పలేదు కదా నాన్నగారు. అసలు ఇది నాకు ఒక అంటే అదే అనిపిస్తుంది, బాగుంది 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 బాగుంది, మనం 37, 25, 27 నాన్నగారు కూడా తిరిగి ప్రతిరోజు ఆయనతో ఉండి ప్రతి మాట ఆయన నోట్లో మనం జారిన మాట మనం రాసుకుని మనం శ్రవణం చేసి మననం చేసుకుని ఇంత చేసి మనం 4 ముక్కలు 1-2 గంటలు ఒక్కసారి మాట్లాడలేమా ప్లాట్ఫామ్ మీద? నాకు అదే అనిపిస్తాను నీతు, మనం ఒకళ్ళని చేసి అడగాల, వాళ్లే చేసి నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను అని ఒక్క భక్తురాలు ముందుకు వస్తుందా అని చూస్తున్నాను నీతు నేను. ఎందుకంటే అసలు మన అంటే ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ, మనకి ఆయన పట్ల ఉన్న గ్రాటిట్యూడ్,
గ్రాటిట్యూడ్
అంటే ఇంకెలా ఎలా ఎలా అసలు గ్రాటిట్యూడ్ నాన్నగారికి చూపించేది? జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలి అంటే మనల్ని కూర్చోబెట్టి చెప్పారు కదా ఎందుకు ఈ ప్రవచనాలు చేస్తున్నాం మనం, మీ అజ్ఞానంలోంచి మిమ్మల్ని బయటికి తీయడానికి, మీ సఫరింగ్ లోంచి మిమ్మల్ని బయటికి తీయడానికి. మనం ఎంజాయ్ చేశాము ఈరోజు నాన్నగారిని చూడని భక్తులు ఎంతమందో ఉన్నారు. మరి నాన్నగారి ప్రేమ, ఈశ్వరుడి ప్రేమ ఇలా ఉంటుంది అని మనం కాకపోతే ఈ టెస్టిమోనీ ఎవరిస్తారు? ఇప్పుడు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఏజ్ పిల్లలకి ఇది ఎంత ఆదర్శం రా. నీ వయసు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి కాలంలో ఉన్నాం నీతో మనం? అన్ని అట్రాక్షన్స్, నెట్ వరల్డ్, రకరకాల రకరకాల డైవర్షన్స్, ఇటువంటి టైంలో ఓకే భగవంతుడిని పట్టుకుంటే మనం ఈ వయసులో భగవంతుడితో మనకు అనుబంధం కుదిరితే మన జీవితం ఎలా ఉంటుంది? ఏది వచ్చినా మనం అంగీకరించగలుగుతాము, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం నిలబడి ఆయన మనకున్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు, ఏది పంపినా మనం ప్రసాద బుద్ధితో తీసుకోగలుగుతున్నాము, ఇది ఆయన ప్రేమలో సాధ్యము అనే మాట మనం టెస్టిమోని ఇస్తే కదా మన మనలాంటి 10 మంది దాన్ని ఆదర్శంగా తీసుకునేది. నువ్వు అన్నావు అక్క కొంచెం భయం వేస్తోంది, పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు నేనేం మాట్లాడతాను అని. అంటే నువ్వు మాట్లాడింది కూడా పెద్దవాళ్ళు మాట్లాడలేకపోతే ఎవరు పెద్దవాళ్ళు? అసలు పెద్ద చిన్న ఏంటి భక్తికి జ్ఞానానికి? అంటే అసలు మనకి నిజంగా ప్రాపర్ గా అండర్స్టాండ్, భయం ఉంటుంది రా సహజం నీతో, అది ఫియర్ ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు క్రాస్ యువర్ ఫియర్ కదా. నాకు భయం అంటే అంటే నువ్వు భయ ఈ చిన్న భయాన్ని నువ్వు ఎదుర్కోకపోతే అసలు ఇంకా ఎక్కడ జ్ఞానం? పోనీ ఇది ఏమన్నా గ్రేటా నాన్నగారు ఇప్పుడు గ్రేటే అనుకుందామా? మరి నాన్నగారు ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడమన్నారు? అందరిని ఎందుకు కూర్చోబెట్టారమ్మా? ఎందుకు సబ్జెక్ట్ నువ్వు చెప్పు, నువ్వు విడిచిపెట్టద్దు, నువ్వు సబ్జెక్ట్ చెప్పు, నువ్వు చెప్పు, ఈ మొహమాటం దేనికి, ఏం అడ్డొస్తుంది మీకు? ఈ గడప దాటరా అని ఎంత మందిని ఎన్నిసార్లు అన్నారు.
అప్పుడు అలా ఫోన్ చేసి నువ్వు బెంగేం పెట్టుకోకమ్మా నేను కోల్కతా వస్తాను, నువ్వు ఎవరికి చెప్పకు, ఎవరు ఇద్దరు ముగ్గురే వస్తాము, నీ దగ్గర ఉండాంలే, మేము ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వస్తాం అని మాట ఇచ్చాం, మేము అక్కడ ఉంటాము, కానీ మేము ఉన్న రోజులు నువ్వు మాతోనే ఉంది కానీ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వద్ది కానీ నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, మీ పేరెంట్స్ కి కూడా చెప్పకు ఇలా నేను కలకత్తా వస్తున్నానని అని చెప్పారు. చెప్తే అమ్మాయి నాన్నగారు కలకత్తా వస్తారు అని మంచి ఆనందంగా ఉన్నాను అన్నమాట నేను. సో నాన్నగారికి అంటే అప్పటి నుంచి కొంచెం బాగా అంటే హెల్త్ అనేది కొంచెం డిక్రీజ్ అవ్వడం అలా అలా అయ్యింది. తర్వాత శరీరం అది శరీరం వదిలినప్పుడు ఏంటంటే అంతకు ముందు నేను జ్యోతి టైంకి నేను వచ్చాను చిన్నూరు, అప్పటికే బాగోట్లేదు నాన్నగారికి కంప్లీట్ ఇంకా రిస్ట్రిక్ట్ అంటే లేదు ఇంకా దర్శనం లేదు ఏం లేదు. సో అక్కడ ఉన్న ఆ రోజు నైట్ ఉన్నాను పొద్దున్న, సో అప్పుడు నేను నిన్ను కలిశాను. సో ఒక్క నిమిషం అలా దర్శనం కావాలి అని అంటే సరే అని దర్శనానికి వెళ్ళా. అసలు నాన్నగారిని చూడలేకపోయాను అనమాట, అసలు ఎప్పుడూ చూసే అలా లేరు మొత్తం, ఎలా అసలు ఫేస్ ఏంటి చాలా వీక్ అయిపోయారు అనమాట. అసలు అప్పుడు అలా పరిస్థితిలో కూడా నువ్వు ఇలా నాన్నగారు నీతో వచ్చిందంటే అమ్మ కలకత్తా నుంచి వచ్చావా అని అన్నారు నాకు. అసలు అంత వీక్ గా ఉన్నా కూడా అంటే కలగా అంత దూరం నుంచి వచ్చావా అమ్మ, నా చేతిలో ఉన్నది ఏంటి ఏదో అడిగారు బ్యాగ్ నాన్నగారు అని అన్నా. పాప ఇంకా అసలు మాట్లాడలేకపోయారు, నేను ఇంకా ఏం మాట్లాడలేదు. సో దాన్ని మామూలుగా నుంచుని ఒక నిమిషం ఇంకా వచ్చేసా, అదే లాస్ట్ నేను చూడడం నాన్నగారు దర్శనం. తర్వాత నేను ఇంకా కోల్కతా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక నేను ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇలా కొంచెం బాగోట్లేదు, ఎవరు అంత క్లియర్ గా చెప్పలేదు. అంటే బాగా సీరియస్ నాకు తెలిసింది వీక్ గా ఉన్నారని, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఒకరోజు ఫోన్ చేసి కొంచెం బాగోట్లేదు నాన్నగారికి, నువ్వు వచ్చేస్తావా అని అడిగితే సరే ఇప్పటికిప్పుడు అంటే సరే నేను తత్కాల్ అది బుక్ చేసుకుంటాను రేపు అని అన్నా. సో నెక్స్ట్ రోజు నేను తత్కాల్ బుక్ చేసుకున్నాను. సో ఆ రోజు నైట్ నేను బయలుదేరి రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజే నాన్నగారు శరీరం వదిలేశారు అనమాట. నాకు అసలు ఫోన్ చేసినప్పుడు ఇంకా అసలు అసలు ఏం చేయాలో ఏమో అర్థం అవ్వలేదు. అప్పటికప్పుడు నేను ఫ్లైట్ ఎక్కినా నేను వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి రావాలి, వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. నేను ఎలాగైనా చూడలేను నేను ఆయన లాస్ట్ గ్లిమ్స్ అనేది. సో ఇంకా అంటే నా అసహ్యత ఏమో తెలియదు కానీ ఇంకా అసలు నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకా అసలు కంట్లోంచి నీళ్లు ఆగలేదు. ఇంకా ఎంత బాధ అంటే అంత బాధ. నేనేంటంటే ఆ రోజు అది బాగా పారాయణం చేస్తున్నాను ఆ వీక్ అనుకోకుండా, దాంట్లో కూడా కరెక్ట్ గా ఆ రోజు అదే బాబా శరీరం వదిలింది అనమాట. ఇంకా అసలు అది ఇది కనెక్ట్ అయ్యేసరికి నాకు అసలు బ్రెయిన్ ఏం పనిచేయలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నా ఆ రోజు అంతా. ఇంకా తర్వాత అనిపించి ఏం జరిగినా మన మంచికే మేబీ అంటే నేను రావకపోవడమే బెటర్ ఏమో ఈ టైంలో అన్నట్టు మేబీ అందుకనే ఇలా ప్లాన్ చేసి ఉంటారు. లేదంటే మరీ ఎటు వెళ్ళలేని పరిస్థితి అయితే తీసుకురానివ్వరు కదా అని అనుకుని నెక్స్ట్ ఒక 2-3 డేస్ కి కొంచెం నీతో మాట్లాడిన తర్వాత 2 డేస్ తర్వాత సో కొంచెం కన్సోల్ అయ్యాను. చాలా అనిపించింది అనమాట. తర్వాత ఎవరు మామూలుగా ఇలా నాన్నగారు ఆ ఇంటి నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న పెట్టున్న ఫోటో ఎవరైనా గ్రూప్ లో పెట్టినప్పుడు నాకు ఇది వరకు అంటే నేను అప్పటికే నేను వచ్చేసాను కదా బయటికి. సో వచ్చినప్పుడు ఓకే నాన్నగారు ఇప్పుడు మీ అదే చెప్పడానికి వస్తున్నారు అని అనుకునే థాట్ ఎలా వచ్చేదో అప్పుడు కూడా నాకు అలాగే వచ్చింది థాట్. తర్వాత ఓహో ఓకే ఒక ఆ నిమిషం అలా వచ్చింది. నెక్స్ట్ మినిట్ ఓకే నాన్నగారు ఇప్పుడు లేరు అని అనుకున్న తర్వాత వచ్చేది అనమాట థాట్. సో నేను అనుకునేదాన్ని ఒక రోజు నాన్నగారు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఏదో సమ్ యాక్చువల్గా ముందు స్టోరీ అనేది తెలియదు గౌతమ్ బుద్ధుడు శంకరుడు, బట్ నేను అప్పుడు నాన్నగారు పక్కన కూర్చున్నా. నాన్నగారు ఒకటే మాట 4-5 సార్లు నా కళ్ళల్లో చూసి మరీ చెప్పారు, నాకు ఇప్పటికీ గుర్తు. గురువుని దేహంగా గురువుని దేహంగా చూసినంత కాలం మీకు జ్ఞానం రాదు అని ఎన్నిసార్లు నా కళ్ళలో చూసి ఎవరు గౌతమ్ బుద్ధుడు చెప్పారో ఎవరు చెప్పారు నాకు స్టోరీ అంత గుర్తులేదు. బట్ ఈ ఒక్క వాక్యం మటుకు 4-5 సార్లు చెప్పారు, గురువుని దేహంగా చూసినంత కాలం మీకు జ్ఞానం రాదు అని ఎన్నిసార్లు చెప్పారో నేను ఇంటికి వచ్చాక నేను ఒక బుక్ లో రాసుకున్నాను. ఆ రోజు ఇన్నిసార్లు చెప్పారు నాకు అని చెప్పి నేను వచ్చాక బుక్ లో రాసుకున్నా. ఆ రాసుకోవడం నాకు ఈ టైంలో నాన్నగారు శరీరం వదిలేసాక నాకు బాధ వచ్చినప్పుడు అది చాలా అది చదివినప్పుడు ఓకే నాన్నగారు నాకు ఇందుకనే చెప్పారు, నేను దేహంగా ఫీల్ అవుతున్నాను అందుకనే ఆయన వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అనుకుంటున్నాను, కానీ ఆయన దేహం కాదు, ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఆయన దేహం కాదు. దేహం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఒకటి ఉండదు, నిన్ను ఎవడు బాగు చేయలేడు అని అనుకున్నాక అప్పుడు కొంచెం
సూపర్
అలా నాకు నేను అనుకున్నాక ఒక 1 వీక్ కి కొంచెం ఓకే. అప్పుడు అనుకోకుండా ఏం జరిగిందంటే నేను కోల్కతాలో ఉండడం వల్ల యాక్చువల్గా రామకృష్ణుడు శరీరం వదిలిన గదిలోకి వెళ్ళడానికి ఓన్లీ 1 డేనే అలౌ చేస్తారు, అది 1 జనవరి అనమాట. కాశీపూర్ గార్డెన్ హౌస్ లో రామకృష్ణుడు శరీరం వదిలారు కదా, సో ఆ రూమ్ లోకి ఎంట్రన్స్ ఓన్లీ జనవరి 1st రోజునే అందరికి అలో చేస్తారు అన్నమాట. సో నాన్నగారు అప్పుడు లాస్ట్ డిసెంబర్ లాస్ట్ లోనే కదా శరీరం వదిలింది, సో నేనే సరే పోనీ ఇక్కడికైనా అదే రామకృష్ణుడి దగ్గరికైనా వెళ్దాం పోనీ అని తెల్లారగట్ల 2 అలా రెడీ అయ్యి 3 కల్లా క్యాబ్ బుక్ చేసుకుని ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో ఎర్లీ మార్నింగ్ 4:30 ఎప్పుడు ఓపెన్ చేస్తారు మట్టు, సో వెళ్ళిపోదాం అన్నట్టు ఎర్లీ మార్నింగ్ 3 బుక్ చేసుకున్నా. బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటున్నా ఎవరు ఉండరు, ఎవరుంటారు పెద్దగా జనం ఏమి ఉండరు మనం అంటే, నేను అప్పటి వరకు నాన్నగారు భక్తులను చూస్తున్నాను కదా, నేను అనుకున్నా మన మన వరల్డ్ అంటే మనమే భక్తులు, బయట ఎవరు లేరు భక్తులు, కలకత్తాలో ఎవరుంటారు భక్తులు రామకృష్ణ అంటే. అప్పటి వరకు నేను వెళ్ళిన సండేస్ అకేషన్స్ లో ఎప్పుడు వెళ్ళలేదు మట్టికి కానీ, సో అంత జనాన్ని ఎప్పుడు చూడలేదు. సో ఈ కోల్కతా వాళ్ళకి ఎవరికి తెలియదు అంత ఆయన వాల్యూ తెలియదేమో అని అనుకుని వెళ్ళాను. వెళ్తే తిరిగి 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 క్యాబ్ బోర్డ్ తీసుకెళ్లాడు. వెళ్తే ఎక్కడో మటుకి 1 దూరంలో లైన్ అనమాట, అది అక్కడికి వెళ్ళడానికి ఆ లైన్ లో నిల్చోబెట్టాను. లైన్ అప్పుడు అంటే ఓ అది మనకి ఒక నెత్తి మీద టింగ్ అని వేసినట్టు మొట్టిగా వేసాడు
అన్నారు. అదే వారు కదరా బావిలో కప్పలో ప్రపంచం, ఈ ప్రపంచాన్ని దాటి ఇంకా మనకి ప్రపంచం ఉందని
ప్రపంచం కదదు అవగాహన కదా
అది కాదు. అండ్ ఇంకొకటి రా నీతు, ఈరోజు ఇప్పుడు రామకృష్ణుడు ఒకప్పుడు ఎంత ఆయన ఆయన ప్రవచనాలు ఏమీ లేవు కదరా, ఒక భక్తులు అప్పుడప్పుడు మాట్లాడారు. ఆయన ఆయన సాధన అవుతారు, సాధన పరంగా ఉన్నారు. ఆయన దగ్గరికి లాస్ట్ 4 ఏనమ్మా భక్తులు ఎక్కువ వెళ్ళింది.
అవునక్క
ఆ టైంలో ఆయన అందరూ పిచ్చోడు అనుకున్నారు, భక్తులు ఎక్కువ మంది లేరు రామకృష్ణ పరమహంస జీవించున్నప్పుడు.
అవునక్క
కానీ రామకృష్ణుడు బాడీ వదిలేశాక ప్రపంచ వ్యాప్తంగా రామకృష్ణుడికి భక్తులు అంత స్థాయికి ఎదిగిపోయి అన్ని మఠాలు వచ్చి అంత విస్తృతంగా ఆయన ఆయన జ్ఞానం ఆయన ప్రేమ ఆయన మార్గం ఎందుకు ప్రచారం ఎలా ప్రచారం అయింది,
వివేకానందుడు వల్ల.
వివేకానందే కాదు కదా వెనకాల శిష్యులు 12
శిష్యులు ఉన్నారు.
ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు మఠాలు, ఇన్ని మఠాలు, ఇన్ని స్వాములు, ఇంత మంది ఆర్గనైజేషన్స్, ఇంత వ్యాప్తం వరల్డ్ వైడ్ కదా, నాకెందుకులే అంటే అవునా అంటే గురువు పట్ల మనకున్న కృతజ్ఞత మనం ఎలా చూపించాలి. ఆయన ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడకపోతే, ఆయన గురించి మనం తలపెట్టుకోకపోతే, ఆయన చెప్పింది మనం చెప్పుకుంటూ ఉండకపోతే, ఇప్పుడు ఈరోజు రామకృష్ణుడు వైభవం ప్రపంచానికి అందేదా, బుద్ధుడు వైభవం ప్రపంచానికి అందేదా, భగవాన్ వైభవం ప్రపంచానికి అందేదా? అండ్ అందుకన్నా మన నాన్నగారు అంటే మనకి ఇంకా ఇంకా ఎక్కువ విశ్వాసము ప్రేమ ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళందరూ ఉన్న చోట ఉన్న వాళ్ళు ఉన్న చోట కూర్చుని చెప్పారమ్మా వచ్చిన వాళ్ళకి. బుద్ధుడు తిరిగాడు, శంకరాచార్య వారు తిరిగారు అనుకో, తిరిగిన వాళ్ళు చెప్పు వచ్చిస్తారు. ఈయన అలా కాదు కదరా, మన వ్యవహారం మాట్లాడారు వాళ్ళు, ట్రూత్ చెప్పారమ్మా అంతే. నాన్న పెళ్ళిళ్ళు, మన చదువులు, మన మార్కులు, మన శారీరక ఆరోగ్యం, మన మానసిక ఆరోగ్యం, మన ఫైనాన్సెస్, అసలు అంటే సమస్తం చూసారు కదా. అసలు మనకు ట్రూత్ ఏంటో తెలియదు కదా, అంటే ట్రూత్ అంటే ఇదని, ఇది అహంకారం అని, ఇది ట్రూత్ అని, అసలు భగవాన్ ఆయన ఆయన భుజాల మీద మోసి ఎండనక వాననక శామ్యాన ఉన్నా లేకపోయినా 3 గంటలు ఏంటి ఈ మిడ్ సమ్మర్స్ లో తిరిగి కూర్చుని అంటే ఎవరికి, చదువు లేని వారికా, ఆత్మ అంటే తెలియని వారికి కదా. మరి ఆయన గురించి ఆయన వైభవం భక్తులు కాకపోతే నాన్నగారి వైభవం ఎవరు తెలియచేయాలి? కేవలం మన నలుగురు కోసమే వచ్చారా ఆయన? పోనీ మన నలుగురికే ప్రేమ చూపించారా ఆయన? చిమ్మారు కదా జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ. అంటే ఒకట్రా నీతు, ఇప్పుడు టుడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, మనం నడిస్తే మనకి ఆయనే జ్ఞాపకం వస్తున్నారు అనుకో. యాక్చువల్గా ఇది కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది కొద్ది రోజుల నుంచి. అరే ఏంటి బాగుంది బాగుంది అంటున్నారు అందరూ, కానీ మాట్లాడమంటే ఎవరు ముందుకు రావట్లేదు. వీళ్ళందరినీ ఒకప్పుడు నాన్నగారు కూర్చోబెట్టి టీచింగ్ చెప్పమన్న వాళ్ళు కదా వీళ్ళంతా. అన్ని విధాలుగా జీవితంలో ఆయన్ని ఎంజాయ్ చేసి ఆయన మార్గంలో నడిచి ఈరోజు అంటే కేవలం ఒక చిన్న అడుగు, ఈ చిన్న గడప దాటితే అసలు ఎంత మంది నాన్నగారు అంటే ఇంకా అంతకన్నా ఆనందం నాన్నగారికి ఏముంటుంది నిజంగా వ్యక్తిగతంగా, అంటే వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు ఓన్లీ జ్ఞానిగా కాదు, మన ఫాదర్గా, మన గ్రాండ్ ఫాదర్గా, మన అన్ని రిలేషన్షిప్స్, మనం ఎక్కడ ప్రేమ కోల్పోతే అక్కడ ప్రేమని ప్రవాహంగా నింపేసి ఉన్నారు కదా. సో టుడే ఇఫ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ హిమ్, మన నోరుతో మాట్లాడించేది నాన్నగారే. మన భక్తులు ఎవరిని ముట్టుకో వాళ్ళు ఏం చెప్తారు, నాన్నగారే మాట్లాడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ మీద నాన్నగారు అడ్డేసేస్తున్నారా? ఎవరు అడ్డేస్తున్నారు? ఏం రెస్ట్రిక్ట్ అవుతోంది లోపల? నాన్నగారు మాట్లాడిస్తారని తెలిసినప్పుడు భయపడేది ఎవరు? నాన్నగారా? చెప్పమ్మా.
సో అలా ఎర్లీ మార్నింగ్ 4 వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉంది అనమాట. అప్పుడు అనుకున్నా ఓ మనం కాదు, చాలా మంది భక్తులు ఉన్నారు అనుకున్నా. సో ఆ రోజు ఆల్మోస్ట్ లైక్ 4 లైన్ లో నుంచి ఉంటే 9:00 ఎప్పటికో వెళ్ళాను ఆ రూమ్ దగ్గరికి. అప్పుడు వెళ్ళి మామూలుగా జస్ట్ దండం పెట్టుకుని వచ్చేసాం అనమాట. యాక్చువల్ గా నాన్నగారు ఎంత ప్రేమ కేరింగ్ చూపించారో, నేను కోల్కతాలో ఉన్న రోజులు రామకృష్ణుడు నాన్నగారు ఇద్దరు కలిసి చూపించారు నా మీద ప్రేమ. అసలు ఎంత అంటే అక్కడ కూడా గారాబం లాగే ఫీల్ అయ్యేదాన్ని ప్రతి ఎవ్రీ సాటర్డే సండే సెలవు కాబట్టి మంత్లీ అట్లీస్ట్ ఒక 2 అయినా వెళ్ళి దక్షిణేశ్వరం అక్కడికి వెళ్ళి రామకృష్ణుడు రూమ్ లో కూర్చునేదాన్ని ఓ గంట 2 ఆ కూర్చుని వచ్చేసేదాన్ని, లేదా కాశీపూర్ వెళ్ళేదాన్ని. తర్వాత దక్షిణేశ్వరం చాలా రష్ అయిపోయింది, సో ఇంకా అక్కడికి వెళ్ళడం మానేసా కాశీపూర్ వెళ్ళేదాన్ని. జాబ్ కేరళ వెళ్ళడానికి ఎంతలా బాధపడ్డానో, కలకత్తా నుంచి ఇప్పుడు అంటే పెళ్ళాక చెన్నై రావడానికి అంత బాధపడ్డాను రామకృష్ణ దగ్గర కూర్చుని. ఆయన నాన్నగారు అనేవారు కదా, అక్కడ కూర్చుని ఖాళీ మా దగ్గర ఏడ్చేవాడమ్మా, బ్యాచులర్స్ ని పంపించు, పెళ్ళైన వాళ్ళందరినీ పంపిస్తున్నావేంటమ్మా అని. అలాగా ఇప్పుడు వరకు బాగానే ఉంచుకున్నా, పెళ్ళైందని
పంపించేస్తున్నావు,
ఇప్పుడు వరకు బాగానే ఉంచుకున్నావు ఇంచక్క అంటే అదో రకమైన హ్యాపీనెస్ వచ్చేది అక్కడ కూర్చున్నప్పుడు. అంటే వెళ్ళి నేను మెడిటేషన్స్ చేసేది కూడా కాదు, బస్ వెళ్ళి కూర్చుని అక్కడ ఏదైనా ఒక అదే గాస్పల్ ఏదో ఒకటి ఒక 2-3 పేజీలు చదువుకుని కాసేపు అలా చూసి వచ్చేసేదాన్ని. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట, చాలా హ్యాపీగా ఉండేది. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు నాకు అదే అనిపించింది, బ్యాచులర్ ఇంకా పెళ్ళైపోయింది, ఇంక ఇది అవసరం లేదు, నువ్వు ఇంకా వెళ్ళిపో, ఇంకా అని పంపించేస్తున్నావు నువ్వు అని ఇంకా చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇలా నాన్నగారు ఇలా కలకత్తా వస్తాను అని అన్నప్పుడు, తర్వాత నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత యాక్చువల్ గా భక్తులు చాలా మంది వచ్చారు కోల్కతా. అది ఎలా అంటే నా విషయంలో ఎలా ఉండేదంటే, నాన్నగారే వచ్చినట్టు అనిపించేది అనమాట. చాలా యాదృశ్చికంగా కలిసేవాళ్ళు. అండ్ నేను దక్షిణేశ్వరం వెళ్ళి లైన్ లో నుంచినప్పుడు సడన్ గా ఇప్పుడు భక్తుల్లో ఉన్నారు, అలా ఒకసారి ఆక్విడ్ భారత ఆంటీని కలిసాను నేను. అప్పుడు మొత్తం భక్తులు వాళ్ళతో పాటు వచ్చిన కలిసినప్పుడు ఎంత అంటే మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మన అందరం నాన్నగారి దగ్గర. సో నాన్నగారు అలా కలిసినప్పుడు ఆ రోజంతా వాళ్ళతో ఉండి సాయంత్రానికి నేను నా రూమ్కి వెళ్ళేదాన్ని. అప్పుడు అనిపించేది నాన్నగారు నాకు ఇచ్చిన మాట, నేను ఎక్కడ నేను వచ్చిన తర్వాత మేము ఉన్న రోజులు మాతో పాటే ఉంది కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు తిరిగి గాని అని అన్న మాట భక్తుల రూపంలో ఆయన నాతో పాటు నాకు నాతో స్పెండ్ చేయడానికి వచ్చారేమో అన్న ఫీలింగ్ నాకు చాలా సార్లు అనిపించింది అక్క.
వాళ్ళు ఇది నీతు, ఎందుకంటే నాన్నగారు మనందరినీ ఒక ఇప్పుడు కల్పవృక్షం కింద పెట్టుకున్నట్టు ఒక ఇది మన ఈ కోడి పిల్లల్ని దాని అదే దాని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో అలా మనందరినీ కూడా, ఐ మీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే మన భక్తులందరికీ కూడా ఆయన కల్పతరువులా ఉండి మనందరం ఒక్కటిగా ఉండి మనందరం ఒక్కటిగా పనిచేయాలనుకున్నారు ఆయన.
అవును,
మనందరం యునైటెడ్ గా ఉండి మనందరం ఇందులో పాల్గొనాలనుకున్నారు, ఈ జ్ఞాన యజ్ఞంలో మనందరం భాగం కావాలనుకున్నారు. సో దట్ అసలు మనకి ఇంకా పని ఏంటరా నీతు, నాన్నగారు బాడీ వెళ్ళాక మనకి ఇంకా పని ఏంటి?
నేను చెప్పింది ఫాలో అవ్వాలి,
ఆచరిస్తూ ఫాలో అవుతూ 10 మందికి ఆదర్శప్రాయం అవ్వాలి కదా. అంటే మన గురించి కాదు మనం చెప్పేది, మన గురించి మనం గొప్ప చెప్పుకుంటే అహంకారం పెరుగుతుంది, మనం అహంకారం తగ్గడానికి ఆయన వైభవం చాటింపేయాలి. ఇప్పుడు మన అహంకారం తగ్గాలి అంటే ఏం చేస్తే తగ్గుతుంది? మన గురువుని మనం తలపెట్టుకుని నిరంతరం ఆయన స్మరించుకుంటూ ఆయన వైభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన సబ్జెక్ట్ మనం అర్థం చేసుకుని అది ఎంతో కొంత మనం రిఫ్లెక్ట్ అవుతూ మన జీవితంలో అది షేర్ చేసుకోగలగాలి. ఇప్పుడు భగవంతుడు మనం ఇప్పుడు మనకి తెలివితేటలు ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఆ మంచి మాట నలుగురికి. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, అశోకుడు ఫ్యామిలీ ఉంది, అశోకుడు ఫ్యామిలీ అంతా కూడా బుద్ధుడి టీచింగ్స్ మరి ప్రచారం చేశారు రా వెళ్ళి. ఈ రోజు మనం ఇల్లు కదలక్కర్లేదు నీతు, అంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఎంత చెడో అంత మంచి కూడా చేసింది.
అవును,
అది మంచి కోసం మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు గ్రీష్మ మాధవి ఒక ఛానల్ మనకు ఓపెన్ చేశారు అంటే ఎవరి దయ వల్ల ఓపెన్ అయింది ఇది? అంటే నాన్నగారు ఎంత దయ చూడు, మనం ప్రయాణాలు చేయక్కర్లేదు, మనకి ఎముకలు ఎరిగిపోయి ఉన్నాయి, దేక అందరికీ అనారోగ్యాలు వచ్చినాయి, ఎవరి ఇళ్లలో వాళ్ళు కష్టంగా ఉంది, బయటకు ప్రయాణాలు చేసే వయసులో లేమో మనకి సహకరించట్లేదు కూడా. మన ఇంట్లో మనం కూర్చుని ఏ అంటే టైం కూడా కన్వీనియంట్ చూసి మనం మాట్లాడి ఒక్కసారి మాట్లాడేసాక రికార్డింగ్ అందరికీ వెళ్ళిపోతుంది. వందల మంది వేల మంది వింటున్నారమ్మా నీతు, ఇది వందల మంది కాదు వేల మంది వింటున్నారు, ఎంత మందికో ఇది ఆదర్శంగా ఉంటుంది. కానీ ఒక 4-5గురికే పరిమితం అవ్వకూడదు కదా ఇది. ఐ మీన్ అంటే మాట్లాడే కొలది తేజస్సు పెరుగుతూ వస్తుందమ్మా నీతు, ఎందుకంటే మనం చైతన్యం గురించి మాట్లాడుతున్నాం. మనం అజ్ఞానం గురించో బాతాకాణి కబుర్లో చెప్పుకోవట్లేదు, మన 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 నాన్నగారి గురించి చెప్పుకుంటున్నాం మనం. మనం ఆయన కోసం జీవించాలి కదా, మనం ఆయన కోసం జీవిస్తున్నామనే దానికి అసలు రుజువేది? అంటే ప్రపంచానికి రుజువు అక్కర్లేదురా, అసలు మనం చూసుకోవాలి లోపల, అంటే ఏం అడ్డొస్తుంది మనకి. నాన్నగారు నిన్న అదే ఆలోచిస్తూ పడుకున్నాను, ఇలా అంటే ఇంకెవరు ముందుకు రాకపోతే ఇంక మెల్లమెల్లగా ఆదివారం అందరు టీచర్స్ చెప్పినట్టు నేను ఊరికే సబ్జెక్ట్ చెప్పవలసి వస్తుందేమో ఇంక నాన్నగారి మీటింగ్స్ విని అనుకుంటూ ఇది పెట్టుకున్నాను, నాన్నగారిది పెట్టుకుని వింటూ ఉంటే అప్పుడు అంటున్నారనమాట, నువ్వు గనక నిజంగా దేవుణ్ణి గనక నీ లోపల నువ్వు దేవుణ్ణి చూసుకుంటూ ఉంటే, నీ బాహ్యంగా నీకు దేవుడు కనిపిస్తూ ఉంటే, నీ ప్రతి దాంట్లోని నువ్వు దేవుడు కనిపిస్తూ ఉంటే నువ్వు దేవుడి గురించి మాట్లాడు, అప్పుడే నీకు అర్హత. ఆ అర్హత మన అందరికీ ఇచ్చాడు కదా ఆయన. మనం తెల్లారు లెగిస్తే నాన్నగారు దయవల్లే జరుగుతోంది అనుకుంటున్నాం కదా, అది పెళ్ళైనా పేరెంటమైనా పెద్ద మనిషి అయినా పంచి కట్టినా లేకపోతే అడుగు తీసి అడిగేసినా ప్రయాణం చేసినా నాన్నగారే అయినా అనుకుంటున్నాం కదా. ఆ అనుకునేది అనేది నిజమైతే అది ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? ఇప్పుడు రామకృష్ణుడు ఎంత బాగుందిరా, ఇప్పుడు పెళ్ళైతే మనం ఫిట్ కామా, పెళ్లిలోనే మనం ఇంకా అభివృద్ధి పొందగలమని నాన్నగారు చెప్పుకుంటూ వచ్చారు కదా. అంటే ఎంత విశాలత్వం, అంటే ఒడిదుడుకులకు నీకు సంసారంలోనే ఎక్కువ తెలుస్తాయి, మనం సంసారంలో ఉండి మనం ఉద్ధరింపబడగలుగుతాము, అసలు నీకు అంటే మ్యారేజ్ అడ్డు కాదు అని మనందరినీ కూడా అంటే లేడీస్ గా ఇండియన్ విమెన్ గా పెళ్లి కాకపోతే కష్టాలు ఎక్కువ అని చెప్పి అంటే అన్ని లెవెల్స్ లోని మనతో కనెక్ట్ అయ్యారు ఆయన. అంటే అంత మహాజ్ఞాని, అంటే సృష్టికి అతీతం, అంతటా వ్యాపించిన భగవంతుడు ఒక శరీరం ధరించి భూమి మీదకి దిగి మన మధ్యలో ఉండి మన చుట్టూ తిరిగి మనల్ని చంటి పిల్లప్పుడు ఇప్పుడు నిన్ను ఎలా గోరుముద్దలతో పెంచారో అలా సబ్జెక్ట్ గోరుముద్దలతో తినిపించి మనల్ని పెద్దవాళ్ళని చేయడానికి చేసిన కృషి కదా. ఆ కృషిలో భాగంగా ఆయన చేసిన కృషి ఏంటంటే మనతో చెప్పించాలనే ఆ తాపత్రయం. అది ఆయనలో ఎప్పుడు ఉందమ్మా నీతు, అందరికీ తెలిసిన విషయం ఇది, అందరికీ తెలిసింది. సో మనందరం ఒకటి అనే నిర్ధారణ మనమే చేయాలి. ఎందుకంటే నా అసలు నాన్నగారు భక్తులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదు. నాన్నగారు డివోటీస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడు కన్నా అపూర్వంగా మనల్ని చూశారు కదమ్మ నీతు.
ఫిజికల్ కండిషన్ కూడా అసలు ఏది అసలు
లెక్క చేయకుండా ఆయాసం వచ్చేస్తూ ఉంటే కూడా సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం నాన్నగారికి ఏంటమ్మా? ఏ పోని మనకు అర్థం కాలేదా? అంటే గోరుముద్దలతో కదా తినిపించారు మనకి, మనకేమి ఒక్కసారి అజీర్తి లేకపోతే ఆ మనకి డైజెస్ట్ కాని ఫుడ్ ఏం పెట్టలేదు కదా ఆయన. మనకి డైజెస్టబుల్ ఫామ్ లో ఇచ్చారు. నువ్వు అన్నావు నాకు కొత్తలో అసలు సబ్జెక్ట్ ఏం అర్థమయ్యేది కాదు, ఊరికే పెన్నులు ఇచ్చేవాళ్ళం, అది బ్లెస్ తీసి ఇచ్చేవారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళం, లేకపోతే దండం పెట్టుకునేవాళ్ళం, తాతగారు అనుకునేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. ఈ రోజు నీకు నువ్వు జాబ్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ నీకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎలా వస్తుందో నీ కళ్ళకి కనిపించేలా చేస్తున్నాడు కదా ఆయన. అండ్ యూఆర్ ఏబుల్ టు టాక్ టుడే, నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే నీతో నిన్ను అనుకున్నాం ఈ పోస్టర్ గురించి. అంటే రమణ కేంద్రం వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ గా చేస్తున్నారా అని గ్రీష్మ నిన్న ఇంటికి వస్తే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇద్దరం అదే అనుకుంటున్నాం, ఎవరు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ముందుకు వస్తే బాగుండు కదా దీది అని తను అంటూ ఉంటే అదేరా అందరికీ చేస్తున్నాను కానీ టైం కావాలి టైం కావాలంటున్నారు అందరూని, చూద్దాంలే ఇంకా గురువుగారు చూసుకుంటారని ఈ రమణ కేంద్రం వాళ్ళు చేసింది ఈ సత్సంగం చాలా ఐ మీన్ చాలా డిసిప్లిన్డ్ గా చేస్తున్నారు. మనకేం నాన్నగారు గారం చేసేసి మనకి డిసిప్లిన్ కూడా అలవాట్లేదు కదా అని చెప్పి ఇలాగ మాట్లాడుకుంటున్నాము. ఈ రోజు అనుకోకుండా చూడు, అసలు నిన్న మాట్లాడుకున్నాము, నీ పోస్టర్ ఈ రోజు సత్సంగానికి ముందు వేయడం జరిగిందమ్మా. ఎందుకు అంటే నీతో మాట్లాడగలిగితే మిగతా వాళ్ళకి ఏం అడ్డొస్తుంది? నీతో చిన్నపిల్ల కదా, సబ్జెక్టు శ్రవణం చేసింది కూడా తక్కువే కదరా. కానీ నీ జీవితంలో సబ్జెక్ట్ ఎలా నడిపిస్తుంది? ఆయన ప్రేమతో నీతో మాట్లాడిందన్న ఆ కొన్ని 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 క్షణాలు కొన్ని రోజులే కదా, అదే నీకు ఆదర్శప్రాయంగా ఉంది కదా ఈరోజు. నీకు 27 ఇయర్స్ రా, మేమందరం 40s క్రాస్ అయిపోయిన వాళ్ళం, 40s 50s 60s క్రాస్ అయిపోయిన వాళ్ళం మేమంతా నాన్నగారి సమక్షంలో. చెప్పమ్మా. సో నీ పోస్టర్ ఈరోజు పడ్డానికి కారణం ఉందిరా ఆయన దయ. అంటే నీతో మాట్లాడిస్తున్నాను ఈరోజు అని ఆయన గర్వపడుతున్నారు. ఎందుకంటే అందరిలోకి చిన్నపిల్లవి నువ్వు, నాన్నగారి దగ్గర ఉన్న భక్తులు అందరిలోకి చిన్నపిల్లవరా నువ్వు. అంటే ఇప్పుడు నీకన్నా చిన్నవాళ్ళు మాట్లాడలేరు కదా, ఐ మీన్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు, ఇంకా చిన్న ఇప్పుడు నా కొడుకు అనుకో ఇంటర్ చదువుతున్నాడు, వాడు చెప్పలేడు కదా. ఎందుకంటే వాళ్ళు కాలేజీకి వచ్చి నాన్నగారి దగ్గర ఈ నాలుగు అంటే ఈ మధుర స్మృతులు వాళ్ళకి లేవు కదా. సో మధుర స్మృతులు ఉన్నవి ఎవరికి? చెప్పమ్మా.
సో అలా నాన్నగారు భక్తులు వచ్చినప్పుడు తెలియకుండానే అంటే వాళ్ళకి నాకు కాంటాక్ట్ ఉండేది కాదు, బట్ సమ్హౌ నేను కలిసేదాన్ని అనమాట. ఇప్పుడు అంటే మీరు వచ్చినప్పుడు అంటే నాకు నీ కాంటాక్ట్ ఉంది, మీరు వచ్చినప్పుడు నేను ఒక ట్రిప్ మీతో పాటు తిరిగాను, మీతో పాటు ప్రతి చోటికి అంటే ఆల్మోస్ట్ నేను కోల్కతా మొత్తం తిరిగేసాను. ఒకసారి నేను విడిగా తిరిగాను, నేను మిస్ అయిన ప్లేసెస్ భక్తుల ద్వారా నాన్నగారు మొత్తం అన్ని రామకృష్ణుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అన్ని చోట్లకి ఆ మట్టు ఈ మట్టు. మీరు ఒక ట్రిప్ చిన్నమరం అంకుల్ వాళ్ళు భీమవరం భక్తులు అందరూ ఒకసారి వచ్చారు, వాళ్ళతో పాటు నేను జయరాం బాటి ఇవన్నీ వెళ్ళాం. అసలు ప్రతిదీ అంటే నాన్న వాళ్ళు ఎలా చూసేవారంటే సొంత కూతురులాగే భక్తులందరూ, నువ్వైనా అందరూ మొత్తం భక్తులందరూ కూడా సొంత డాటర్ లాగే వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు కోల్కతాలో. నాకు అంతే ఆప్యాయత ఉండేది. అది ఇంటర్నల్ గా ఎలా ఉండేదంటే నాన్నగారికి నా మీద ప్రేమ, నాకు నాన్నగారితో ఉన్న కనెక్షన్ అనిపించేది అనమాట. సో నాన్నగారు నాకు ఫోన్ చేసి ఇలా నేను వస్తాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వద్ది గాని అన్న మాటకి ఇలా భక్తుల రూపంలో నేను వాళ్ళతో పాటు తిరిగానన్న చాలా అసలు అది చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నా అంటే చుట్టాలు వచ్చారు ఊరు నుంచి, సో నేను వాళ్ళని మీట్ అవడానికి వెళ్ళినా పొద్దున్నే వెళ్ళిపోయేది అనమాట. అసలు భలే అనిపించేది. అవునక్క. సో తర్వాత ఇంకా పెళ్లి వచ్చేసరికి ఇంకా అప్పుడు సంబంధాలు చూస్తున్నారు. సో మా పేరెంట్స్ కి నేను ఒక్కటే చెప్పాను అప్పుడు, లైక్ ఎవరో మొత్తానికి భక్తుడు కానోడైతే చాలా కష్టమైపోతుంది మనకి ఇప్పుడు ఎందుకు అని ఆలోచించి నేను మా మమ్మీకి ఏం చెప్పానంటే ఇలా నాన్నగారు భక్తుల్లోనే ఎవరో ఒకరిని చూడు, వాళ్ళని ఎవరినో చేసేసుకుంటాను, బయట వాళ్ళు ఎవరో వద్దు. ఎందుకు అంటే కొంచెం డైవర్షన్ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి నాకు సింక్ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది ఇప్పుడు ఎందుకు అని అనే ఉద్దేశంతో మా మమ్మీతో ఇలా చెప్పాం. సో తర్వాత రెండు మూడు సంబంధాలు వచ్చాయి. సో ఒక సంబంధం ఏంటంటే ఇలా నాన్నగారు భక్తులు ఎవరో అంటే ఇన్ పర్సన్ ఎవరు మీట్ అవ్వలేదు, బట్ నాన్నగారు భక్తులు ఎవరో సంబంధం తీసుకొచ్చారు. మా మమ్మీ ఇలా నాన్నగారు భక్తులు ఎవరో సంబంధం ఇలా చెప్పారు, నువ్వు తెలుసు కదా నాన్నగారు భక్తుల్లో కొంచెం, సో ఇలా నీకు మంచి సంబంధం ఉందని అంటున్నా. అన్న అయితే ఇచ్చే ఫోటో పర్లేదు నాన్నగారు భక్తులే కదా అన్న అని అనేసాను. అనేసాక సర్లే అనేసాము, ఇప్పుడు ఇప్పుడు అడాడు కింగరోడ్ అయితే ఎలాగా మనకి ఇప్పుడు భక్తుడు కాదనుకో, ఇప్పుడు అక్కడికి ఇక్కడికి నాన్నగారు అంటే ఏంటి నాన్నగారు అంటారేమో ఇప్పుడు అని అనుకున్నాను కానీ, బట్ సర్లే నాన్నగారు భక్తులు వచ్చింది కదా, భక్తుల నుంచి వచ్చింది కదా సర్లే అని వదిలేసా. సో పెళ్లి చూపులు ఎక్కడ జరిగినాయి అంటే అదే నటరాజ్ థియేటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడ అన్నమాట. సో అక్కడ గుళ్ళో పెళ్లి చూపులు. నేనేమో ఆ ముందే కరెక్ట్ గా నేను వైష్ణోదేవి పంజాబ్ వెళ్ళాను అనమాట ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి. నేనేమనుకో ఇంక ఎలాగో పెళ్లి చేసేస్తారు ఈలోపే తిరిగేయాలి అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నే పెళ్ళి అయితే వెళ్ళిపోయా పంజాబ్. పంజాబ్ వెళ్ళి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ ఎందుకో అన్ని సింప్టమ్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా ఇదేదో చూస్తానా అది ఇంక ఫిక్స్ అయిపోతుందా అన్న దాంట్లోనే అన్ని చూపిస్తున్నారు అనమాట దేవుడు నాకు. అక్కడ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ నెక్స్ట్ నువ్వే నీకే పెళ్లి అని అంటున్నారు అందరూ. వైష్ణోదేవి అక్కడికి వెళ్ళాము, అమ్మవారు కరుణ ఉంటుంది సో నీకు పెళ్లి అయిపోతుంది అది అన్న. నేను రావడం నేను పంజాబ్ నుంచి ఇంకా నేను ఒక్కదానే కలకత్తా వచ్చి ఆ రోజు ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చాను అనమాట. వెళ్ళాను గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే నాన్నగారు ఫోటో. అమ్మయ్య కొంచెం ఓకే గుడ్ ఒమెన్ అని అనుకుని సర్లే ఇదేదో ఫిక్స్ అయిపోయేలా ఉంది, నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫిక్స్ అయిపోతుందేమో అనుకున్నా. వెళ్ళాము చూసాం, మేమేం పెద్దగా మాట్లాడుకోలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, వాళ్ళు మాట్లాడేసుకున్నారు ఇంకా అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అన్నారు. అయిపోయింది ఇదేంటి ఇంత సింపుల్ గా అయిపోయింది అనుకున్నా. నేను నీతో కూడా నీకు కూడా ఫోటో అది పంపించి అక్క అబ్బాయి అసలు ఏం మాట్లాడలేదు, నేనేమో మాట్లాడే అమ్మాయిని అసలు కుదురుతుందంటావా ఇదేదో నాన్నగారు చూసుకుంటారు కదా అని ఓకే అనేసుకున్నా. ఇప్పుడు నాకేమో ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇప్పుడు ఈ మాట్లాడే ఏం చేయాలి అని అన్నాను కూడా నీతో.
అవునమ్మా అన్నావు అప్పుడు అన్నాడు ఆపోజిట్ అట్రాక్ట్ అని మనం మాట్లాడే కష్టం అయిపోతుంది ఒకళ్ళు సైలెంట్ గానే ఉండాలన్నా.
సో సర్లే ఓకే అని అనుకున్నాం. సో నాకు ఇలా కలకత్తాలో ఉన్నప్పుడు ఇలా గ్రూప్ లో ఫొటోస్ పెడతారు కదక్క, అలా నాన్నగారు ఒక పెళ్లికి వెళ్ళారు అనమాట హైదరాబాద్ లో. ఆ ఫోటో ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబ్రాలు వేసుకుంటూ ఉంటారు, నాన్నగారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు స్టేజ్ మీద. ఒక ఫోటో ఉంటుంది మనకి, జనరల్ గా కింద కూర్చుంటారు కదా నాన్నగారు ఎదురుగుండా ఫస్ట్ చైర్ లో అక్కడ కూర్చుంటారు, పైకి వచ్చి అక్షింతలు వేస్తారు. బట్ ఇదేంటంటే పెళ్లి కొడుకు స్టేజ్ మీదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, నాన్నగారు ఎదురుగుండా అక్కడ కుర్చీలో కూర్చుని చూస్తూ ఉంటారు నవ్వుతూ. అసలు నాకు భలే అనిపించింది అనమాట. అప్పట్లో ఏమనుకో నా పెళ్లి కూడా నాన్నగారు ఇలా రావాలి అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని అనమాట అప్పుడు. సో ఈ పెళ్లి కూడా అంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది కానీ నాన్నగారు లేరు ఎలాగా అని అనుకుంటున్నాను అనమాట. నేను నిన్ను పిలిచాను అనుకున్నాను నాన్నగారు, కాకపోతే ఉషక్క ఉంటే బాగుంటుంది పెళ్లిలో అని అనుకున్నాం. సో అప్పుడు నేను నీకేదో కుదరలేదు పెళ్లికి అయితే కష్టమేమో అని అంటే ఇంకా నాకు ఏడు మామూలుగా ఫోన్ చేసాను అప్పుడు, ఇలా కాదక్క అట్లీస్ట్ పెళ్లి కూతురు చేసినప్పుడు అంటే ఓకే వెల్ అండ్ గుడ్ బానే ఉంది దాని.
అప్పుడు అవును
అవును అవును రావడం కుదరదు ఎందుకంటే నైట్ 2 రోజులు అయిపోతుంది అని
అన్నా
రాలేను. అప్పుడు నా పెళ్లికి కూడా నాన్నగారు రాలేదు, తర్వాత వచ్చి 3 రోజులు కంటిన్యూస్ గా నాతో పాటే ఉన్నారు అని అప్పుడు చెప్పావు నీ స్టోరీ గురించి. నువ్వు వచ్చావు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు, ఇంక నాన్నగారే ఉన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అనుకోకుండా ఏంటంటే బుజ్జంకులు నా పెళ్లికి ముందే గిఫ్ట్ ఇచ్చారు అనమాట నేను కోల్కతాలో ఉన్నప్పుడు. అదేంటంటే ఒక ఫోటో ఫ్రేమ్, నాన్నగారు భగవాను వెనకాల గిరి మీద అరుణాచలేశ్వరుడును అదే అమ్మవారు కూడా ఉంటారు అనమాట. ఆ ఫోటో ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఏం చేశారు పెళ్లి మండపంలో అది పెట్టారనమాట వెనకాల. అది ఎలా అనిపించింది అంటే ఇప్పుడు నేను ఫోటోలన్నీ చూసుకుంటే ఒక్క ఫోటోలో కూడా నాన్నగారు లేకుండా లేరక్క, అసలు ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా అసలు లేదు ప్రతి దాంట్లోనే
కదా
వెనకాలే ఉంది. అంటే అది నాకు ఆ కోరిక ఉంది చూసావా నాన్నగారు ఎదురుగుండా కూర్చుని చూడ, అసలు అన్నిట్లోనూ నాన్నగారు నాతో పాటే ఉన్నారు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది అనమాట. అది నాన్నగారు బుజ్జంకుల రూపంలో నాకు ఆ గిఫ్ట్ ఇప్పించారో ఏదో మొత్తానికి ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అన్నిట్లోనూ ఏంటంటే ఓకే పర్లేదు యూ కెన్ గో అహెడ్ అన్న అష్యూరెన్స్ అయితే నాన్నగారు ఇచ్చారు ఈ పెళ్లి అనే స్టెప్ తీసుకోవడానికి. లక్కీలీ మా హస్బెండ్ కూడా కొంచెం భక్తుడే కాబట్టి బతికిపోయాను. సో ఆయన నాన్నగారిని ఎప్పుడు చూడలేదు, జస్ట్ ఒకసారి ఎప్పుడో విన్నారంట అంతే. బట్ ఎంతో కొంత భక్తి ఉన్న ఆయన అనమాట. సో అలా నాన్నగారు నన్ను కాపాడేశారు అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటుంది.
అవునమ్మా, హిస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుందిరా.
అవునక్క. ఇంకా లాస్ట్ ఒకటి చెప్తాను అక్క, రీసెంట్ గా కాలడీ ట్రిప్ నేను నీతో కూడా చెప్పాను. కాలడీ ట్రిప్ అసలు చాలా అంటే అనుకోలేదు. యాక్చువల్ గా మాది పెళ్ళి అయి 1 ఇయర్ అయింది. సో మేము ట్రిప్ కి వెళ్దామా అనుకున్నాం కేరళ, అంతా ప్యాకేజ్ అనమాట. జస్ట్ దిగాక మళ్ళీ ఎక్కేంత వరకు అన్ని వాడే తిప్పుతాడు, మేమేమి ఇంకా ఆలోచించక్కల. సో వదిలేదు అలా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఇంకా లాస్ట్ ఇంకా వచ్చేస్తున్నాము, ఇంకా మున్నార్ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఇంకా దింపేస్తే ఇంకా ఆడి పని అయిపోతుంది, ఇంకేం లేవు చూపించడానికి వాడికి. మేము ఫుల్ గా పడుకున్నాను అక్క. నేను యాక్చువల్ గా మా హస్బెండ్ కి కొంచెం ఒక అలవాటు ఉందన్నమాట, మ్యాప్స్ లో ఎక్కడున్నాం మేము అని అస్మార్ట్ చూసుకుంటూ ఉంటారు వాడు కరెక్ట్ గా తీసుకెళ్తున్నాడో లేదో ఇంకా ఎంత దూరం ఉంది అన్నట్టు. నాకు అలా అలవాటు లేదు కానీ నేను పడుకున్న దాన్ని సడన్ గా నేను ఎందుకు లేసానో నాకు తెలీదు. లేచిన వెంటనే బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాం మేము కరెక్ట్ గా, నేను ఎందుకు లేసానో నాకు తెలీదు. ఫోన్ తీసాను నేను, ఏదో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తున్నప్పుడు కింద కాలడీ మ్యాప్ లో ఎందుకో సెర్చ్ చేస్తున్నాను నేను, కాలడీ అని కనిపించింది 1 కిలోమీటర్ అని చూపించింది. ఇదేంటి నాకు నిద్రలోంచి లేచిన దాన్ని నాకు మైండ్ ఆగిపోయింది అనమాట, ఇదేంటి కాలడీ నేను ఎందుకు సెర్చ్ ఇది 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. నేను వెంటనే డ్రైవర్ని అడిగా, బాబు నీకు శంకరాచార్య కాలడీ తెలుసా నీకు అంటే ఆడేమో ఆపేసి ఇదిగో ఇదే అన్నాడు. నాకు అర్థం కాలేదు ఇదేంటి అడిగిన వెంటనే ఆపేశాడు, అడిగిన వెంటనే ఇలా ఆపేసాడు అంటే నెక్స్ట్ సెకండ్ ఇదే అంటాడేంటి, అసలు ఇదేనా అని డౌట్ అర్థం అవ్వట్లేదు నిద్రలోంచి లేచి. సరే అని దిగి చూస్తే అదేమో స్తూపం అది ఉంటుంది కదా శంకరాచార్య స్తూపం ఎంటైర్ లైఫ్ స్టైల్, సో జస్ట్ ఎదుర్కొండా అనమాట. సో అది మధ్యాహ్నం అయింది రెండు, సో చూస్తున్నాం వెళ్ళి నేను మా హస్బెండ్ వెళ్ళి చూస్తూ అప్పుడు అబ్బో ఇదే ఈడ అసలు కరెక్ట్ గానే ఇక్కడ ఆపాడా ఇదేనా అని అప్పుడు గూగుల్ చే ఇది కాలడీలో ఏమేం ప్లేసెస్ చూడాలి ఓకే ఇది కూడా ఒకటి అని అలా చూసి మాకు సాయంత్రం 5:30 అలా ఫ్లైట్ అనుకుంటాం. 2 నాకు అనుకోకుండా ఈ ప్లాన్, యాక్చువల్ గా మాది ఈ ప్లాన్ లేదు కదా అనుకోకుండా ఇలా ఆపేసరికి సరే అని అక్కడ వెయిట్ చేసి 4:30 నింటికు మట్ శంకర్ మట్ అది ఓపెన్ చేస్తారంటే అక్కడికి వెయిట్ చేసాం అనమాట చాలాసేపు. కృష్ణుడు టెంపుల్ మట్ టెంపుల్ మేము అనుకో మట్ టెంపుల్ ఏమో 5:00 ఇది ఓపెన్ చేస్తారు కానీ మేము 4:30 అలా వెళ్ళిపోవాలి కంపల్సరీ ఎలాగన్నా చూసుకున్నాం. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్సే సో పర్లేదు, ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్సే సో వెయిట్ చేద్దామని. మా లక్కీగా దేవుడు నాన్నగారు గ్రేస్ వల్ల ఏమైందంటే మా ఫ్లైట్ 1.5 hours డిలే అనమాట. సో మేము ఆ కృష్ణ టెంపుల్ కూడా వెళ్ళి తాయిగా కృష్ణ టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడ శంకరాచార్యుడి అక్కడ క్రొకొడైల్ అది ఉంటుంది కదా అది అవన్నీ ఘాట్ అవన్నీ చూసి అవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది అనమాట. నేను లెగ్గిసినప్పుడు ఒక బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాం, మేము యాక్చువల్ గా పూర్ణ రివర్ ని క్రాస్ చేస్తున్నాం అనమాట. ఆ టైంలో నాకు మెలకువ వచ్చి నేను అది చూసా. అసలు ఎలా చూసానా అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. బట్ అవన్నీ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే చాలా బ్లెస్డ్, అసలు నా ఆనందానికి అసలు ఇది లేదనమాట. అసలు నాన్నగారు అసలు పడుకున్న దాన్ని లేపి, అంటే ఇది ప్లాన్ లో లేదు, నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు చుట్టుపక్కల ఇది ఎంత దూరం అని చూడలేదు, అసలు అస్సలు లేని ప్లాన్. సడన్ గా నేను లెగిసి కాలడీ అని చూడడం ఏంటి, ఆడ అడిగిన వెంటనే ఆడ ఆపేసి ఇదే అందం ఏంటి, అసలు మాటలు లేవు. అసలు ఎంత ఆనందం అంటే మా ఇంట్లో ఎన్ని సార్లు అన్నా ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ సో బ్లెస్డ్, అసలు ఎంత అనుగ్రహం అసలు, అంటే ఎందుకు వదిలి చూడకుండా వెళ్ళిపోతున్నావు నా దగ్గరికి రా అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు అనమాట శంకరాచార్యుడు. నిజంగా అసలు చాలా చాలా బాగా అనిపించింది. సో రీసెంట్ గా అది జరిగింది. సో అలా లైఫ్ లాంగ్ లైక్ ప్రతిదీ నాన్నగారు గ్రేస్ అని ఐ కెన్ ఫీల్ అక్క. సో అలా నాన్నగారితో నాకున్న కనెక్షన్ మెమరీస్.
వెరీ నైస్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో నాన్నగారు అదే నేను క్యారింగ్ అప్పుడు విష్ యూ అ వెరీ హ్యాపీ జర్నీ అన్నాను అనమాట. సో విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ జర్నీ ఇన్ దిస్ ప్రెసెన్స్.
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు ఈ అవకాశం వచ్చింది చాలా థ్యాంక్స్ షేర్ చేసి. అసలు అందరు భక్తులు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మన వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు మనం కూడా అంతే హ్యాపీనెస్ ఆ దాంట్లో మునిగిపోయి ఉండే అంత ఫీలింగ్ తీసుకొచ్చింది ప్లాట్ఫామ్. నిజంగా చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. అండ్ అంటే నాన్నగారితో ఈ జర్నీ ఏదైతే ఉందో అది మా పేరెంట్స్ వల్లే స్టార్ట్ అయింది. మా వాళ్ళు అంటే ఫోర్స్ చేసి స్టార్టింగ్ తీసుకొచ్చారు కాబట్టి ఎంతో కొంత నేను ఆ ఫోర్స్ ఎందుకులే వెళ్ళిపోతే బెటర్ అని ఫీల్ అయినందుకు వెళ్ళడం మంచిదైంది అని ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను. ఐ ఫీల్ సో గ్రాటిట్యూడ్ టు మై పేరెంట్స్ యాజ్ వెల్. సో అందరికి చాలా థ్యాంక్స్,
చాలా థ్యాంక్స్ అమ్మా. సో చాలా వెరీ స్వీట్ అండి మెమరీస్. చిన్నపిల్ల ఇంకా 26-27 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి కూడా 1 year 1.5 ఇయర్ యానివర్సరీ అయ్యింది ఏమో రీసెంట్ గా.
1.5 ఇయర్ అయింది అక్కడ.
అవునవును. సో విష్ యూ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అహెడ్ అమ్మా. యా సబ్జెక్ట్ లోకి వద్దాము, ఒక 1.5 hours 20 minutes సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు అదే నాన్నగారు వన్ ఆఫ్ ది మీటింగ్స్ లో చెప్తున్నారు అనమాట, ఒక ఆయన ఎవరో విపాసన మెడిటేషన్ చేసిన ఆయన
నాన్నగారి దగ్గరికి వస్తే ఈ మీటింగ్ ఏదో పబ్లిక్ మీటింగ్కి వస్తే ఆయనతో కాసేపు మాట్లాడిస్తే ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత నాన్నగారు మాట్లాడారనమాట. అప్పుడు నాన్నగారు విపాసన మార్గము మనది రెండు కొంచెం సమన్వయం చేసి దాన్ని వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా చెప్పారంటే విపాసన ఆయన చెప్పింది ఏంటి అంటే మళ్ళీ నాన్నగారి మాటల్లో చెప్పారనమాట దాన్ని ఏంటి అంటే మనసు చాలా బలీయమైనది, మనసు చాలా బలంగా ఉంటుంది. అది మనకి విడిగా మామూలుగా ఉన్నప్పుడు ఏదో చిన్న వ్యవహారం చేసుకుంటున్నప్పుడు మనం మనసు అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు అది అసలు తెలియదు మనకి. కానీ ఎప్పుడైతే విజృంభిస్తుందో అంటే ఈ మనసు ఎప్పుడు విజృంభిస్తుందో అప్పుడు మనకి దాని అసలైన బలం తెలుస్తుందన్నారు. అది అణిగి ఉన్నప్పుడు అసలు మనసు అంటే దానికి ఎంత వికారాలు ఉన్నాయి, లేకపోతే ఎంత ఎంత వేగం ఉంది, దానికి ఎంత ఉపద్రవం వస్తుంది, అది ఎంత ఎంత బలీయంగా పెద్దగా ఉంది అనేది మనకి మామూలు సందర్భాల్లో తెలియదు. ఎప్పుడన్నా ప్రకోపం జరిగినప్పుడు అది విజృంభించినప్పుడు ఈ మనసు ఇంత బలమైంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. మనసుకి ప్రకోపం వచ్చినప్పుడు కానీ దాని అసలు రూపం మనకి తెలియదు. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, సూక్ష్మం చేసుకుంటూ రావాలి, మనస్సుని సూక్ష్మం చేసుకుంటూ రావాలి, అప్పుడు కానీ అసలు మనకి విషయం అర్థం అవ్వదు అన్నారు. అంటే స్థూలమైన మనసుకి సూక్ష్మ విషయాలు అర్థం కావు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది ఆత్మ. సో మనసేమో ఇప్పుడు సినిమా స్క్రీన్లో ఉంటే ఎక్కడో ప్రొజెక్టర్లో చిన్న సందులో నుంచి వచ్చే కాంతిలాగా మనకి ఆత్మ ఉందన్నమాట. సో ఆత్మాకారం మనసు చెందాలి అంటే అది అంతర్ముఖమయ్యి అది స్థూల బుద్ధి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సూక్ష్మ బుద్ధి వచ్చి సూక్ష్మాతి సూక్ష్మం అయితే కానీ ఆత్మాకారం చెందదు. సో ఇప్పుడు మనకి అసలు విషయం ముందు అర్థం అవ్వాలన్నా కూడా మనసు ఎంతో కొంత పల్చబడితే కానీ అసలు ఈ అద్వైత సబ్జెక్టు మనకి అర్థం కాదనమాట. మనసు సూక్ష్మం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన సాధన మన ఎఫర్ట్ అంతా కూడా ఎందుకు అంటే ఈ బాగా బలిసిపోయి ఉన్న మనసు మనల్ని సూక్ష్మం చేసుకుంటూ వెళ్ళాలి. మనసు ఆరోగ్యంగా స్థిరంగా ఉండాలి. అలా ఉంటే నెమ్మది అలా నెమ్మదిగా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే ఇప్పుడు మనకి శరీరానికి రోగాలు వచ్చినా కూడా తొందరగా తగ్గుతాయంటారు. ఇప్పుడు మనసు ప్రభావం చాలా ఉంటుంది శరీరం మీద, ఎందుకంటే మనసు శరీరము రెండు లింక్ అయి ఉంటాయన్నమాట. ఈ దేహం నాదే అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మనసుకు వచ్చే రియాక్షన్స్, మనసుకు వచ్చే ఇబ్బందులు, ఆ మనసుకు వచ్చే యాంగ్జైటీ అంతా కూడా మన శరీరం మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. అందుకు మనం మనసును ఆరోగ్యంగా ఉంచుకుని దాన్ని ప్రశాంతంగా ఉంచి నిర్మలంగా మనం ఉంచితే మన శరీరంలో ఏమన్నా అనారోగ్యాలు వచ్చినా కూడా అది తొందరగా తగ్గడానికి అది మనకి సహకరిస్తుంది అన్నమాట. సో మనసు బలీయమైంది కాబట్టి ఈ శరీరం కూడా మనస్తే కాబట్టి ఏమవుతుందంటే దాని మీద ప్రభావం నూటికి నూరు పాళ్ళు శరీరం మీద పడిపోతుంది. నేను అనే తలంపు మనసు అన్నమాట. శరీరం నాది అని శరీరం అనట్లేదు. ఈ శరీరం నాది అని ఎవరంటోంది? శరీరం ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం మాట్లాడలేదు. మెలకు ఎవరికి వస్తుంది? ఆ మనసు ఎప్పుడైతే సోర్స్ నుంచి బయటకు వచ్చిందో, నేను అనే భావన వచ్చిన తర్వాత ఈ శరీరం నేననే భావన వచ్చి మనం అన్ని కూడా దానికి ఆపాదిస్తున్నాం. మనసు ప్రభావం విపరీతంగా శరీరం మీద ఉంటుందన్నమాట. అది శాంతిగా నిర్మలంగా ఉంటే అనారోగ్యం తొందరగా తగ్గిపోతుంది. ఈ విపాసనలో ఇదంతా కూడా ఎక్కువ వివరిస్తారనమాట. అందుకు సూక్ష్మ బుద్ధిని అవలంబించి సూక్ష్మ బుద్ధి వచ్చేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో విపాసన మార్గం అంతా కూడా ఏంటి అంటే ఈ స్థూలం గురించి సూక్ష్మం గురించి చెప్పుకుంటూ స్థూలాన్ని ఎలా విడిచిపెట్టాలి, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎలా ఉంటే మానసిక ఆరోగ్యం వస్తుందో చెప్పి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి తోడ్పడేలాగా విపాసన చేస్తుంది అన్నమాట. సో ఇది చెప్పుకుంటూ వచ్చి నాన్నగారు చాలా బాగుంది, ఆయన చెప్పింది చాలా బాగుంది, అది అంటే ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి, మనం సూక్ష్మం రావాలి. అయితే ఇంకా సులువుగా మనకి భగవాన్ ఏం చెప్పారు అంటే అని యాక్సెప్టెన్స్ గురించి చాలా అద్భుతంగా వివరించారనమాట నాన్నగారు. మనం ఈరోజు యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం అన్నారు. ఇప్పుడు మనకి అనారోగ్యం ఉంది, లేకపోతే మానసికంగా ఏదన్నా బలహీనతలు ఉన్నాయి. ఈ అనారోగ్యం నాకెందుకు వచ్చింది అనుకుంటూ ఉంటే అది పెరిగిపోతుంది అన్నారు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అనుకోలేదు, ఏదో చెకప్కి వెళ్ళాను, వెళ్తే సడన్గా శరీరానికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది, వెంటనే హై బాబా అసలు నేను ఏమి చేయలేదు, ఇదేంటి నాకు క్యాన్సర్ ఎలా వచ్చింది, ఇది ఇలా ఎందుకుంది అని మనం మానసికంగా కృంగిపోయి ఇది నాకెందుకు వచ్చింది అనే దృక్పథంలో మనం ఉండిపోతే దాన్ని అంగీకరించినంత కాలం అది మనసు యాంగ్జైటీ అయ్యి యాజిటేట్ అయిపోతే అసలు ఇంకా వచ్చిన రోగం మనకి తగ్గడానికి అవకాశం లేకుండా మనమే చేసేసుకుంటాం. నాన్నగారు ఏమన్నారంటే జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు ఇందాక యాక్చువల్గా నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది, నేను నాన్నగారు విని నాలుగు ముక్కలు చెప్దాం అనుకున్న దాంట్లో కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ యాక్సెప్టెన్స్ గురించే వచ్చిందిరా. అంటే అంగీకరిస్తే ఏమీ లేదు, అంగీకరించకపోతే అదే సఫరింగ్, అదే కోపాన్ని తీసుకొస్తుంది, అదే సఫరింగ్ తీసుకొస్తుంది, అదే రోగం కూడా తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి వస్తే దాన్ని నాకెందుకు తలకాయ నొప్పి వచ్చింది అని దుఃఖపడే కన్నా ఫస్ట్ దాన్ని నువ్వు అంగీకరించు, సరే వచ్చింది వచ్చింది ఏదో వచ్చింది, సో మనం మందు వేసుకుందాం అది తగ్గుతుంది ఫస్ట్. అదే అలాగే అహంకారం, ఇప్పుడు నాలో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత అంటే అది కప్పిపుచ్చుకుని అది లేదు అది నేను కాదు అది కాదు, నీకు ఒకటి ఉంది అది అంగీకరించు. నువ్వెవరికి చెప్పక్కర్లేదు, నీకు తెలుసు అది, అదా నువ్వు అంగీకరించి ఇది ఉంది పోన్లే ఉంది, ఎప్పుడొచ్చింది ఎలా వచ్చిందో వచ్చింది అది నీకుంది, ఎన్నో జన్మల నుంచి ఏదో హ్యాబిట్ చేసుకుని తెచ్చుకున్నాం మనం, అది ఇప్పుడు అది మనకు కనిపిస్తోంది, అది చెడు అని మనకి తెలుస్తోంది, ఇప్పుడు మెల్లమెల్లగా అది ఉపసంహరించుకుందాం మనం. సో ఎప్పుడు ఉపసంహరించుకోగలము, ముందు మనం అంగీకరిస్తే ఇదొకటి ఉంది ఇది మనకి మంచిది కాదు దీనిలోంచి మనం విడుదలవ్వాలి. సో యాక్సెప్ట్ చేద్దాం, తప్పు లేదు, ఎందుకంటే వచ్చింది వెళ్ళిపోతుంది, ఎందుకంటే అసలు ఆత్మలో ఏ అలవాట్లు లేవు, ఏ బలహీనతలు లేవు, ఏ అనారోగ్యము లేదు. సో వచ్చింది పోతుంది ఎలాగూ, ఇప్పుడు శరీరం వచ్చింది మరణిస్తుంది, రోగం వస్తుంది మందు వేసుకుంటే మళ్ళీ ఆరోగ్యం తిరిగి వచ్చేస్తుంది, అలా దేనికైనా పరిష్కారం ఉంది. కాబట్టి ఫస్ట్ నువ్వున్న పరిస్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయి, అది ఫిజికల్ పెయిన్ కానీ ఫిజికల్ అనారోగ్యం కానీ మానసిక బలహీనతను కానీ ముందు అది అంగీకరిద్దాం. మనిషిని పాడు చేసేవి రెండే రెండు అన్నారు, ఒకటి కోరిక ఒకటి కోపం. సారీ, రెండు లైఫ్ పొడుగునా మనం చూసుకుంటే మనల్ని పాడు చేసేవి రెండేనంటండి, ఒకటి కోరిక రెండు కోపం. ఇప్పుడు వంటింట్లో మనం వంట చేసుకున్నప్పుడు ఎంతో కొంత మస అంటుకుంటుంది గోడలకి, అలా మనకి ఈ మసి మనసుకి మసి పెంచేసేది ఏంటి అంటే కోరిక కోపము. మనకి ఎక్కడన్నా కోరిక ఉండి ఆ కోరికకి ఆ కోరిక కోసం ప్రయత్నించుకుంటూ ఉంటాం. ఇప్పుడు లోపల నాకు ఏదైనా డిజైర్, ఇప్పుడు నీకు ఫస్ట్ రావాలనే డిజైర్ ఉంది నీతుకి, అది మంచి కోరికే, చదువుల్లో పైకి రావాలనుకోవడం, చదువులో అభివృద్ధిలోకి రావాలనుకోవడం, చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవడం, అది చాలా పాజిటివ్ డిజైర్. అంటే అదేమి నీకు హాని చేసే డిజైర్ కాదు, నీకు అభివృద్ధి చేసే తీసుకొచ్చే డిజైర్. కానీ నీతుకి ఏమర్థమైంది, ఆ డిజైర్ వల్ల ఇంజనీరింగ్లో రాకపోవడం వల్ల మళ్ళీ పీజీ చదివి అక్కడ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది, ఆ డిజైర్ దాంతో తీరిపోయింది, ఇంకా డిజైర్ పెట్టుకోకూడదు అని తెలిసింది అంది. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్కి ఎంత ఎంత అందమైన ఉదాహరణ అంటే అది. మనం కోరిక నిమిత్తం లేకుండా పనిచేస్తే అది మనల్ని బంధించదు, కోరికతో చేస్తే అది బంధిస్తుంది సరికదా, మళ్ళీ అది తీర్చడానికి నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నీకు ఆ కోరిక తీర్చి నీకు సాటిస్ఫై చేసి ఇందులో ఏం లేదు అని తెలియచేయాలి. సో మనం ఇప్పుడే గనక ఆ సూక్ష్మమైనది అర్థం చేసుకుంటే మనకి కోరిక రహితంగా ఉండి మన ప్రయత్నం మనం చేయొచ్చు. ఇప్పుడు నీతో ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నం చేసినట్టు పిల్లలు చదువుకునే పిల్లలందరూ మనం ఫస్ట్ రావాలని ప్రయత్నం చేయడంలో తప్పలేదు, కానీ అది రాకపోతే వరి అయిపోవడమో అది రాకపోతే బెంగ పెట్టుకోవడమో చేయవలసిన అవసరం లేదు, మన బెస్ట్ మనం ఇవ్వాలి, తర్వాత ఏదో ఒకటి అవుతుంది. సో కోరిక వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా కోరిక తీర్చడం కోసం ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం చేసినప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది, ఆ కోపం వచ్చినప్పుడు కోపం వెనకాల దుఃఖం వస్తుంది. సో ఇదంతా ఒక చైన్ అనమాట. అందుకు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే దోషాలు మనకు ఆటంకాలు రెండే, ఒకటి కోరిక రెండు కోపం. కోరిక లేకపోతే కోపం లేదు, ఎందుకంటే కోరిక ఉంటేనే ఆశింపు ఉంటుంది, మన కోరిక కోసం వర్క్ చేసుకునేటప్పుడు అది ఫుల్ఫిల్ అవ్వకపోతే దానికి అడ్డొచ్చిన వాళ్ళు లేకపోతే అడ్డొచ్చే పరిస్థితుల్లో వాటి పట్ల మనకి విసుగు అశాంతి అది మళ్ళీ దుఃఖానికి లీడ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మన మనసు పెరిగిపోతూ ఉంటుంది. అంటే స్థూల బుద్ధిని మనం సూక్ష్మ బుద్ధిని చేసుకోకుండా ఇంకా ఇంకా స్థూలం అయిపోతూ ఉంటాం అనమాట. సో ఆయన ఈ విపాసన మార్గం చెప్పిన ఆయన ఏమన్నారంటే, విపాసన అర్థం అవ్వాలి అంటే రాగద్వేషంలోంచి నువ్వు బయటికి రండి అన్నారు. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. సో రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. ఇందులోంచి విడుదల పొందమని విపాసన చెప్పింది అనమాట. అంటే బుద్ధుడు చెప్పిన మార్గం విపాసన ప్రాక్టీస్ అనమాట ఇది. ఎందుకంటే మైండ్ బయటకు వెళ్ళిపోతుంది, బాహ్యంగా వెళ్ళిపోతూ ఉంటే స్థూల బుద్ధి పెరిగిపోతుంది, లోపలికి వెళుతూ ఉంటే సూక్ష్మ బుద్ధి పెరుగుతుంది అనమాట. సో బాహ్యంగా వెళ్తే ఏమవుతాయి, బాహ్యంగా వెళ్తేనే కదా మనకి ఈ రూపనామాలని, ఈ విషయాలని, ఈ పెద్ద చిన్న అని, లేకపోతే ఈ కలర్ భేదమని, కలర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియన్ డిస్క్రిమినేషన్, ఇదంతా కూడా ఎందుకు వస్తుంది, మన మనసు బాహ్యంగా వెళ్ళిపోవడం వల్ల. సో అసలు ముందు ఈ సున్నా, ఈ ప్రపంచం సున్నా అన్నారమ్మ. ఈ ప్రపంచం సున్నా మనకేంటి, ఇది సున్నా కింద కనిపించట్లేదు, ఇందులోనే సమస్తం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది, అందుకు కోరిక బయలుదేరింది. సో అందరూ ఈ సున్నా అయిన లోకం చుట్టూ తిరగడమే. ఏమన్నారంటే మనం అందరం ఏదైతే సున్నానో దాని చుట్టూ తిరుగుతున్నాం, కళ్ళు మూస్తే ఏమీ లేదన్నారు. అసలు ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు ఇంకో సెకండ్ వేవ్ అని భయం క్రియేట్ చేస్తున్నారు. సో ఎంతమంది వెళ్ళిపోతారో, ఎంతమంది బతుకుంటామో తెలియని పరిస్థితుల్లోకి లోకం వచ్చేసింది. రేపు కళ్ళు మూస్తే అసలు లోకం లేదు కదా మన ఎవరికి. ఏదో బతుకున్నాం కాబట్టి పలానా పలానా అనుకుంటున్నాము, పలానా వాళ్ళంటే ఇష్టం, పలానా వాళ్ళంటే ఇష్టం. మనం ఇంత సబ్జెక్ట్ విని కూడా మనం ఇంకా ద్వైత బుద్ధిలో ఉండి వాళ్ళు వాళ్ళిలాగా వీళ్ళిలాగా ఈ వ్యత్యాసం చూడడం, కళ్ళు మూస్తే ఏమీ లేదు. సో విపసన వాళ్ళు ఏం చెప్పారంటే, బాహ్యంగా నువ్వు కనిపించే నామాలు, రూపాలు, విషయాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా అసలు ప్రపంచమే సున్నా, ఏమీ లేదు. ఈ సున్నాని నిజమనుకుని, ఈ సున్నాని శాశ్వతం అనుకుని దీని చుట్టూ తిరగడంతోనే మన లైఫ్ ముగిసిపోతుంది, కళ్ళు మూస్తే ఏమీ లేదు. సో ఇప్పుడు అసలు మనకి ముందు సాధనలో సక్సెస్ కావాలి అంటే అది ఒకటే, అసలు సక్సెస్ కావడానికి ఒకే కారణం ఏంటంటే అది లోకం సున్నా అని తెలియడం ఫస్ట్. నీకు లోకం సున్నా అని తెలిస్తే నీకు మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ డన్. బంగారం బయట ఉందనుకుంటున్నాం కాబట్టి పాకులాడుతున్నాం, అసలు బంగారం లోపల ఉందని తెలిస్తే అప్పుడు మెల్లగా మనసు లోపలికి తిరగడానికి అసలు ముందు అంగీకరిస్తుంది. బయటే సర్వస్వం ఉంది, బయటే బంగారం ఉంది అని నువ్వు నమ్మేసినప్పుడు ఇంకా లోపల దృష్టి అసలు ఎలా కలుగుతుంది? నువ్వు జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, లేకపోతే దాన్ని ఏదో రకంగా కాసేపు బొద్దగించవచ్చు. ఇప్పుడు నువ్వు చాంటింగ్ చేయొచ్చు, రామునామం చేయొచ్చు, కృష్ణునామం చేయొచ్చు, కాసేపు కీర్తన వినొచ్చు, లేకపోతే విష్ణు సహస్రనామం చేయొచ్చు, లేకపోతే ఒక గంట సేపు నువ్వు ధ్యానంలో కూర్చోవచ్చు, కూర్చుంటావు. తర్వాత కాసేపు బుజ్జగించాక మళ్ళీ బయట ఏదో ఉందని వెళ్ళిపోవడమే కదా మనకి. దాన్ని మచ్చుకు చేసుకుందామని ఒక గంట చేయొచ్చు, లేకపోతే పూజ గదిలో కూర్చొని ఒక ధ్యానం ఒక గంట చేయొచ్చు, లేకపోతే పూజ ఒక గంట చేయొచ్చు. తర్వాత మళ్ళీ ప్రపంచంలో ఏదో ఉందనుకునే కదా బయటకు వచ్చేస్తున్నావు. ఆ జపం చేసి ధ్యానం చేసి ఊరుకో పెట్టినా అక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ బయటపడిపోతున్నాం. అక్కడ బంగారం ఉంది అని నమ్మినప్పుడు మనసుని ఎవరు ఆపగలరు అన్నారు. నీకు బయట బంగారం ఉంది అనుకున్నంత కాలం నీ మనసుని ఆపేది ఎలా? సో మీరు కాసేపు ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే సత్కర్మ చేయొచ్చు, నామం చేయొచ్చు, జపం చేయొచ్చు, కానీ బాహ్య దృష్టి ఉన్నంత కాలం నీకు స్థూల బుద్ధి పోదు. ఇప్పుడు బాహ్యంగా మనల్ని స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించేవాళ్ళు చూసి, అది అసలు లోకం అబద్ధం అని తెలిస్తే, లోకం సున్నని తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది స్తోత్రం చేసే వాళ్ళు కూడా సున్నా, విమర్శించే వాళ్ళు కూడా సున్నా అన్న సంగతి. అది అర్థమైతే రాగద్వేషాలు ఉండవన్నారండి. సున్నకి అసలు సున్నాకి విలువ ఏముంది? వాడు వీడు కూడా సున్నా అయిపోతారు. సో నీ లోకంలో ఇంత ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏదన్నా, ఎవరు నిన్ను పొగిడినా, ఎవరు నిన్ను విమర్శించినా, నీకు లోకం సున్నా అన్న సంగతి నీ మనసుకి కంప్లీట్గా అర్థమైతే, నీ హృదయానికి అర్థమైతే, ఈ వచ్చే పొగడ్తా, ఈ వచ్చే విమర్శలు కూడా అబద్ధము, ఇది సున్నా అన్న సంగతి మన మనసుకు అర్థమవుతుందండి. అది తెలిస్తే మనం సుఖపడతాం. అప్పటి దాకా రాగద్వేషాలు తప్పదు, ఇష్టాయిష్టాలు తప్పదు, మంచి చెడు ఉంటాయి, వికారాలు ఉంటాయి, అన్నీ కనిపిస్తాయి. ఈ భిన్న ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది, బుద్ధి సూక్ష్మం అవ్వదు. సో ఇది దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారండి. ఇప్పుడు పిల్లవాడికి అన్నీ పెట్టేసి వాడు చిక్కి కొంచెం వాడు సన్నపడాలి, విపరీతంగా లావు అయిపోయాడు, అనారోగ్యం వచ్చేస్తోంది, వీడు లావైపోయి వీడు చిక్కితే బాగుండు అనుకుని వాడికి మూడు పూట్ల మేపేస్తే, అంటే నువ్వు చికెన్ పెట్టేసి, ఫిష్ పెట్టేసి, మటన్ పెట్టేసి, స్వీట్లు పెట్టి, లడ్లు ఇచ్చేసి, వాడు తినంగానే మళ్ళీ ఇంకో గంటకి ఇంకోటి ఇచ్చేసి అలా వాడిని మేపేస్తూ వాడు సన్నబడాలి, వాడు సన్నబడాలి, వాడు ఆరోగ్యవంతుడు అవ్వాలి అంటే అది పరస్పర విరుద్ధం ఎలాగో అలాగే నువ్వు ప్రపంచం నిజము, ప్రపంచంలో ఏదో ఉంది అనుకుని దానికోసం పాకులాడుతూ ఆత్మజ్ఞానాన్ని పొందడం కూడా అలాగే ఉందన్నారు. బయటకు వెళ్లే మనసు ఆపకపోతే విషయాలు, వికారాలు, వస్తువులు అన్నీ కనిపిస్తాయి. స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు, చావులు ఉంటాయి, పుట్టుకలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, సమస్తం కనిపిస్తుంది. లోపలికి తోలుకు వెళ్ళమని విపాసన ఏంటి అంటే, మనసుని లోపలికి తోలుకు వెళ్ళండి. లోపలికి వెళ్లే కొద్ది సూక్ష్మబుద్ధి వస్తుంది. సూక్ష్మబుద్ధి వస్తే కానీ లోపల ఉన్న చైతన్యం తాలూకు విలువ మనకి అర్థమవ్వదు, దాని వైభవం మనకు కనపడదు. ఏ ఒక మేధావికి ఒక కామన్ మ్యాన్కి ఉన్న డిఫరెన్స్ కూడా అదే అంటండి. ఒక కామన్ మ్యాన్కి, ఒక సైంటిస్ట్కి, లేకపోతే ఒక ఇంటలెక్చువల్కి ఏంటి డిఫరెన్స్ అంటే, వాళ్ళకి వివేకం ఉంటుంది, బుద్ధి సూక్ష్మత ఉంటుంది. దేనివల్ల? వాళ్ళకి ఏకాగ్రత వల్ల. అంటే విభిన్నంగా మనసు ఎల్లకపోవడం వల్ల, ఒక ఏకాగ్రత వల్ల సూక్ష్మబుద్ధి వస్తుంది. సో ఒక మేధావికి కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? వాడికి శరీరాలు ఒకటే, అవయవాలు ఒకటే, ఆ పీల్చే ఊపిరి ఒకటే, తాగే నీళ్లు ఒకటే, కానీ వాళ్ళ ఏకాగ్రత వాళ్ళకి సూక్ష్మబుద్ధిని తీసుకొస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పింది ఏంటి అంటే, మన మనస్సుని ముందు మనం స్నేహం చేసుకోవాలి. ఎందుకంటే బయట మనకి ఎంతమంది చుట్టాలున్నా, ఎంతమంది స్నేహితులున్నా, మన మనస్సుని ఎవరూ బాగు చేయలేరు, మనమే బాగు చేసుకోవాలి. ఇతరులు ఎవరూ ఏమీ మనకి చెయ్యలేరు. మన మనస్సుని కేవలం మనమే బాగు చేసుకోవాలి. మనకి 10 మంది స్నేహితులు ఉండొచ్చు, 100 మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ నీ మనసు కంట్రోల్లోకి నువ్వు తెచ్చుకోవాలి. కానీ నీ స్నేహితులో, నీ తల్లిదండ్రులో, నీ పిల్లలో తీసుకురారు. సో ఎన్నో జన్మల నుంచి మైండ్ ఇంద్రియాల ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి, ఇప్పుడు మన వయసు, ఇప్పుడు ఇందాక ఎవరు నీతు వయసు ఎంత అని అడిగారు, దానికి 27 ఇయర్స్ అన్నాను. ఇప్పుడు నాకు 46 ఇయర్స్, లేకపోతే ఇంకో 60 ఇయర్స్. మన దేహం ఎంత వయసు అనేది కాదు, మన జీవుడు ఎప్పుడో లక్షల లక్షల సంవత్సరాల నుంచి ఇదే నిజము అనుకుని పోగు చేసుకుంటూ వచ్చిన బలహీనతలు, అలవాట్లు ఒక్కరోజు పోదు. ఎన్నో జన్మల నుంచి ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోవడం అలవాటైపోయింది మనసుకి. పొగిడితే సంతోషం రావడం, విమర్శిస్తే దుఃఖం రావడం, దానికి అసలు దేవుడు గొడవ ఉండదు. భగవంతుణ్ణి పాదాలే నిజమైన, అసలు ముందు భగవంతుడి పాదాలే నిజమైన బంగారం, అదే నిజమైన ధనం. ఇంతమంది భక్తులం ఉన్నారు, నాన్నగారు అన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, సున్నాతో సమానమైన ఈ లోకానికి సంబంధించిన విషయాలు అడిగేవాళ్లే కానీ, నా మనసుని అంతర్ముఖం చెయ్యని కానీ, నా మైండ్కి అంతర్యామి దగ్గరికి తీసుకువెళ్ళని కానీ, అంతర్దృష్టి ప్రసాదించు అని అడిగేవారు ఎవరన్నా ఉన్నారా అని అడిగారనమాట. నేననే తలంపు వచ్చాక ఇతరులు ఉన్నారు, కానీ అది రాకపోతే ఇతరులే లేరు. సో విపాసన అంతా అది చెప్తే, నాన్నగారు మనకి భగవాన్ సబ్జెక్ట్ చెప్తూ ఏమన్నారంటే, అసలు నేను అనే తలంపు వచ్చాక మనకి వేరే తలంపులు, ఇతరులు, భిన్నత్వము, ఈ సంఘము, ఇదంతా కూడా నేననే తలంపు వచ్చాకనే వచ్చింది. నేననే తలంపు వచ్చాకనే శత్రువులు, స్నేహితులు, విరోధులు ఏంటి, ఇవన్నీ కూడా గాఢ నిద్రలో మళ్ళీ ఇవన్నీ ఎందుకు లేవు అంటే, చైతన్యానికి ఏమీ లేదు, శరీరానికి ఏమీ లేదు. ఈ గొడవలన్నీ ఎవరికి అంటే, ఎటు తిప్పి చూసి మళ్ళీ మనసుకే. సో ఈ మనసు పవిత్రం అయితే కానీ ఆత్మకారం చెందదు. కాబట్టి స్థూల బుద్ధితో ఈ ఉన్న మనసుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా, బంగారం ప్రపంచంలో లేదు, బంగారం ఓన్లీ భగవంతుల్లో ఉంది, లోపల జీవుడు మన సొంతం కాదు. ఇప్పుడు ఏదైతే నేను, మనము, నేను అనుకుంటున్నామో అది అసలు మన సొంతం కాదు. ఈ దేహం తల్లిదండ్రులు ఇచ్చింది, కానీ ఈ జీవుడు వచ్చింది చైతన్యంలో నుంచి. సో అది ఆయన సొత్తు, మనం మనది అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఉన్నాడు, మనం ఉన్నాము, ఇది మెల్లమెల్లగా ఇచ్చుకోవాలి అనుకుంటున్నాం. వాస్తవం మాట్లాడాలి అంటే అసలు ఆ ఉన్నది ఆయనే, అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన సొత్తే. అది ఆయన సొత్తు, ఆయన స్వాధీనం చేసుకుంటాడు, మనం సహకరించాలి. ఇక్కడ మనదేమీ లేదు, మనం సున్నా, లోకం సున్నా అనేది ఫస్ట్. అసలు సాధన బిగిన్ అయ్యేదే ఎప్పుడు అంటే, మనం సున్నా, లోకం సున్నా, ఉన్నది ఆయనే. జీవుడు వచ్చాడని అనుకున్నా అక్కడి నుంచే వచ్చాడు, ఆయన దాన్ని స్వాధీనం చేసుకుంటాడు, మనం దానికి సహకరిస్తే సరిపోతుంది. ఎలా సహకరించడం? ఎలా? మన హృదయానికి అర్థం అవ్వాలి, ఉన్నది సున్నా అన్న సంగతి. జీవుడు ఈశ్వరుడికి భిన్నంగా లేడు, ఆయన పాదాల దగ్గర నిలబెట్టాలి అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు, ఆయన పాదాల దగ్గర దాన్ని నిలబెట్టాలి. కానీ ఈశ్వరుడు అంటే జీవుడు ఈశ్వరుడికి సంబంధించిన వాడే అని అర్థమైతే పని పూర్తయిపోతుందండి. అది అర్థం అవ్వక మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని ఎందుకు అనుకుంటున్నావంటే అలవాటు పడిపోయి ఉన్నాం. బాహ్యంగా దీన్ని తీసుకురావడం, ఈ బాహ్య విషయాల్ని మనం ఆనందించడం, ఆహ్వాదించడం, అది వాసన రూపంలో అది లోపల పెరడుగట్టుకుపోయి అది బలీయంగా అయిపోయి అదే నిజం అనిపిస్తోంది కాబట్టి దాన్ని ఉపసంహరించడం కోసం మెల్లమెల్లగా దీన్ని సబ్జెక్ట్ అవగాహన చేసుకోమన్నారు అండి. అండర్స్టాండింగ్ మనకి కామన్ సెన్స్ తోటి దీన్ని గనక వివేకంతో గనక దీన్ని పట్టుకుని మనం సబ్జెక్ట్ ప్రాపర్గా అవగాహన చేసుకుంటే అప్పుడు విత్డ్రా అవ్వడం తేలికవుతుంది. ఎన్ని జన్మలుగా మనం దాన్ని పట్టుకుని ఉన్నా కూడా మనం గురువు పాదాలని, ఈశ్వరుడి పాదాల్లో బంగారం ఉంది, ఇక్కడే శాంతి ఉంది, ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే అంతా ఉంది అని గనక మనం పట్టుకుని మనం దీన్ని సమర్పించగలిగితే ఈజీగా అంటే కష్టానికి గురవ్వకుండా దాన్ని మనం అంతర్ముఖం చేయగలుగుతాం. ఇప్పుడు చనిపోతాం అనుకోండి, ఇప్పుడు శరీరం ఏమవుతుంది, శవం అవుతుంది. ఇప్పుడు మనం బతికుండగా పలానా వాళ్ళు ఇష్టం అనుకుంటాం, పలానా వాళ్ళు అయిష్టం అనుకుంటూ ఉంటాం. ఈ ఇష్టమైన వాళ్ళు, ఈ అయిష్టమైన వాళ్ళు మనం బతికుండగా ఉంటాయి. ఇప్పుడు రేపు చావు వస్తుంది, మరణం వస్తుంది. మరణించాక ఈ బంచోళ్ళు మోస్తారు, మనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా పాడి మోస్తారు అనుకోండి. మనం లేచి చెబుతామా, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నా పాడి మోయొద్దు అని? చెప్పం కదా, చెప్పలేం కదా. ఎందుకు? అది శవం. ఇప్పుడు నాన్నగారు ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా నువ్వు శవమే. ఈ ఇష్టం అయిష్టం అనేది ఎవరు? ఈ నేను అనేది, ఈ నేనుకి శరీరానికి ఎట్టి సంబంధమూ లేదు. సో నువ్వు మనసును పరిష్కారం చేసుకుంటే ఈ శరీరం ఏమి చేయలేదు నిన్ను. నీ ముందు శరీరం కూడా ఆరోగ్యం తిరిగి వచ్చేస్తుంది నీకు. సో ఎటు తిప్పి చూసి నువ్వు నీ మనసుని మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని స్నేహం చేసుకుని దానికి మంచి చెప్పి బుజ్జగించి దాన్ని వెనక్కి తీసుకురావాలి. సో నువ్వు కనుక దాన్ని తీసుకురాగలిగితే మెల్లమెల్లగా దానికి సూక్ష్మ బుద్ధి అలవాటు చేస్తే అది పల్చబడుతూ వస్తుంది. అది పల్చబడుతూ వచ్చే కొలది ఏమవుతాయి, వాసనలు సహజంగా రాలిపోతూ వస్తాయండి. ఈ వాసన ఈ వాసనలు పోవడానికి ఒక్కరోజు వెళ్ళిపోదు. ఎందుకంటే ఎన్నో ఎన్నో జన్మలుగా దాన్ని హ్యాబిచువేట్ అయి నిజమై తీసుకొచ్చాము కాబట్టి ఓవర్ నైట్ అది వెళ్ళిపోదు. దానికి కంగారు పడద్దు అన్నారు. మనం అస్సలు వరి కానీ కంగారు కానీ పెట్టుకోవద్దు. ఎందుకు? లక్షల సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయిందని ఒక్కసారి పోదు కాబట్టి మీరు చేసే ప్రయత్నం మాత్రం వృధా పోదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడి మీద ధ్యాస నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఎన్నటికీ వేస్ట్ కాదు, దాని ఫలితం వచ్చి తీరుతుంది. కంగారు పడకండి, దాన్ని మీరు పదిలంగా మీ సాధన గుండెలో ఉంచుకుని చేసుకోండి. మంచి ఇంకొకటి చెప్పారండి, అంటే మన చిన్నవి చిన్న చిన్న చిట్కాలు సూక్ష్మంగా ఉంటే మనం అర్థం చేసుకోవాలి. మీరు మంచి పని చేయండి, మర్చిపోండి. లోకంలో మంచి అనిపించింది మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈ సత్సంగం చేస్తున్నాం, ఇది మంచి పని, ఇది మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వెంటనే మర్చిపోండి. ధ్యానం చేయండి, చేసినా నేను చేస్తున్నాను నేను చేస్తా వద్దు. నువ్వు ధ్యానం ధ్యానం కోసం చేసావు, లేకపోతే నువ్వు ఒక జపం చేసావు, జపం జపం కోసం చేసావు అంతేకాని నేను ఇంతసేపు చేశాను ఇది ఇలా అవుతు. నువ్వు మళ్ళీ దాన్ని లెక్కలు వేసి దాన్ని నువ్వు మళ్ళీ మనసుని పెంచుకోకు. నువ్వు ఏ సాధన చేసినా దేనికోసం చేస్తున్నావో అది మర్చిపోకు. అంటే మనసుని చంపుకోవడానికి చేసే ప్రక్రియ అంతా కూడా మనసుని పెంచేస్తూ ఉంటే అది సాధన అవ్వదు. నువ్వు సాధన పేరు మీద మనసును పెంచుకోవద్దు. సో మనం ఇలా ఎఫర్ట్ పెడుతూ ఉంటే మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు, ఫలితం ఇచ్చి తీరుతాడు. ఇప్పుడు కాకపోయినా టైం వచ్చినప్పుడు, టైం రైప్ అయినప్పుడు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడు మంది మనకి. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. అంచేత మనల్ని మర్చిపోమని ఎందుకు చెప్పాడు? మనం చేశాము అని కర్తృత్వం పెట్టుకుంటే మనం గోల్ మిస్ అయిపోతామండి. అసలు ఈ చేసేదంతా దేనికోసం? దానిలోంచి విడుదలవ్వడం కోసం. అంటే మనసుతో, అందుకే అన్నారండి, ఇప్పుడు మనసు దొంగ అయ్యి ఆ దొంగ పోలీస్ వేషం వేసుకుని ఈ దొంగోడు దొంగిలించేశాడు అనుకోండి ఇంట్లో డబ్బంతా, వాడే మళ్ళీ బయటికి వెళ్ళి పోలీస్ వేషం వేసుకుని ఇంటికి వచ్చి మీకెందుకంటే నేను 10 రోజులు ఆ దొంగను పట్టించేసి మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు అనుకోండి, వాడు పట్టిస్తాడా? పట్టివ్వడు. అందుకు
ఇప్పుడు ఈ మనస్సుతోనే మనసును చంపుకోవడం అది చేస్తుందా? చెయ్యదు. అందుకు చాలా విజిలెంట్ గా ఉండమన్నారండి. మనసు అబద్ధం అనేది ముందు తెలుసుకుంటే అప్పుడే అసలు నీ ట్రూ సాధన బిగిన్ అవుతుంది. అది నిజమనుకుని నువ్వు చేసే ప్రతిదీ కూడా మళ్ళీ దాన్ని పెంచుతుంది. ఈ సూక్ష్మ అర్థం చేసుకోమన్నారండి. ఇది అర్థమైతే ఇది మనం కాదు, లోకం సున్నా, మనసు మనం కాదు అనే దృఢ నిశ్చయం వచ్చాక అప్పుడు నీ సాధన కరెక్ట్ గా జరుగుతుంది. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు కాబట్టి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా అనుగ్రహ రూపంలో మనకి తిరిగి వచ్చి ఇంకా ఇంకా మనసుని పల్స్ చేయడానికి అది సహకరిస్తుంది. సో మర్చిపోవడం నేర్చుకోమన్నారండి. అప్పుడు అప్పుడు మనకి స్పిరిచువల్ స్టేటస్ పెరుగుతుంది. ఏ అప్పుడు మనల్ని ఈశ్వరుడు జ్ఞానంతో అలంకరిస్తాడు. అప్పుడు ఆత్మజ్ఞానం మనల్ని వచ్చి వరిస్తుంది. అందులో ఉన్నదే ఆనందం, బయట ఏది ఆనందం కాదు. ఏ ముగింపు లేని ఆనందం, ఏ వెలితి లేని ఆనందం, ఫ్రెష్గా, ఎవర్ ఫ్రెష్గా, ఏ అన్లిమిటెడ్ బ్లిస్, ఏ అన్డైల్యూటెడ్ బ్లిస్ మనల్ని వచ్చి వరిస్తుంది అనమాట. బాడీ ఉన్నా లేకపోయినా మనకు ఆనందం కంటిన్యూ అయిపోతుంది. అప్పుడు శరీరం డ్రాప్ అయిపోయినా కూడా ఆ ఆనందానికి అసలు ఆ శరీరానికి సంబంధం లేదు. అదే మనము, అది మనం అయిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది శరీరం ఉండడం ఉండకపోవడంతో అసలు దానికి సంబంధం లేదు. కాబట్టి మన శరీరాలు డ్రాప్ అవుతే మనం ఆనందంలో కంటిన్యూ అయిపోతాం. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంక ఈ శరీరాలు ధరించడం, మళ్ళీ ఈ చావు పుట్టుకల చక్రంలో నుంచి మనం విడుదల కాలేమన్నమాట. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బంగారం బయట లేదు, బంగారం హృదయంలోనే ఉంది, భగవంతుడు అక్కడే ఉన్నాడు, అదే నిజం. మనం దేవుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు లేరు. ఫస్ట్ స్థిరత్వానికి రమ్మన్నారండి. ఆనంద రూపంలోనే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో ఏదో లోకంలోనో లేకపోతే ఏదో ఆకారం కాదు, ఆకారము కాదు, ఇంకోటి కాదు, మన హృదయంలో భగవంతుడు ఆనందంగా ఉన్నాడు, అదే మనం పొందాలి. సో ఇది పొందాలి అంటే దైవీ సంపద ఉండాలి. అంటే దైవీ సంపద అంటే అన్ని అన్ని సంపదలు మనకి జీవుడికి ఉండవు కదండి. సో ఒక్కటి, ఇప్పుడు నాకు దయ ఉండొచ్చు, లేకపోతే నీతుకు విశాలత్వం ఉండొచ్చు, లేకపోతే ఔదార్యం ఉండొచ్చు, లేకపోతే కరేజ్ ఉండొచ్చు, ఫియర్లెస్నెస్ ఉండొచ్చు. సో వర్చ్యూస్లో ఏ వర్చ్యూ అయినా ఒకటి మనకు ఉందనుకోండి, దాన్ని దీర్ఘంగా దాన్ని పట్టుకుని ప్రయాణం చేయమన్నారండి. సో ఒక్క సద్గుణం, ట్రూత్. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఆయన ఏంటి సత్యం పట్టుకున్నారు, అది గమ్యం కాదు, కానీ దాన్ని పట్టుకుని గమ్యానికి చేరాలి. సో ఒకటి, మీకు ఏదైతే దైవీ గుణం భగవంతుడు మీకు పుట్టుకతో వచ్చిందో దాన్ని ఒకటి పట్టుకుని మీరు శ్రద్ధగా దాన్ని పట్టుకుని మీరు ప్రయాణం చేస్తూ ఉంటే అది మిమ్మల్ని తీసుకెళ్లి ఆత్మాకారం చెల్లింపు చేస్తుంది. ఒక్కసారి మీకు అది ఆత్మ మీకు రుచి తెలిసిందనుకోండి, మెల్లమెల్లగా ఒక వర్చ్యూతో మీరు వెళ్తే మనకి లోపలున్న చైతన్యం మనకు అది వ్యక్తమయ్యేసరికి అన్ని వర్చ్యూస్ వచ్చి మనల్ని వరిస్తాయి. దీనికి సులభమైన మెథడ్ ఏంటి అంటే హోలీ కంపెనీ అండి. అది మనందరికీ మన అదృష్టం బాగుండి, మన పూర్వపుణ్యం పండి నాన్నగారి రూపంలో మనకు వచ్చారండి. సో హోలీ కంపెనీ వల్ల ఆయన మాటలు మనం శ్రవణం చేయడం వల్ల మన లోపల ఉన్న దుమ్మంతా కూడా మెల్లమెల్లగా పోగొట్టేశారు ఆయన. అది మనం చేసుకోలేనిది, ఆయన సమక్షంలో సహజంగా జరిగింది. అది మహాత్ముల యొక్క ఔన్నత్యం. మనకి ఇప్పుడు అటు నుంచి వచ్చేది అటు నుంచి వస్తుంది. మనకి సహృదయం సద్బుద్ధి లేకుండా మాత్రం మనం ఎన్ని సాధనలు చేసినా అది ఫలించదండి, మీకు సాక్షాత్కారం కలగదు. ఎప్పుడు మీకు సహృదయం సద్బుద్ధి మాత్రం ఫస్ట్, అది పెట్టుబడి. హృదయంలో బంగారం ఉండాలి, మనసులో మనసు బంగారం అవ్వాలి. అప్పుడు కదా ఆయన మనల్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టేది. స్నేహితుల్ని విరోధుల్ని సమానంగా చూసుకోవాలని విపాసనలో చెప్తా ఉంటారంటండి. భగవాన్ ఏమన్నారంటే నువ్వుంటే కదా ఇతరులు, నువ్వుంటే కదా మంచివాళ్ళు, నువ్వుంటే కదా చెడ్డవాళ్ళు, నువ్వుంటే కదా మిత్రువులు శత్రువులు. గుండు క్షవరం చేస్తున్నారు మనల్ని భగవాన్ అన్నారండి. ఇప్పుడు నీకు జుట్టుంటే నువ్వు దూకుంటావు, నీకు గుండు చేసేసారనుకో ఇంకా నీకు అద్దంతో పనేంటి, నీకు దూకోవడంతో పనేంటి. తిరుపతి క్షవరం భగవాన్ సబ్జెక్ట్ అన్నారు. అదేంటది, నువ్వే లేనప్పుడు మిత్రులు లేరు, శత్రువులు లేరు, ప్రపంచం లేదు, జుట్టు లేదు, అర్థము లేదు, ఉంటే దూకోవడం. అసలు జుట్టే లేనోడికి దువ్వడం ఏముంటుంది? సో మనం క్షవరానికి రెడీ అవ్వమంటున్నారండి. క్షవరానికి రెడీ అయిపోతే ఈజీ, గుండు కొట్టించేసామంటే ఏమీ లేదు. సో ఇది నేను కాదు అని మీకు అర్థమైపోతే ఏమీ లేదు. సో నీకు తలకాయ ఉంటే తలకాయ నొప్పులు తప్పదు, జుట్టు ఉంటే దూకోవడం తప్పదు. సో పర్మనెంట్ పీస్ పొందామండి. ఎప్పుడు ఇది అబద్ధం అని మనకు అర్థమైనప్పుడు, అప్పుడు మీకు అన్బ్రోకెన్ పీస్, నిర్వాణం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. హోలీ కంపెనీ మనకి ఇప్పుడు పొలం పండించుకుంటాము, అది మళ్ళీ పండిన తర్వాత ధాన్యం తీసేసుకున్నాక మళ్ళీ ఊడ్పు చేసేసి మళ్ళీ ట్రాక్టర్తో దున్ని మళ్ళీ ఆ మట్టి బాగు చేసి మళ్ళీ వేస్తారంటండి పంట. సో అది ఆ మట్టి దున్ని దాన్ని బాగు చేయడం దేనికి అంటే మళ్ళీ ఫిట్ చేయడానికి, మళ్ళీ పంటకి ఫిట్ చేయడానికి అది చేస్తారు. ఆ చేసే పని మనకి హోలీ కంపెనీ చేస్తుందన్నారు. మనకి సహృదయం ఉంటే ఈశ్వరుడి హెల్ప్ మనకి సునాయాసంగా అందుతుందండి. కానీ సహృదయం సమృద్ధి లేదనుకోండి, మనకి కొంచెం టైం పడుతుంది. ఎందుకు? మనల్ని ఆ కలుపులన్నీ తీసేసి ఆ భూమి ఎలా అయితే బాగు చేసి దాన్ని ఎరువేసి దాన్ని అప్పుడు మొక్క ఎలా వేస్తే దానికి పుష్కలంగా పెరుగుతుందో అలా ట్రాక్టర్ చేసే పని ఒక సహృదయం ఉన్నవాడు లేకపోతే ఒక సద్గురువు చేస్తాడు. ఆ ఆ పని జరిగిన తర్వాతే సాధన మొదలవుతుంది అన్నారండి. సో సత్పురుషులు సహృదయం ఉన్నవారితో సహవాసం విడిచిపెట్టద్దు. ఆ హెల్ప్ అందాకనే మనకి పంట పండుతుంది. అలా అలా మన మనసుకి అలా మంచి సహృదయం సద్బుద్ధి కలిగి మనసు బాహ్యంగా వెళ్ళడం మాని అంతర్దృష్టి కలిగి మెల్లమెల్లగా లోపలికి ప్రయాణం చేసినప్పుడు అది ఎలా అయితే మనకి పంట ఫ్రూట్ ఇస్తుందో మన మనసే అది పల్చబడే కొలిది, సూక్ష్మబుద్ధి పెరిగే కొలిది, ఆ ఆత్మలో ఉన్న చైతన్యాన్ని అది జుర్రుకున్నప్పుడు అది ఫలిస్తుందండి. అప్పుడు ఇంకా బాహ్య దృష్టి కోల్పోతాం, అప్పుడు మెల్లగా అది ఆత్మాకారం చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దీనికి అంతటికీ దీనికి మెయిన్గా నాన్నగారు చెప్పింది ఏంటి అంటే అంగీకరించడం నేర్చుకోండి. యాక్సెప్ట్, అడ్మిట్, అంటే ఇది నాకుంది, ఫలానా రోగం నాకుంది అనుకుని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు నాకేమీ రోగం లేదు అంటే ఆయన మందు ఎలా ఇస్తాడు? సో నీ రోగాన్ని అడ్మిట్ చేసి ఆ డాక్టర్ ఇచ్చిన మందు నువ్వు తీసుకుని దాన్ని వాడితే కదా నీ అనారోగ్యం తగ్గేది. సో నా హృదయంలో దోషం పోకపోతే నిన్ను నేను పొందలేను. నిన్ను పొందాలి అంటే ఏ దోషం లేకుండా, ఏ దోషము నాకు అడ్డు రాకుండా నేను ఉన్నప్పుడే కదా నేను నిన్ను పొందగలను. నన్ను ఆ దోషాలన్నీ నాకు తప్పించి నన్ను పవిత్రుని చెయ్యని మన ప్రేయర్ చేస్తే మన ప్రేయర్ ఇదయ్యి ఉండాలన్నారండి. అది పోకపోతే పొందలేం కాబట్టి ఏ బలహీనతలు అయితే నాకు ఆటంకం అవుతున్నాయో, ఏదైతే నాకు మలినం అడ్డొస్తుందో ఆ అడ్డు తొలగించు అని తప్ప మనకి వేరే ప్రేయర్ ఉండకూడదు అన్నారండి. ఎందుకు? మిగతావన్నీ కూడా అబద్ధం, మిగతావన్నీ కూడా సున్నతో సమానం. సో నా అంగీకరించడం ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, లేకపోతే నాకు ఈ నాకు ఎందుకు ఈ డబ్బు కోల్పోయాను, లేకపోతే నాకు ఎందుకు ఈ ఉద్యోగం పోయింది, ఇలాగా దాని వెంట పడకండి. మీరు యాక్సెప్ట్ చేయండి, అప్పుడు మీకు దుఃఖం నశిస్తుంది. అంగీకరిస్తే మీకు సగం ప్రాబ్లం తొలగిపోతుంది. బుద్ధుడు కూడా ఇదే అనేవాడు అంటండి, నీకు నాకు సోమవారం ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకో, సోమవారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, నిద్రలో వచ్చిందా, లేకపోతే మెలకువలో వచ్చిందా, లేకపోతే భీమవరంలో ఉండగా వచ్చిందా, రాజమండ్రిలో ఉండగా వచ్చిందా, పంచమి రోజు వచ్చిందా, ఏకాదశి రోజు, అవన్నీ మీకు అనవసరం. ఇప్పుడు అజ్ఞానం ఉంది మనకి, ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఆ గొడవల్లోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ఉంది కదా, దాన్ని అంగీకరిద్దాం. అంగీకరించి వెనక్కి తిరుగు చూడొద్దు. ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిన దానికి ఇంక మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఏముంది వాస్తవంలో అది చూడండి, దాన్ని ఫేస్ చేయండి, దాన్ని అంగీకరించండి. ఇప్పుడు జ్వరం వచ్చింది నీకు, దాన్ని ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది వద్దు, దాన్ని అంగీకరించి సరే ఇప్పుడు నాకు ఇది ఉంది, ఇందులోంచి నేను బయటపడాలి, దీన్ని తొలగించుకోవాలి, దానికి నేనేం ప్రయత్నం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందు వేసుకోవాలి. మనకి భవరోగం హీల్ చేసే డాక్టర్ నాన్నగారు ఉండగా మనకి ఆ ఫీవర్కి మందు ఉంది ఇచ్చారు, మింగుతున్నాము. అయితే ఇక్కడ బహుకాలం అంటే దీర్ఘకాలం నుంచి వచ్చినవి కాబట్టి మనకి అది తొలగడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం సహనం మాత్రం అమర్చుకోవాలి. సహనంగా ఉంటే తప్ప మనం మళ్ళీ మనసుకి విరోధం అవుతాం అన్నమాట. సహనంగా శాంతిగా దాన్ని ఉంచాలి అంటే యాక్సెప్ట్ చేసి మనం అక్కడ నిలబడాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మన మీద రియాక్ట్ అవుతారు, లేకపోతే అత్తగారు ఉద్రేకం చూపిస్తారు, లేకపోతే ఎవరో స్నేహితులు విరోధులు అవుతారు, లేకపోతే అక్కర్లేని మాటలు అంటారు. మనం ఎంత పవిత్రంగా ఉన్నా వాళ్ళు రకరకాలుగా అంటున్నారు అనుకోండి, మన మైండ్ బయటికి వెళ్ళిపోతే మనకి విభిన్నత్వం వచ్చి ఉన్నదానికన్నా పెరుగుతుంది తప్ప తొలగే అవకాశం ఉండదు. అన్ని గొడవలు వచ్చేస్తాయి, అశాంతి కూడా వచ్చేస్తుంది. అందుకు ఏం చేయమంటున్నారంటే ఎవరు ఎలా అన్నా ఉండనివ్వండి, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నివ్వండి,
మీరు ఒకటి అర్థం చేసుకోండి, వాళ్ళు ఇంతే. ఇప్పుడు ఒక తేలు ఉంటుంది, తేలు మనకి కుడుతుంది, తేలు మీ కదా మనకు ద్వేషం రాదు, అది తేలు, దాని స్వభావం అది కుట్టింది, దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను తప్ప దాన్ని ద్వేషించి దాన్ని దూషించం. సో నాన్నగారు ఏమంటున్నారంటే, మనం దాన్ని ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళగా యాక్సెప్ట్ చేసి వదిలేయండి, మీలో ఉన్న చూసుకుని మీరు బయటకు రండి. ఏ కొంతమంది ప్రతిదీ, నువ్వు ఒక చిన్న మాట, నువ్వు రామ అంటే భూత అనిపించవచ్చు కొంతమందికి, మీరు కంగారు పడిపోకుండా అన్నారు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ స్వభావం అది, వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు అని యాక్సెప్ట్ చేస్తారనుకోండి, మనకు రియాక్షన్ రాదన్నారండి. వాళ్ళ స్వభావం అంతే అని విడిచిపెట్టేశామనుకోండి, మనం మనసుపుండి చేసుకోకుండా ఉంటాం. ఇది ప్రాక్టీస్ చేయమన్నారండి. సో మనం ఈ సత్సంగంలో మనం ఈరోజు ప్రాక్టీస్ మొదలు, అంటే మనందరికీ ప్రాక్టీస్లో ఎంతో కొంత ఉంది. ఇది ఇంకా మనం తీవ్రంగా ఏం చేద్దాము అంటే, ఎవరు ఏదన్నా ఏమన్నా ఎలా విమర్శించినా ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, మన మనసులోకి దాన్ని తీసుకోవద్దు. వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళని అంగీకరించండి, దాన్ని మీ మనసులోకి తీసుకోకండి. అదే ఒక జ్ఞాని. ఆయన నుంచున్నా కూర్చున్నా మాట్లాడినా మౌనంగా ఉన్నా అన్ని వేళలా ఆయన సమాధి స్థితిలో ఉంటాడండి. అదే అన్నారు నాన్నగారు, ఆయన నుంచుంటే నటరాజు, కూర్చుంటే దక్షిణామూర్తి. చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన సమాధి స్థితిలో ఉంటారు. ఏ జ్ఞానమే జ్ఞానం, శాంతే శాంతి, ఆనంద ప్రవాహం ఆయన. ఆ ఆనంద ప్రవాహంలో మనం ఊగిసలాడతాం. ఎప్పుడు మనం గనక ఆయన పట్ల ధ్యాస పెట్టి ఇవి అన్నీ వదిలేస్తే, ఈ లోకము ఈ లోకం తీరు పట్ల ధ్యాస వదిలేసి, ఎవరైతే చైతన్యమో, ఎవరైతే జ్ఞానమో, ఎవరైతే కాంతో, అక్కడ గనక మన మనసును కేంద్రీకరించి ఉంచితే అప్పుడు మనం ఆ ఆనందంలో ఊగిసలాగడగలుగుతాం. అది లేకపోతే ఒకటి లేని సున్నలు అన్నారండి. ఇంజిన్కి పెట్లు తగిలిస్తే కదా మన ప్రయాణం సాగేది. సో చైతన్యంలోతో కనుక మన జీవుణ్ణి ముడిపెట్టి, మన మనసును ముడిపెట్టి ఉంచితే ఇవన్నీ కూడా ఆటంటారా అవే రాలిపోతాయి. మీరు పవిత్రంగా ఉండి ఎవరన్నా విమర్శించినా కూడా మీకు రియాక్షన్ దుఃఖం రాకుండా ఉంటుంది. సో మీరు స్కార్పియన్, ఈ స్నేక్స్ని మనం ఎలా అవాయిడ్ చేస్తామో అవాయిడ్ చేయండి, కానీ వాళ్ళని ద్వేషించకండి అని ఇంకొకటి అద్భుతంగా చెప్పారండి. ఇప్పుడు మనకు కుడి చేయి ఉంది, ఎడం చేయి ఉంది, ఎడం చేయికి దెబ్బ తగిలితే ఎడం చేయే కదలే మంది కాదు కదా అనుకోం కదా. అలాగే అందరినీ యాక్సెప్ట్ చేసేయమన్నారండి. ఎవరు ఎలా ఉన్నా మీరు అంగీకరించేయండి. అంగీకరించేశారనుకోండి, నాకన్నా భిన్నంగా ఏదీ లేదు, నా కుడి చెయ్యి నాదే, ఎడం చెయ్యి నాదే. సో ఎడం చెయ్యికి ఏదన్నా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆ ఎందుకులే అనుకుంటామా, హాస్పిటల్కి పరిగెత్తేస్తాం కదా. అలాగే బయట ఉన్నది కూడా మనమే, మంచోడు మనమే, చెడ్డోడు మనమే అని నువ్వు విశ్వవ్యాప్తంగా అంతా నేనే అని అలా ప్రాక్టీస్ చేసినా నీకు రియాక్షన్ పోయి సఫరింగ్ తగ్గుతుంది. లేదు, ఉన్నది చైతన్యమే, మనం లేము అని నువ్వు, ప్రపంచము లేదు, మనము లేము, మనసు లేదు, ఉన్నది చైతన్యమే అని చైతన్యం పట్ల కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడే దాన్ని పట్టుకుని వస్తువును పెట్టి ఉన్నావా, అదొక మార్గం. ఏది చేసినా కూడా నువ్వు మనసులోంచి విడుదలైపోతావు. అయితే అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనసు అబద్ధం అనేది మాత్రం ప్రైమరీగా మనం పట్టుకోవాల్సిన విషయం అండి. సో ఎవరు సాధన చేసినా మనసు నేననుకుని చేసే సాధనలు ఫలించవు. కాబట్టి మనసు నేను కాదు, లోకంలో ఏమీ లేదు, బంగారం ఉంటే అది గురువు పాదాల పట్ల, ఈశ్వరుడు పాదాల పట్లే ఉంది. సో అక్కడ తప్ప మనకి డైవర్షన్ వద్దు అని మన ఏకాగ్రత అక్కడ పెట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో లోపలికి పంపడానికి అవి సులువైన టెక్నిక్స్ అండి. అది మన మనస్సు హెల్ప్ చేస్తే మనం పొందగలం, కానీ హెల్ప్ చేయకపోతే పొందలేము. కానీ ఆ హెల్ప్ మనకు ఆల్రెడీ అందింది, గురువు మనకు అందజేశారు, మనకి వినంది లేదు, చూడంది లేదు, మనం గ్రహించంది లేదు. సో ఏదైతే గ్రహించామో దాన్ని పట్టుకుని మనం ప్రోగ్రెస్ అవ్వడం తప్ప మనం వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం మనకు లేదండి. సో ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ సత్సంగంలో మనం కంటిన్యూ చేసుకుందాం సబ్జెక్ట్. సో మనం ఫస్ట్ ఈరోజు మనం అందరం దృఢంగా నిశ్చయానికి వచ్చేయవలసింది ఏంటి అంటే, లోకంలో ఏమీ లేదు, బంగారం హృదయంలో ఉంది, 1. 2 ఏంటి అంటే, యాక్సెప్ట్ ఎవ్రీవన్, ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళని అంగీకరించండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మన పళ్ళు, మనం ఒకసారి గబగబ తింటున్నప్పుడు మన పళ్ళు నాలికని కొరికేస్తాం, అంటే గట్టిగానే కొరుకుపడిపోతుందంటండి, దానికి పుండ్లు వచ్చేస్తాయి, అంతలాగా పుండు పడిపోయేలాగా కొరికేసుకుంటాం తెలియకుండా. అది ఒక్కొక్కసారి జరుగుతుంది. అలా జరిగింది అని మనం పళ్ళు పీకించేసుకోం కదా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాలికా మందే పళ్ళు మనమే. సో జాగ్రత్తగా తినడం నేర్చుకుంటాం. అలాగే ఈ సృష్టి అంతా కూడా మనకి భిన్నంగా ఏదీ లేదు. సో ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అంగీకరించేసాం అనుకోండి, అంటే వాళ్ళతో కలబడమనో లేకపోతే పాయిజన్ ఉన్న చోట ఉండమనో కాదు, ద్వేషము వేరు భావన పెట్టుకోకుండా ఉండమంటున్నారు. అది పెట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో అందరినీ అంగీకరించి నువ్వు వాళ్ళు నేనే వీళ్ళు నేనే, అప్పుడు నీకు విమర్శ రాదు, ఒకళ్ళ పట్ల వేరుభావం రాదు, ఒకళ్ళ పట్ల ద్వేషం రాదు, నీకు రియాక్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీకు రియాక్షన్ తగ్గిపోయిందో మనసు మెల్లమెల్లగా పలచబడిపోతుంది. సో ఇది నిజం కాదని నువ్వు నమ్మి, ప్రపంచం నిజం అది నిజం కాదు అది సున్నా అని నువ్వు నమ్మి, నీ మనసులోంచి నువ్వు విడుదలవ్వడానికి చేసే చిన్న ప్రయత్నం ఏంటి అంటే, ఏదున్నా కూడా నువ్వు 100% అంగీకరించి దాన్ని మెల్లమెల్లగా ఈ జ్ఞానం ఈ బోధ యాంకర్గా తీసుకుని దాంట్లోంచి మనం విడుదలవ్వడం అండి. ఎక్కడి నుంచైతే అది ఉదయించిందో అక్కడ దాన్ని లయం చేయడమే మనం ఇప్పుడు బతికున్నంతకాలం చేయవలసిన పని. ఈ ఎఫర్ట్కి ఫలితం 100% వచ్చి తీరుతుంది. ఆ ఫలితం ఈజ్ నథింగ్ బట్ ఆత్మజ్ఞానం. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అమ్మ నీతు. అండ్ మన భక్తులందరూ కూడా ముందుకొచ్చి డెఫినెట్గా వాళ్లే ఫోన్ చేసి వాళ్ళు ఇలా ధైర్యంగా అందరూ, ఇంకా చీమలు ఎవరూ లేరు, అందరూ పులులే. అయితే మనం ఇలాగ ఏదైతే ఈ దేహం మనం అనే కండిషన్ ఎన్నో జన్మలుగా వచ్చిందో, అలాగే ఈ చిన్నది అంటే ఎవరేమనుకుంటారు లేకపోతే ఇంతమంది వింటున్నారు మనం ఏం చెప్తాము, ఈ చిన్న చిన్న ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగిపోయి టైగర్స్ విల్ కమ్ ఫార్వర్డ్ అని నేను నమ్ముతున్నాను. ఇది ఆశించడం కాదు, నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.